Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Rama,
Hare Ram Sankirtan ki, Hare Krishna Mahamantra ki, Samaveta Bhakta Vrinda ki, Nithai Gaur Premanande, Hari Hari Bo. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
शेयर करो ठीक है
ओम अज्ञान तिमिरंदस्य ज्ञानांजना शलाकाया चक्षुर उन्मिलितं येन तस्मै श्री गुरवे नमः नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత సుతే సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం మంగళ కీర్తి వినదని మోస్ట్ పాస్వర్డ్ ఆస్కింగ్ కట్టి హరే కృష్ణ. ఐ హోప్ ఎవ్రీ వన్ కెన్ హియర్ మీ. భక్తులు వినిపిస్తున్నారు కోరుకుంటున్నా. కెన్ సంబడి రిప్లై ఇఫ్ దే కెన్ హియర్ మీ. ఓకే, యా ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ హియర్. నైస్, వండర్ఫుల్. సో మనం ఈరోజు మనం క్లాస్ మొదలు పెట్టుకునే ముందు శ్రీ ప్రభు నరసింహదేవ్ భక్తి విఘ్న వినాశక్ నరసింహస్వామి మన భక్తిలో ఇంటర్నెట్ సమస్యలు దూరం చేయాలని చెప్పి మనం కోరుకోవాలి. ఇప్పుడు వితౌట్ ఇంటర్నెట్ వేర్ అట్ ద మర్సీ ఆఫ్ ద ఇంటర్నెట్ నౌ, ఇటువంటి సమస్యలు రాకూడదని చెప్పి. హరే కృష్ణ. సో విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ, వండర్ఫుల్ హ్యాపీ నవమి, రామనవమి. భక్తులందరికీ రామనవమి శుభాకాంక్షలు. ఈ యొక్క రామనవమి నిన్న మనం చెప్పుకున్నాం, పరమపూజ రాధనాస్వామి మహారాజ్ ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం అనమాట. ఫర్ ఎ సిన్సియర్ డివోటీ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు కమ్ క్లోజర్ టు కృష్ణ. ఒక 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 సిన్సియర్ భక్తుడు, ఒక ఆదర్శవంతమైన భక్తుడికి ఎటువంటి పరిస్థితి, ప్రతి పరిస్థితి కూడా భగవంతుని చేరువు కావడం ఒక అవకాశము అని చెప్పి. దేర్ నథింగ్ కాల్డ్ యునో పాజిటివ్ సిచ్యువేషన్ అండ్ నెగిటివ్ సిచ్యువేషన్. భక్తి జీవితంలో పాజిటివ్ సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్ ఏమి ఉండదు. చూడండి, ఈరోజు అందరూ ఈ కరోనా వైరస్ అందరూ భయపడుతున్నారు. నాకు అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు కానీ ఈ టైంలో కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళు వచ్చే జన్మలో వైరస్ కింద పుడతారేమో అనిపిస్తుంది అనమాట. నిజంగా వైరస్, కరోనా వైరస్ కింద పుడతారేమో అని చెప్పి. బికాజ్ అంత కాలేచే మామేవా. సో మన భక్తులు కూడా రెగ్యులర్గా కరోనా గురించి కంటిన్యూస్గా మెసేజ్ పెడుతూ ఉన్నారు. ఐ వాజ్ వండరింగ్, వీఆర్ బికమింగ్ కరోనా కాన్షియస్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఇఫ్ యూ రియలీ డై అట్ దిస్ పాయింట్ విల్ బికమ్ వైరస్ అసలు. సో లైక్ దాట్ యూనో. సో ఎనీ హౌ యూ కాంట్ డూ ఇట్ లీవ్ ఇట్ స్టక్ అయిపోయింది స్కూయింగ్ వన్ తీసుకోండి. ఓకే, హరే కృష్ణ
హరే కృష్ణ.
వీడియో స్టక్. హరే కృష్ణ. సో ఇదే విధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం వాతావరణం చాలా దారుణంగా ఉంది బయటన. సో ప్రజలందరూ భయంగా ఉన్నారు. బట్ ఫర్ డివోటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి సందర్భము భగవంతుని చేరువు కావడానికి ఒక అవకాశం, సువర్ణ అవకాశం. సో ఇన్ దట్ సెన్స్ మనకి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం ఇంకొంచెం భగవంతుని యొక్క కథ, భగవంతుని యొక్క కీర్తనలో మనం అబ్జర్వ్ అయి ఉన్నాము. ఇన్ దట్ సెన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ రామనవమి ఈజ్ మోర్ స్పెషల్. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫెస్టివల్ అంటే బయట వాళ్ళకి పండుగ అంటే ఫెస్టివల్ అంటే పండుగ. పండుగ అంటే బయట వాళ్ళకి పండుగ. ఏ ఇంద్రియానికి పండుగ? జిహ్వాకి పండుగ. అంటే ఫెస్టివల్ మీన్ ఫెస్టివల్ ఫర్ ద టంగ్, ఫర్ అవుట్సైడర్స్. కానీ ఫర్ డివోటీస్కి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ ఫర్ ద ఇయర్స్. పండుగ అంటే శ్రవణోత్సవం అనమాట. అంటే ఫెస్టివల్ అంటే యాక్చువల్గా ఫెస్టివల్ ఫర్ ద ఐస్ అండ్ ఇయర్స్ అనమాట. ఐస్తో ఎందుకంటే భగవంతుని యొక్క సుందరమైన డెకరేషన్, భగవంతుని యొక్క దర్శనం. ఇయర్స్తో ఎందుకు అయ్యా అంటే భగవంతుని కథ. సో లైక్ దాట్ ఫెస్టివల్, ఫెస్టివల్ ఫర్ ద ఇయర్స్, ముఖ్యంగా ఇయర్స్ అనమాట. ఎందుకంటే మనం భగవంతుని చెవులతో చూడగలం, కళ్ళతో కాదు. కాబట్టి దిస్ ఇస్ యాక్చువల్లీ ఫెస్టివల్. అపారెంట్గా మనం సెలబ్రేట్ చేసుకోకపోవచ్చు, కానీ భక్తులు ఈ విషయంలో కన్విన్స్ అయి ఉండాలి. యాక్చువల్గా భగవంతుడు మేబీ భక్తులందరినీ కొంచెం షేక్ చేయడానికి సిచ్యువేషన్ క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది. ఐ వుడ్ సీ మొత్తం ప్రపంచం మొత్తం ప్రతి మందిరం కూడా ఈ విధంగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడము, ఎంతోమంది భక్తులు వినడము. ఐఎమ్ వండరింగ్, ఎస్టర్డే నేను క్లాస్ చెప్తున్నప్పుడు అసలు సీతమ్మ వారి గురించి చెప్పే అర్హత లేదు, ఒక గంటలు అయిపోతుందేమో అనుకున్నా, కానీ 2.5 అవర్స్ క్లాస్ వెళ్ళింది. ఐ వాజ్ షాక్డ్. అంతసేపు వెళ్ళిందో నాకు తెలియలేదు, టైం చూసుకోలేదు నేను, బట్ ఐ సా సుమారు 60 మంది డివోటీస్ నాన్ స్టాప్గా క్లాస్ వింటున్నారు. సో ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. యాక్చువల్లీ ఐ కుడ్ సీ దిస్ ఇస్ కృష్ణాస్ మర్సీ. ఇటువంటి సిచ్యువేషన్లో మనల్ని భగవంతుడు పెట్టడం యాక్చువల్గా మన ఇట్స్ యాక్చువల్లీ లార్డ్స్ కాజ్లెస్ మర్సీ అనర్స్ ఇఫ్ యూఆర్ సిన్సియర్. మనం సిన్సియర్ అయితే ఇది మనకి భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి సువర్ణ అవకాశం. ఎనీహౌ, ఈరోజు మనం శ్రీరామచంద్ర గురించి చర్చించుకోవాలి. ఈరోజు రామనవమి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ భారతదేశం మొత్తం తీసుకుంటే. ఈరోజు చాలా అతి ముఖ్యమైన ఉత్సవం. దేర్ ఆర్ మోర్ రామ్స్ డివోటీస్ ఇన్ ఇండియా దాన్ కృష్ణ డివోటీస్. చెప్పుకున్నట్టుగా రాముని అర్థం చేసుకోవడం రిలేటివ్గా సులభం, మర్యాద పురుషోత్తముడు. సో రాముడు మర్యాద పురుషోత్తముడు కాబట్టి అతని గురించి నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను. శ్లోకం చెప్పి ఆ శ్లోకం గురించి వర్ణిస్తాను ఈరోజు క్లాస్లో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ డివోటీస్, మీకు అంటే మీరు మొబైల్లో ఉంటే మీరు ఐ డోంట్ నో హౌ వి విల్ సీ ఇట్, కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ మై ల్యాప్టాప్ స్క్రీన్. కానీ వీలైతే మీరందరూ ఈ శ్లోకం చూడండి. భాగవతం 9వ స్కందం 10వ అధ్యాయం 54వ శ్లోకం 9:10:54. మేబీ ఐ విల్ మై మొబైల్ చూసారా. ఒకసారి ఆ శ్లోకం నేను ఓపెన్ చేస్తాను, భక్తులంతా కూడా ఓపెన్ చేయండి, ఎందుకంటే ఆ శ్లోకం ద్వారా మనం ఈరోజు మన క్లాస్ చెప్పుకుంటాం. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, నాకు చిన్న ప్రాబ్లం ఉంది. నేను లెక్చర్ స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగానే చెప్పాలి, నెమ్మదిగా మాట్లాడాలని కోరుకుంటా ప్రతిసారిని, కానీ జస్ట్ లైక్ బండి అనేది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో స్టార్ట్ అవుతుంది, కానీ తెలియకుండా 5th గేర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అదేవిధంగా నా క్లాస్ సగం అయ్యేసరికి 5th గేర్లో ఉంటాను నేను. సో భక్తులకి ఎవరికైనా సరే నేను మరీ ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, కొంచెం తగ్గాలి అనుకున్నప్పుడు చిన్న రిమైండర్ ఇస్తే నేను మళ్ళీ గేర్ తగ్గిస్తానమాట, 2nd గేర్ 3rd గేర్లోకి వస్తానన్నమాట. సో ఇఫ్ డివోటీస్ ఫీల్ దట్ ఐఎమ్ స్పీకింగ్ టూ ఫాస్ట్, దయచేసి కొంచెము నాకు కొంచెం రిమైండర్ ఇస్తే, చిన్న మెసేజ్ పెడితే ఐ విల్ రెడ్యూస్ మై స్పీడ్. సో ఐ విల్ నాట్ టేక్ ఎన్ అఫెన్స్. సో ఈ శ్లోకం 9:10:54. భక్తులకు అందరు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇండైరెక్ట్ కనిపిస్తుంది. సో ఎవరికైతే ఉందో వాళ్ళు నా వెనకాల చెప్పండి. భాగవతం 9వ స్కందం 10వ అధ్యాయం 54వ శ్లోకం అది మనం మీరు చర్చించుకోబోతున్నాం. ఏకపత్నీ వ్రతాదరో రాజశ్రీచరితాశుచి స్వధర్మం గృహమేదీయాం శిక్షయన్ స్వయమాచరాత్. ఏకపత్నీ వ్రతాదరో రాజర్షి చరితాశుచి స్వధర్మం గృహమేదీయాం శిక్షయన్ స్వయమాచరా ఏకపత్నీ వ్రతాదరో రాజర్షి చరితాశుచి స్వధర్మం గృహమేధీయాం శిక్షయన్ స్వయమాచరాత్. సో ఇది భాగవతం 9వ స్కందం 10వ అధ్యాయం 54వ శ్లోకంలో వస్తుంది. దీని ముందు శ్లోకంలో సీతమ్మ వారి వర్ణన ఒక శ్లోకంలో వస్తుంది, ఈ శ్లోకంలో రాముడి వర్ణన వస్తుంది అనమాట. అంటే రాముడి యొక్క లక్షణములు ఇందులో చెప్పబడింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏకపత్ని వ్రతధరో, అంటే రాముడి యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏమో చెప్పారు ఇక్కడ. ఏకపత్ని, హీ హాజ్ టేకెన్ అ వౌ ఏకపత్ని వ్రతం యాక్సెప్ట్ చేసుకున్నారని చెప్పి. తర్వాత రాజర్షి, అంటే భగవంతుడు ఎవరంటే రాజర్షి అంటే రాజా మరియు ఋషి. పూర్వకాలపు రాజులు రాజర్షులుగా ఉండేవారు అనమాట. రాజర్షులు అంటే దేర్ క్షత్రియాస్ విత్ ఎ బ్రాహ్మినికల్ స్పిరిట్. ప్రభుపాద కూడా అదే చెప్తారు, ఇస్కాన్లో లీడర్స్ ఎలా ఉంటారని చెప్తారు, రాజర్షి అంటారు అనమాట. రాజర్షి అంటే క్షత్రియులే ఉండాలి కానీ వాళ్ళు వాళ్ళు రాజా, రాజా అంటే క్షత్రియుడు, ఋషి అంటే బ్రాహ్మణుడు అనమాట. అంటే ఈజ్ ఎ స్పిరిచువల్ విజ్డమ్. కేవలం నాకు మేనేజ్మెంట్ తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు అంటే అతను నాయకుడు అయిపోడు. నాయకుడు అవ్వాలంటే క్షత్రియ స్పిరిట్స్, క్షత్రియ లక్షణములు ఉండాలి కానీ దాంతో పాటుగా సాధుత్వం ఉండాలన్నమాట అతనిలో. ఆ సాధుత్వం లేనివాడు లీడర్ అవ్వలేడనమాట ఆధ్యాత్మిక సర్కిల్స్లో. సో రాజు అనేవాడు కూడా అంతే, రాజు అనే ప్రెసిడెంట్ అయినా సరే రాజర్షి. యుధిష్ఠిర మహారాజు ఒక రాజర్షి, పృథు మహారాజు ఒక రాజర్షి, రాముడు కూడా రాజర్షి అనమాట. అంటే అఫ్కోర్స్ రాముడికి వేరే వాళ్ళకి పోలికే లేదు అసలు. రాముడు ఏ విషయం ఏ లక్షణంలో అయినా సరే ఈజ్ ద క్రస్ట్ జువెల్, అంటే ఈజ్ ద ఎపిటోమ్, అంటే ఒక ఒక మేరు పర్వతం వంటి వారు అనమాట. ఏ లక్షణాలు తీసుకున్నా సరే ఆ లక్షణాల్లో అతను మేరు పర్వతం లాంటి వాడు రాముడు. సో రాజర్షి. చరిత శుచి, చరిత అంటే చరిత చరిత్ర, శుచి అంటే శుద్ధం. అతని యొక్క చరిత్ర ఎటువంటిదంట, ఆల్ ప్యూర్, అంటే శుద్ధమైనది మాత్రమే కాదు అతని చరిత్ర ఎవరైతే చదువుతారో వారి చరిత్ర కూడా శుద్ధమైపోతుంది అనమాట. తన చరిత్ర శుద్ధమైనదే కానీ అంత ఎంత శుద్ధమైనదంటే ఆ చరిత్రను చదివినప్పుడు వేరే వాళ్ళ అంటే ఆ చరిత్ర చదివినప్పుడు వేరే వాళ్ళ చరిత్ర కూడా శుద్ధమవుతుంది, అంతటి శుద్ధమైనది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సన్, సూర్యుడు పరమ శుద్ధ శుద్ధమైన వాడు. కేవలం తన శుద్ధమైన వాడు మాత్రమే కాదు, సూర్యుడి సంపర్కంలో ఎవరు వచ్చినా సరే, ప్యూర్ కమ్స్ ఇన్ ద కాంటాక్ట్ ఆఫ్ ఆఫ్ సన్, దట్ ఆల్సో బికమ్స్ ప్యూర్. సూర్యుడి యొక్క సాంగత్యంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళు శుద్ధమైపోతారు. అదేవిధంగా భగవంతుని యొక్క చరిత్ర శుద్ధమైనది, అతని అతని సంపర్కంలో అతని సాంగత్యంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళ చరిత్ర కూడా శుద్ధమవుతుంది. రాజర్షి చరితాశుచి. స్వధర్మం గ్రహమేదియ. స్వధర్మం అంటే రాముడు తన యొక్క స్వధర్మాన్ని నిష్ఠగా పాలించాడు, పాలించి గ్రహమేదియం ఒక గృహస్థులకి ఒక ఆదర్శంగా నిలిచాడనమాట. ఎలాగనేది మనం చూస్తాం ఈరోజు మనము. గృహస్థులకి ఒక ఆదర్శప్రాయంగా నిలిచాడు రాముడు. శిక్షయాన్ స్వయం ఆచరేత్, అంటే రాముడు కేవలం చెప్పలేదు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి. రాముడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే గొప్ప వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో కాదు, వాళ్ళు ఏం చెప్పారో అది మనం పాలించాలి. యు షుడ్ నాట్ ఇమిటేట్ కృష్ణ, యు షుడ్ ఫాలో కృష్ణ. కృష్ణుడు ఏం చెప్పాడో అది మనం పాటించాలి, కృష్ణుడు ఏం చేశాడో అది మనం పాటించాలి, చేయాల్సిన లేదు. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి అతను కొన్ని వర్తించవు. కానీ కొంతమంది ఉంటారు తర్కులు అనమాట, తర్క వితర్కం చేసే వాళ్ళు, ప్రతిదానికి తలతక్కిగా ఆలోచిస్తారనమాట. వాళ్ళు భగవంతుల్లో కూడా తప్పులు చూస్తారనమాట. మాకు చెప్పారు ఇలా ఉండాలని చెప్పి ధర్మం పాటించాలని చెప్పి, కానీ స్వయంగా భగవంతుడు ధర్మం పాటించట్లేదు ఇలాగ అలాగని చెప్పి. కానీ భగవంతుడు అక్కడ ఎందుకు అక్కడ అతను అతనికి భగవంతుడు అక్కడ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే తన భక్తుల కోసం కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అది భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అంటే భక్తులకి కొంచెం స్పెషల్గా కొంచెం భగవంతుడు కొంచెం అరేంజ్ చేయాలి కదా, అందుకే కృష్ణ అవతారం భక్తుల కోసం కొంచెం స్పెషల్ లేయర్స్ భగవంతుడు చేస్తారు. కానీ కొన్నిసార్లు కొంతమంది తలతక్కి మనుషులు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు రామావతారంలో అంటే కనీసం ఒక వేలెత్తి చూపడానికి ఆస్కారం లేనటువంటి ఉదాహరణ స్థాపించారనమాట. శిక్షయాన్ స్వయం ఆచరేత్, స్వంతంగా ఆచరించి చూపించారనమాట ఎలా ఉండాలి అని చెప్పి. ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పి. స్వధర్మాన్ గృహమేదినాం అని చెప్పి, గృహస్థులకి ఎలాగ ఉండాలి, ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పి రాముడు తన ఉదాహరణ ద్వారా చూపించాడు. అటువంటి రాముడి చరిత్ర దివ్యమైనది, ఉత్తమమైనది. ఆ చరిత్రని ఎవరైతే చదువుతారో వాళ్ళ చరిత్ర కూడా ఉత్తమమైనది అవుతుందన్నమాట. అది రాముడి యొక్క గొప్పతనం. శ్రీరామచంద్ర భగవానికి. సో దిస్ శ్లోక ఇస్ వెరీ వండర్ఫుల్ శ్లోక, చాలా ఈజీ సులభం కూడానా, భక్తులు వీలైతే బయట చేయొచ్చు. ఏకపత్ని రతో రాజు. తర్వాత ఏంటి, రాజర్షి చరితాశుచి. మూడోదేంటి, ప్రధర్మ్యం గృహమేదిహం. నాలుగోదేంటి, శిక్షయాన్ స్వయమాచార. సో ఈజీ బై హార్ట్. సో ఇప్పుడు మనం చూస్తాము భగవంతు రామచంద్రుడి గురించి చెప్పుకోవాలనుకుంటే, అగైన్ మనము గత లాస్ట్ ఫైవ్ డేస్ మనము రామాయణం కథ చర్చించుకోవట్లేదు. రామాయణం కథలోని క్యారెక్టర్స్ని తీసుకొని ఆ క్యారెక్టర్స్ని మనము అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేయడం అంటే తెలుగులో ఐ థింక్ విశదీకరించడం అనుకుంటాను. మై తెలుగు ఈజ్ ఇంప్రూవింగ్. సో ఆ క్యారెక్టర్స్ని మనము క్లుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం అనమాట. ఆ క్యారెక్టర్స్ అధ్యయనం చేసి ఆ క్యారెక్టర్స్ నుంచి వాళ్ళ గొప్పతనాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నాం మనము. వాళ్ళ గొప్పతనాన్ని వెలికి తీసి వాళ్ళు మనకి ఏమేమి ఉదాహరణ స్థాపిస్తున్నారు, మనకి ఏమేమి నేర్పిస్తున్నారు అని చెప్పి. రామాయణం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. మనం చెప్పుకున్నట్లుగా నిన్న చెప్పుకున్నాం, నిన్న క్లియర్గా చెప్పుకున్నాం అనమాట. ఎవ్రీ స్క్రిప్చర్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఆస్పెక్ట్ ఇస్ దాట్ భగవంతుడు భక్తుల మధ్య ఉన్న సంబంధము, భగవంతుని పట్ల ప్రేమ. అంటే అది పుష్టి. పుష్టి అంటే ఏంటి? ఇంటర్నల్ నరిష్మెంట్. మనకు కూడా భగవంతుడితో తిరిగి భగవంతుడి దగ్గర చేరుకోవాలని కోరిక పెరుగుతుంది అనమాట. మనం భగవంతుని మర్చిపోయి ఇక్కడ ఈ లోకానికి వచ్చాం, తిరిగి భగవంతుని చేరుకోవాలని కోరిక పెరుగుతుంది. దట్ ఇస్ కాల్డ్ పుష్టి. బట్ దేర్ సంథింగ్ కాల్డ్ తుష్టి, దేర్ సంథింగ్ కాల్డ్ క్షుద్బాధ. మూడు ఉంటాయి. అదేవిధంగా భగవద్ రాముడి కథ విన్నప్పుడు ఒకటి మనకి సంతృప్తి దొరుకుతుంది, రెండోది మన భౌతిక కోరికలు తీరిపోతాయి. క్షుద్బాధ అంటే ఆకలి ఎలా తీరిపోతుందో భోజనం చేస్తే. సిమిలర్లీ రాముడి కథ విన్నప్పుడు మనకి అక్షుద్బాధ అంటే ఈ బాధ, ఈ భౌతిక ఇంద్రియ కోరికలన్నీ, ఈ కామవాసనలన్నీ కూడా పోతాయన్నమాట. మన ఇక్కడ ఇంకొక శ్లోకం వస్తుంది, ఇదే 9వ స్కందంలోని 11వ అధ్యాయంలో. అందులో సుఖదేవ గోస్వామి చెప్తారనమాట. ఏమని చెప్తారు? రామచంద్రుడి యొక్క కథ వింటే ఏం జరుగుతుందని చెప్తారనమాట. పురుషో రామచరితం శ్రవణైరుపదార్యయాన్ ఆంధ్రశంశ్య పరో రాజన్ కర్మ బందేర్ విముచ్యతే. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. అంటే వాల్మీకి వ్యాస మహర్షి సుఖదేవ గోస్వామి ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే రామాయణం అనేది కేవలం వాల్మీకి రాశారు అఫ్కోర్స్, తర్వాత కలియుగం ప్రారంభంలో సుఖదేవ గోస్వామి కూడా రామాయణాన్ని భాగవతంలో కూడా వస్తుంది. సో రామాయణం అంటే కొత్త వాళ్ళు చెప్తున్నాను, రామాయణం ఒక గ్రంథం రూపంలో ఎలాగైనా ఉంది. అది కాకుండా భాగవతంలో కూడా రామాయణం యొక్క వర్ణన వస్తుంది. 9వ స్కందంలో 3 అధ్యాయాలు రాముడి చరిత్రకి కేటాయించబడతాయి. అక్కడ సుఖదేవ గోస్వామి చెప్తారనమాట, పురుషో రామచరితం అని చెప్పి శ్రవణై రూపధారే అని చెప్తారనమాట. కర్మబంధ విముచ్యతే అని చెప్పి అంటే ఎవరైతే శ్రద్ధగా శ్రీరాముని యొక్క దివ్య చరిత్ర వింటారో, మీరందరూ వింటున్నారు శ్రద్ధగానే, చెప్పేవాళ్ళకి శ్రద్ధ ఉందని తెలియదు కానీ వినేవాళ్ళకి ఉంది, మీకు అర్థమవుతుంది నాకు ఆ విషయం. ఎవరైతే శ్రద్ధగా రాముడి యొక్క దివ్య చరిత్రం వింటారో అటువంటి వారికి ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ జాగ్రత్త వినండి, దే విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ ఎన్వీ. ఎన్వీ అంటే ఈర్ష్య. ఈర్ష్య అనేది అంటే మన దగ్గర అనర్థాలు ఉన్నాయి, 6 అనర్థాలు ఉన్నాయి కదా. అంటే మనిషి జీవితంలో ఉన్న అన్ని అనర్థాల్లోకి అత్యంత దరిద్రమైన అనర్థం ఏంటంటే ఈర్ష్య. భౌతిక ప్రపంచానికి ఒక ఆత్మ, ఒక జీవాత్మ భగవంతుని విడిచిపెట్టి భౌతిక ప్రపంచానికి రావడానికి నెంబర్ వన్ రీజన్ ఏమిటి? ఈర్ష్య. ఆ ఈర్ష్య వలనే బద్ధజీవి భౌతిక ప్రపంచానికి వస్తాడనమాట. కాబట్టి తిరిగి మనం భగవంతుని ధామాన్ని చేరుకోవాలంటే ద నెంబర్ వన్ క్వాలిటీ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్ అంటే ఫ్రీ ఫ్రమ్ ఎన్వీ. అఫ్ కోర్స్ నెంబర్ వన్ క్వాలిటీ అంటే భగవంతుని మీద ప్రేమ వస్తే సరిపోతుంది. భగవంతుని మీద ప్రేమ వస్తే ఆటోమేటిక్ ఈర్ష్య పోతుంది. సో ద థింగ్ బట్ దన్ థింగ్ ఇస్ దట్ ఈర్ష్య ఉన్నంత కాలము వ్యక్తి భగవంతుని దగ్గర చేరుకోలేడు. అంటే భగవంతుని పట్ల నాకు ఈర్ష్య లేదు ప్రభుజీ అంటే కుదరదు. ఓడా భగవంతుడు అంటే ప్రేమనే, భగవంతుని చెప్పనుభోగ పెడుతున్నాము ఈరోజు రామనవమి కాబట్టి భగవంతుని చెప్పనుభోగ తింటున్నారు. కానీ నాకు డయాబెటీస్, నేను స్వీట్స్ ఏం తినలేను, 2-3 ఐటమ్స్ తినగలను, కానీ నాకు భగవంతుని మీద ఈర్ష్య లేదు. ఎందుకంటే భగవంతుని కనిపెట్టినా సరే నాకేమీ బాధ ఇవ్వట్లేదని చెప్పి, నాకే మనసునే కుళ్ళుకోవట్లేదు నేను చెప్పి. సో భగవంతుని పట్ల ఈర్ష్య లేదు కాబట్టి నాకు భగవంతుని ధామానికి వెళ్ళడానికి నేను రెడీ, కుదరదు. ఈర్ష్య అంటే భగవంతుని దగ్గర చేరుకోవాలంటే కేవలం భగవంతుని పట్ల ఈర్ష్య లేకపోతే సరిపోదు. ప్రతి ఏ జీవి పట్ల కూడా ఈర్ష్య ఉండకూడదు. ఇట్ ఇస్ సెడ్ మనకి భౌతిక ప్రపంచంలో మనకి వేరే వాటి పట్ల ఈర్ష్య ఎందుకు వస్తుందంటే భగవంతుని పట్ల మనకున్న ఈర్ష్యనే పరివర్తన చెంది భగవంతుని యొక్క అంశం పట్ల కూడా మనకి ఈర్ష్య వస్తుంది. సో ఇఫ్ యూఆర్ ఎన్వియస్ అబౌట్ ఎనీబడీ, ఎవరి పట్లైనా సరే, సి మనల్ని ప్రేమించిన వాళ్ళ పట్ల మనకు అంత ఈర్ష్య రాకపోవచ్చు, అనేది మనల్ని ద్వేషించే వాళ్ళ పట్ల వాళ్ళు సుఖంగా ఉంటే మనకి ఈర్ష వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే, సంబడీ షేరింగ్ ద స్క్రీన్, యా ఐ హోప్ డివోటీస్ కెన్ హియర్ మీ. సో భగవంతుని యొక్క ఏ ఒక్క అంశ పట్ల కూడా మనకి ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు. ఒక్కరి పట్లైనా సరే మనకి ఈర్ష్య ఉంది అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుని పట్ల మనకి ఇంకా ఈర్ష్య మిగిలి ఉంది అని అర్థం. ఒక్కరి పట్లైనా సరే అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన స్థాయి ఏంటి అన్నది. మనకి చాలా ఈర్ష్య ఉంటుంది, మన పక్కన అక్కడ మనకన్నా మనకి దొరికినది ఇంకోటి దొరికి మనకన్నా ఎక్కువ ఆనందం ఉంటే మనకి మనం ఏదో కోల్పోయామని ఫీలింగ్ వస్తుంది అనమాట. నీ ప్లేట్లో 10 ఐటెంలు పడ్డాయి, పక్కవాడి ప్లేట్లో 11 ఐటెం పడింది, ఒక్క ఐటెం ఎక్స్ట్రా పడింది అంతే. ఆ 10 ఐటెంలు నువ్వు ఎంత ఆనందిస్తావు అంతకన్నా ఎక్కువ 11 ఐటెం నీకు దొరకలేదని ఏడుస్తావు అనమాట. ఇదంతా ఎందుకంటే ఈర్ష్యాభావం వల్ల వస్తుంది. పక్కవాడికి ఎక్స్ట్రా వచ్చింది ఐటెం ప్రసాదం, మనకు రాలేదు, అప్పుడు అంటా నాకెందుకు అన్యాయం అని అడుగుతావు అనమాట. కానీ సర్వీస్లో మాత్రం పక్కవాడికి రాలేదు నీకు వచ్చింది అప్పుడు మాత్రం నేను అలా అంటే సరే నీకు ఒక ఐటెం తక్కువ వచ్చింది నాకెందుకు అన్యాయం అని అడుగుతావు. కానీ రేపు సేవ విషయంలో పక్కవాడి సేవ వచ్చింది నీకు రాలేదు అప్పుడు అడగవు అనమాట, అప్పుడు సైలెంట్గా ఉంటాం. ద బికాస్ వీ హ్యావ్ ఎన్వీ. అయితే ఎన్వీ యాక్చువల్గా భగవంతుని దగ్గర మొదలవుతుంది. కృష్ణకే వై ఓన్లీ కృష్ణ ఎంజాయింగ్ విత్ గోపీస్, ఎందుకు కృష్ణుడికి ఎందుకు అంతమంది ఏనో గోపికలు, నాకు కూడా 4 ఇవ్వచ్చు కదా భగవంతుడు, అన్నీ తనకేనా, వై నాట్ మీ? ఎప్పుడు కృష్ణుడే సెంటరా, అప్పుడప్పుడు నేను కూడా సెంటర్ అవ్వచ్చు కదా, ఎప్పుడు కృష్ణుడికి కీర్తనలు చేయాలి, అందరూ కృష్ణుడినే స్తుతిస్తున్నారు, నన్ను కూడా అప్పుడప్పుడు కొంతమంది స్తుతించవచ్చు కదా. అంటే ఈ విధంగా ఈ కంపారిజన్, ఈ యొక్క కంపారిజన్ అంటే తెలుగులో ఈ పోలికలు, ఈ పోలిక ఎందుకు వస్తుందంటే ఈర్ష్య వల్ల వస్తుందన్నమాట. కృష్ణుడు తెలుసు, సార్ నీకు నిజంగా ఈ కోరికలు ఉంటే సారీ ఇక్కడ కుదరదు, ఎందుకంటే ఇక్కడ నేనే సెంటరు, ఇక ఎందుకంటే ఇక్కడ భక్తులందరూ అది కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు ఒక్కడి కోసం ఇక్కడ అది మార్చలేము, సో నీ కోసం నేను అని నువ్వంటే నాకు ఇష్టము. అందుకనే భగవంతుడు మన కోసం మన మీద ప్రేమతో మనల్ని భౌతిక ప్రపంచం పంపిస్తారు. నువ్వు పంపించారని వాడికి వెళ్ళు, నీకు అర్థమవుతుంది నువ్వు సెంటర్ కొనుక్కుంటే కుదరదు. ఎందుకంటే మనం చెప్పాము, నేను ఒక విషయం చెప్పాను మొన్న లాక్డౌన్ అది జనతా కర్ఫ్యూ అయింది కదా 22 మార్చ్, ఆ రోజు నేను భాగవతం గురించి క్లాస్ ఇచ్చాను, సంపూర్ణ భాగవతం మొత్తాన్ని చెప్పాను. ఆ రోజు భక్తులు వినొచ్చు వీలైతే, ఐ స్పోక్ ద ఎంటైర్ భాగవతం ఇన్ 4 అవర్స్. ఆ రోజు మనం ఒక పాయింట్ చెప్పాము అనమాట, చాలా ముఖ్యమైన పాయింట్, ప్రకృతి పురుష రెండింటి మధ్య తేడా చెప్పాను నేను. ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి అని చెప్పి. సో చాలామంది బయట వాళ్ళు ప్రకృతి అంటే మదర్ నేచర్ అనుకుంటారనమాట. అఫ్కోర్స్ మదర్ నేచర్ని కూడా ప్రకృతి అంటాము, కానీ యాక్చువల్గా ప్రకృతి అంటే జీవాత్మ, పురుష అంటే పరమాత్మ భగవంతుడు. జీవాత్మలు అందరూ ప్రకృతినే, పురుషుడు ఒకటే పురుష, ఏకహ పురుష, ఎవరైనా స్వయం భగవాన్. ఓన్లీ కృష్ణ ఇస్ పురుష అండ్ ఎవ్రీ జీవాత్మ ఇస్ ప్రకృతి. సో ప్రకృతి డెఫినేషన్ ఏంటంటే, డెఫినేషన్ ఆఫ్ ప్రకృతి ఇస్ వన్ హూ డిరైవ్స్ ప్లెజర్ బై ఆఫరింగ్ సర్వీస్ టు అదర్స్. ఎదుటివాడికి సేవ చేయడం ద్వారా తను ఆనందాన్ని పొందేవాడు ప్రకృతి. పురుషుడు అంటే వన్ హూ డిరైవ్స్ ప్లెజర్ బై యాక్సెప్టింగ్ ద సర్వీస్, సేవను స్వీకరించడం ద్వారా ఆనందం పొందేవాడితే పురుషుడు, సేవని ఇవ్వడం ద్వారా ఆనందం పొందేవాడు ప్రకృతి. సో ఇది యాక్చువల్ డెఫినేషన్. సో జీవాత్మ అందరూ యాక్చువల్గా ప్రకృతే. ప్రకృతి అంటే మనము యాక్చువల్గా అనుకుంటాము అందరము మనము ప్రకృతి అంటే భగవంతుడు పురుషుడు, అంటే భగవంతుడు సేవను స్వీకరించడం ద్వారా ఆనందం పొందుతాడు, జీవి అనేవాడు భగవంతుని సేవ చేయడం ద్వారా ఆనందం పొందుతాడు. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే భగవంతుని సేవ చేస్తే వీ డోంట్ డిరైవ్ ప్లెజర్, ఇఫ్ యు సర్వ్ కృష్ణ వీ హూ విల్ సర్వ్ అస్, నో ఎంజాయ్మెంట్ ఫర్ కృష్ణ, వై నాట్ ఫర్ మీ? కానీ మనకు తెలియదు ఏంటంటే సిస్టమ్ ఎలా ఉందంటే, ఈ యొక్క సృష్టి అనేది ఎలా ఉందంటే, ఒకరు సేవను తీసుకోవడం ద్వారా ఆనందం పొందుతారు పురుషుడు అనేవాడు, ప్రకృతి అనేవాళ్ళు సేవని ఇవ్వడం ద్వారా ఆనందం పొందుతారు అన్నమాట. సో జీవాత్మ భగవంతుని సేవ చేస్తే జీవాత్మకే ఆనందం, ఎందుకంటే జీవాత్మ ప్రకృతి కాబట్టి. కానీ మనము పురుషుడు అవ్వాలని కోరుకుంటాం, ఎందుకంటే ఈర్ష్యా భావం ద్వారా అప్పుడు మనం భౌతిక ప్రపంచానికి వస్తాం. సో అక్కడ మనం ఇక్కడ కొంతమంది మగవాళ్ళ కింద ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళ కింద ఉంటారు. సో యాక్చువల్లీ ఎవ్రీవన్ ఇస్ ప్రకృతి, ప్రతి ఒక్కరు భగవంతుని దృష్టిలో ప్రకృతినే, ప్రతి ఒక్కరు భగవంతుని సేవ చేస్తేనే ఆనందం పొందుతారు. కానీ భౌతిక ప్రపంచంకి వచ్చిన తర్వాత మ్యాన్ ఆల్సో పురుషుడు కూడా తన పురుషుడు అనుకుంటాడు, ప్రకృతి కూడా అంటే స్త్రీ కూడా తన పురుషుడు అనుకుంటాడు అనమాట. బోత్ మెన్ అండ్ విమెన్ థింగ్స్ దే ఆర్ పురుష. ఎందుకంటే స్త్రీ కూడా నేను ఎంజాయ్మెంట్ నాకు సేవ చేయాలి అని సేవ తీసుకోవాలని కోరుకుంటారు, పురుషుడు అంటే మెన్ కూడా సేవ తీసుకోవాలని కోరుకుంటారు. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ దట్ బికాస్ ఆఫ్ అవర్ ఎన్వీ మనకి ఈర్ష్యాభావం ఉండడం ద్వారా మనము కృష్ణుడు పురుషుడు కాబట్టి నేను కూడా పురుషుడు కావాలని కోరుకుంటాం, కృష్ణుడు పురుషుడు కాబట్టి నేను కూడా పురుషుడు కావాలి, మనం ప్రకృతి కానీ మనం పురుషుడు కావాలని ప్రయత్నిస్తాం అన్నమాట కంపారిజన్. కాబట్టి ఆ ఈర్ష్యాభావము భగవంతుడి దగ్గర మొదలైంది కాబట్టి భౌతిక ప్రపంచంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి పట్ల మనకి ఈర్ష్యభావం ఉంటుంది. అంటే ఎంత దారుణం అంటే ఈవెన్ కుటుంబ సభ్యులలో కూడా ఈర్ష్యభావం ఉంటుంది అన్నమాట, కుటుంబ సభ్యుల్లో కూడా ఈర్ష్యభావం ఉంటుంది. మనకన్నా ఒకరు ఇంకొంచెం ఎక్కువ అందంగా ఉంటే వాళ్ళ పట్ల ఈర్ష్య ఉంటాం, మనకన్నా ఎక్కువ తెలివైన వాడు ఉంటే వారి పట్ల మనం ఈర్ష్య పొందుతాం, మనకన్నా ఒకటి ఎక్కువ తిని ఎక్కువ డైజెస్ట్ చేసుకోగలడు వాడి పట్ల కూడా మనం ఈర్ష్య చెందుతాం. సమ్ టైమ్స్ ఐ సీ బ్రహ్మచారీసును వాళ్ళు ఎక్కువ తినలేరు అంటే వాళ్ళకి ఎక్కువ పని చేయలేరు కాబట్టి చేయరు కాబట్టి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి టెంపుల్స్లో. వర్కర్స్ వాళ్ళు ఎంతైనా తినగలరు. సో ఫీస్ట్ అంటాము బ్రహ్మచారి ఒక గులాబ్ జామ్ తింటాడు అంతే, వర్కర్స్ 10 గులాబ్ జామ్ తింటారు. సమ్టైమ్స్ బ్రహ్మచారి చాలా బికమ్ ఎన్వియస్ అంటే చూడండి అంటే ఇది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది, వీళ్ళు వాళ్ళనే కాదు అంటే గొప్ప వ్యక్తుల్లో కూడా ఈర్ష్యాభావం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈర్ష్యాభావాన్ని బయటికి తీయనంత వరకు దాన్ని నిర్మూలించినంత వరకు మనకి భగవంతుడి ధామానికి ప్రవేశం ఉండదు. కానీ ఈర్ష్య అనే దాన్ని ఎలా నిర్మూలించాలి అంటే చూడండి మిగతా కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం ఇవన్నీ ఉన్నాయి చూసారు, వీటిని ఏదో ఒక విధంగా భగవంతుని సేవలో ఉపయోగించవచ్చు. కామాన్ని కూడా ఉపయోగించవచ్చు, క్రోధాన్ని కూడా భగవంతుని సేవలో ఉపయోగించవచ్చు, లోభాన్ని కూడా ఉపయోగించవచ్చు. ప్రభుపా చెప్తారు ఉపదేశామృతంలో రాస్తారు నాకు తెలిసి, ప్రతి దాన్ని భగవంతుని సేవలో ఉపయోగించవచ్చు. కామాన్ని ఉపయోగించవచ్చు, కృష్ణార్పణం చేయవచ్చు, క్రోధాన్ని కృష్ణ భక్తి ద్వేష జనసంఖ్య అని చెప్పడం అంటే ఎవరైతే కృష్ణుడిని నిందిస్తారో వారి పట్ల క్రోధాన్ని ఉపయోగించాలి. లోభాన్ని ఎలా ఉపయోగించాలి, లోభం అంటే నాకు ఇంకా సంపాదించడం అన్నమాట, కృష్ణుడి కోసం సంపాదించాలి దాన్ని. లోభాన్ని కూడా కృష్ణుడి కోసం అంటే అక్యుములేషన్, కృష్ణుడి కోసం అక్యుములేట్ చేయాలి. సో మోహం మదం అంటే ప్రతిదాన్ని కూడా ఏదో విధంగా కృష్ణుడి సేవలో ఉపయోగించవచ్చు. కానీ కృష్ణుడి సేవలో ఉపయోగించలేని ఒక ఏకైక గుణం ఈర్ష్య, ఎన్వి. సో ఎన్వి ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమి. ఒక బద్ధజీవుడికి ఈర్ష్య అనేది అన్నిటికన్నా ఎక్కువ శత్రువు అనమాట. కాబట్టి ఆ ఈర్ష్య దాన్ని మనం బయటకు తీ దాన్ని మనం నిర్మూలించాలంటే ఏకైక మార్గం ఏంటంటే భగవంతుని కథ. భగవంతుని కథ ద్వారా మాత్రమే మనము ఆ ఈర్ష్య గుణాన్ని పోతుంది అనమాట. అంటే మనము పురుషుడు అనే భావంలో నుంచి ప్రకృతి అనే భావంలోకి వచ్చేస్తాం. వన్స్ యూ కమ్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ప్రకృతి, సేవాభావం అనేది న్యాచురల్. మనం చూడొచ్చు మన తల్లిదండ్రులు మన మదర్స్కి, ఎస్పెషల్గా మదర్స్ ఆవిడ అంటే ఈ రోజుల్లో స్త్రీలు పురుషుల్లా ఫీల్ అవుతున్నారు, కానీ అట్లీస్ట్ మన తల్లిదండ్రుల జనరేషన్ స్త్రీలు దేవర్ లైక్ అట్లీస్ట్ బెటర్ పొజిషన్. సో వాళ్ళకి తమ పిల్లలకి తమ భర్తకి సేవ చేయడం న్యాచురల్. ఎవరో ఏదో చెప్తున్నారు ఎవరో చూస్తున్నారని చేయరు వాళ్ళు, దే ఆర్ మోస్ట్ హ్యాపీ టు సర్వ్. ఆ రోజు కోరు ఎంతే ఉందంటే పిల్లలు పెట్టేస్తారు, తన హస్బెండ్ పెడతారు, తనకి మిగలదు. అయినా సరే ఆవిడ ఇంత ఫీలింగ్ కూడా ఉండదు, నాకు మిగలలేదే మా హస్బెండ్ తినేశాడు మా పిల్లలు తినేశారు అని చెప్పి. షాదర్ షీజ్ మోస్ట్ హ్యాపీ, ఇంకా ఎక్కువ ఆనందపడుతుంది కానీ మిగలపోతే. ఎందుకయ్యా అంటే ప్రకృతి కాబట్టి. ఆవిడ ప్రకృతి అనేవాళ్ళు సేవని ఇవ్వడం ద్వారా ఆనందపడతారన్నమాట. సో భగవంతుడి కథ వినడం ద్వారా మనము పురుషులం కాదు మనం ప్రకృతి అనే విషయంలో మనం వి కమ్ టు అవర్ కన్షియస్, మనం మన స్వాభావిక స్థితి పొజిషన్లోకి వస్తాము, తద్వారా ఈర్ష్యాభావం నుంచి దూరం అవుతాం అన్నమాట. సో అందుకనే ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్పారు పురుషు రామచరితం అని చెప్పి, శ్రవణే ఉపదారయ్యాను. ఉపదారయ్యాను అంటే కేవలం వినడం ద్వారా. అమృశంస పరో రాజన్ అంటే ఏంటంటే అందుకే అంశ అంటే అంశ అంటే ఎన్వి, ఎన్వి నుంచి దూరం అవడం అనమాట. పరువు అంటే దాన్ని బయటికి రావడం అని చెప్పి. తర్వాత కర్మబంధ విముచ్యతే అంటే కర్మబంధం విముచ్యత అంటే ఈ యొక్క జన్మ మృతు జరావ్యాధుల నుంచి కూడా బయటపడతాం, మోక్షం లభిస్తుంది అని చెప్పి చెప్తున్నాను. సో కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్ సో మచ్ సఫిషియంట్. సో ఇప్పుడు మనం స్వయంగా రాముడి యొక్క కథలోకి వస్తామన్నమాట. మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం రాముడి గురించి, ఏమని చర్చించుకున్నాము ఏకపత్నం ప్రతి రాజ్యం అని చెప్పి చర్చించుకున్నాం అన్నమాట. రాముడి యొక్క లక్షణములు ఇక్కడ నాలుగు లక్షణాలు ఇచ్చారు. ఒకటి ఒకటి ఏకపత్ని వ్రతం అని చెప్పారు సుఖదేవ గోస్వామి. రెండవది ఏం చెప్పారంటే రాజర్షి అని చెప్పారు. మూడవది చరిత్ర శుచి, అతని యొక్క చరిత్ర సంపూర్ణంగా శుద్ధమైనది. నాలుగవది స్వధర్మం గృహమేది, అంటే తన ధర్మాన్ని పాలించారు, గృహస్థులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఐదు అయ్యాయి. శిక్షయాన్ని స్వయం ఆచర్యం, తన స్వయంగా ఆచరించి నలుగురు చెప్పారు. ఆరు లక్షణములు చెప్పారనమాట. కాబట్టి మనం ఇప్పుడు రాముడి యొక్క లీల చెప్పాలంటే చరిత్ర ఉన్నత కాలము అతని అదే అనంతశేషుడు కూడా భగవంతుని యొక్క లీలల్ని చెప్పలేడంట. ఎందుకంటే అతనికి అనంతశేషుడికి ఎన్నున్నాయి తల సర్ప తలలు, అంటే అనంత శేష, శేష అంటే తల, శేష అఫ్ కోర్స్ శేష అంటే పైన అన్నో, హీ హాజ్ అన్లిమిటెడ్ హుడ్స్, ఎన్నెన్నో అసంఖ్యాకమైన ఆయనకి జిహ్వా ఉన్నాయి, అంటే నోరు ఉందన్నమాట. అన్ని నోళ్ళతో కూడా కంటిన్యూ నిరంతరంగా సిద్ధిస్తున్నారు భగవంతుని యొక్క గుణ లక్షణములు. అయినా సరే కంప్లీట్ అవ్వట్లేదు, ఎందుకంటే అతను ఒకటి చెప్పేసరికి భగవంతుని ఇంకొక లీల చేస్తున్నాడు. సో అన్ని లీలలు ఉన్నాయి భగవంతునికి, అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రాముడి గురించి గంటలో చెప్పాలంటే అయ్యే పనేనా? కాదు. కాకపోతే మనము నేను టుడే అంటే ఏ విధంగా చెప్పదలుచుకున్నానంటే రాముడి గురించి, రాముడు ఒక మర్యాద పురుషోత్తముడు. మర్యాద పురుషోత్తముడు అంటే ఈజ్ ఎ ఎగ్జంప్లరీ పర్సన్, ఈజ్ ఎగ్జంప్లరీ పెర్సానిఫైడ్ అనమాట. ఒక ఉత్తమమైన వ్యక్తికి నిలువెత్తు నిదర్శనం రాముడు. కాబట్టి ఆ యొక్క రాముడి యొక్క ఒక్కొక్క హౌ ఈజ్ ఎగ్జంప్లరీ, అతను ఎలాగో ఒక ఆదర్శవంతుడు అని చెప్పి మనం చర్చించుకుంటాం. సో నేను ఆరు పాయింట్స్ కింద రాశాను. నేను ఏమని రాశానంటే ఫస్ట్ది ఒక ఐడియల్ హస్బెండ్, ఐడియల్ బ్రదర్. ఐడియల్ హస్బెండ్ అంటే ఆదర్శవంతమైన భర్త, ఐడియల్ బ్రదర్ ఆదర్శవంతమైన సోదరుడు, ఐడియల్ మాస్టర్ ఆదర్శవంతమైన స్వామి, ఐడియల్ సన్ ఆదర్శవంతమైన పుత్రుడు, ఐడియల్ కింగ్ ఆదర్శవంతమైన రాజు. ఇంకా ఏమని రాశాను? సో ఐడియల్ సిటిజన్, ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఐడియల్ స్టూడెంట్ ఆదర్శవంతమైన శిష్యుడు. ఈ విధంగా నేను రాముడి గురించి ఏడు పాయింట్స్ రాయడం జరిగింది. అండ్ ఐ థాట్ ఆఫ్ నాకు భగవంతుని ఎంత మెమరీ ఇచ్చాడో వాటిని, ఆ పాస్ట్ టైమ్స్ని ఒక్కొక్క కేటగిరీలో ఫిట్ చేశాను. అంటే ఈ పాస్ట్ టైం ఓకే ఆదర్శమైన భర్త, ఈ పాస్ట్ టైం ఆదర్శమైన రాజు, ఈ పాస్ట్ టైం ఈ లీల ఆదర్శవంతమైన స్వామి, అలాగా నేను విశదీకరించాను అనమాట, కేటగరైజేషన్ చేశాము. సో నౌ ఐ విల్ స్పీక్. యాక్చువల్గా ఇవన్నీ చెప్పాలని నాకు తెలిసి మోర్ దెన్ 2 అవర్స్ పడుతుంది, బట్ క్విక్లీ నేను అట్లీస్ట్ కొన్ని చెప్తాను. మొత్తం కవర్ చేయలేను నేను, ఆబ్వియస్లీ ఐ కవర్ సంథింగ్స్. సో భగవంతుడు ఏం చేసినా సరే, ఎస్పెషల్గా రామావతారం, అతను ఏం చేసినా సరే అస్ ఐ సెడ్ ఈజ్ ఎపిటోమ్ ఆఫ్ పెర్ఫెక్షన్ అనమాట, ఎపిటోమ్ ఆఫ్ ఎగ్జాంపులరీనెస్, ఎపిటోమ్ ఆఫ్ పెర్ఫెక్షన్. కాబట్టి అంటే ఆ యొక్క లక్షణం గురించి చెప్పినప్పుడు అంతకుమించి ఎగ్జాంపుల్ మనకు దొరకదు. రాముడు ఏ ఎగ్జాంపుల్ సెట్ చేసినా సరే అది పినాకిల్ అనమాట. సో మనం చూస్తాము. సో విల్ సీ వన్ బై వన్. ఫస్ట్ ఐ విల్ స్పీక్ అబౌట్ ఐడియల్ సన్, ఆదర్శవంతమైన పుత్రుడు, కుమారుడు. యా సో ఇవన్నీ క్విక్గా చెప్తాను, ఐడియల్ సన్, ఐడియల్ బ్రదర్ ఫాస్ట్ చెప్పి, ముఖ్యంగా ఐడియల్ హస్బెండ్ ఆదర్శవంతమైన భర్త. ఎందుకంటే చాలామంది సందేహాలు ఉంటాయి ఎలాగ రాముడు ఆదర్శవంతమైన భర్త అని చెప్పి. ఎందుకంటే భారతదేశంలో చాలామంది రాముడిని నిందిస్తారనమాట, సీతమ్మవారిని విడిచిపెట్టారు అని చెప్పి. సో దాన్ని మనం ఖండించాలి, భక్తులుగా మనకి ఫస్ట్ కండిన్స్ అవ్వాలి. సో ఆ విషయం గురించి నేను హాఫ్ అన్ అవర్ చెప్తాను ఈరోజు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఐడియల్ మాస్టర్, ఎందుకంటే మనందరం భగవంతుడు దాసులు కాబట్టి భగవంతుడు ఏ విధంగా ఆదర్శవంతమైన స్వామి అని చెప్పడానికి ఐడియల్ మాస్టర్, దాన్ని ఐడియల్ హస్బెండ్, రెండింటిని ఫోకస్ ఎక్కువ చేస్తాను, మిగతా ఫాస్ట్ చెప్పుకెళ్ళిపోతాను ఈరోజు. ఫస్ట్ థింగ్ విల్ సీ ఈస్ ఐడియల్ సన్, శ్రీరాముడు ఏ విధంగా ఒక ఆదర్శవంతమైన పుత్రుడు అని చెప్పి. చూడండి, ఈ లోకంలో మనం ఐ థింక్ 3 డేస్ ముందు చర్చించుకున్నాము, మన చరిత్ర చూసినట్లయితే, రాజులైతే పవర్ కోసం ఎవరు ఎంతకైనా వెళ్ళిపోతారనమాట. తల్లిని చంపడానికి రెడీ అవుతారు, తండ్రిని చంపడానికి రెడీ అవుతారు, సోదరుని చంపడానికి రెడీ అవుతారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. వీ హ్యావ్ సీన్ ఔరంగజేబ్ని తీసుకున్నట్లయితే అతను పెద్ద పుత్రుడు కాదు, షాజహాన్ పెద్ద పుత్రుడు దారాశేఖు. దారాశేఖు తన అన్నయ్య, అతను రాజు అవ్వాలి, ఇతను చిన్నవాడు, సామంతరాజు అవ్వాలి. కానీ రాజ్యం కోసం మనం చూస్తే, రాజ్యం కోసము తన సొంత అన్నం చంపుతాడు, తర్వాత సొంత తండ్రిని జైల్లో పెడతారనమాట. ఒక ఔరంగజేబ్ అనే కాదు, మనం మొఘల్ చరిత్ర చూసుకున్నట్లయితే లిటరల్లీ ఎవ్రీ కింగ్, ప్రతి ఒక్కరు కూడా రాజ్యం కోసం తమ సొంత కుటుంబ సభ్యులను చంపడానికి రెడీ అయ్యారు. కానీ ఇక్కడ శ్రీరాముని చూసుకున్నట్లయితే అతను ఎటువంటి ఉదాహరణ స్థాపించాడో మనం చూడొచ్చు. తన తండ్రి యాక్చువల్గా దశరథుడు చెప్పడు కనీసం, అంటే అతను ఒకటి మాట రాదు, రాముడిని పిలిపిస్తాడు దశరథుడు, అది రాముడు వస్తే అది రాముడి ముందు మనం మాట్లాడలేకపోతాడనమాట. ఎందుకంటే అతనికి 100 సార్లు చనిపోవడం సులభం, కానీ రాముడికి ఆ మాట చెప్పడం, రాముడు వనవాసం అనేది అసలు ఊహించుకోలేడనమాట దశరథుడు. కైకేయి స్వయంగా చెప్తుంది, కైకేయి చెప్తుంది అనమాట, మీ స్వామి తండ్రి గారు పిలిచారు, అతను చెప్పడానికి సందేహిస్తున్నారు అని చెప్పి తను చెప్తుంది. దానికి రాముడు చెప్తాడు, రాముడు ఏమంటాడంటే, తల్లి ఈ మాత్రానికి నా తండ్రి చెప్పాల్సిన అవసరం లేదు, మై ఫాదర్ డజంట్ హ్యావ్ టు టెల్ మీ దిస్. అంటే రాముడికి తెలుసు యాక్చువల్గా అది కైకేయి యొక్క కోరిక అని చెప్పి, నా తండ్రికి చెప్పవసరం లేదు, మీరు చెప్పినా సరే నేను వెళ్ళిపోతాను ఫారెస్ట్కి. చూడండి, తండ్రి చెప్పాడే మీరు అర్థం చేసుకోవచ్చు, కానీ ఎందుకంటే తండ్రి గారు శ్రేయోభిలాష్ కాబట్టి సరే ఏదో అంటే అనుకోని పరిస్థితుల్లో అలాగ చేయాల్సి వస్తుంది అనుకోవచ్చు. కానీ తన సవత తల్లి తన చెడుని కోరుకుంటుంది, ఇక్కడ ఆ విషయం క్లియర్గా తెలుస్తుంది, తన చెడుని కోరుకుంటుందని తెలుసు రాముడికి. అయినా సరే అంటారన్నమాట, నా తండ్రి చెప్పవసరం లేదు, మీరు చెప్పినా సరే నేను వనవాసానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తారనమాట. ఆయన ఆయన మొహంలో ఎటువంటి విక్టిమ్ అంటే విక్టిమ్ అంటే సంబడి హెల్ప్ మీ అవుట్, ఎందుకంటే ఈ విక్టిమ్ అనే పదం చాలాసార్లు ఈరోజు వాడాల్సి వస్తుంది. అంటే ఈజ్ విక్టిమ్ అని అంటాం కదా, హీ డిడ్ నాట్ ఫీల్ దట్ ఈజ్ ఎ విక్టిమ్. అతను సంతోషంగానే స్వీకరించాడు అనమాట. తర్వాత దశరథుడు అంటాడు, రామా దయచేసి వెళ్ళొద్దు అని చెప్పి. దశరథుడు ఏమంటాడంటే, రామాను క్షత్రియుడివి, క్షత్రియుడు అనేవాడు క్షత్రియ ధర్మ పరంగా చూసుకున్నట్లయితే ఇట్స్ నాట్, అంటే ఒక పరాక్రమవంతుడు రాజ్యం మీద దండెత్తి రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు. ఎవరు హెల్ప్ చేస్తున్నారు, బాధితుడు, విక్టిమ్ అంటే బాధితుడు. రాముడు మనసులో బాధితుడు అనే ఫీలింగ్ ఏం లేదు, అతను చాలా హుందాగా స్వీకరిస్తాడు. అప్పుడు దశరథుడు అంటాడు, రామాను క్షత్రియుడివి, క్షత్రియులు అనేవాళ్ళు అంటే ఒక రాజ్యాన్ని దండెత్తి తన 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 బలంతో కూడా రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చు, అటువంటిది రామా నేను చెప్తున్నాను, అంటే నేను చెప్తున్నాను అంటే ఇట్స్ నాట్ అన్ ఇన్స్ట్రక్షన్, మీరు అలా చేయొచ్చు కదా అంటారనమాట. అంటే నేను ఎలాగ చూడండి, నేను నా ధర్మాన్ని ఒక తండ్రిగా నా ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నాను, నువ్వు పరాక్రమవంతుడివి, నువ్వు దండెత్తు అయోధ్య మీద, సరే రాజ్యాన్ని వదిలే, నేను చెప్తున్నాను రాజ్యాన్ని వదిలే, కానీ ఒక వ్యక్తిగా నువ్వు దండెత్తి రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు కదా. ఎలాగ ఇప్పుడు నువ్వు దండెత్తాలే, కానీ జనాలు నీ పక్షనే ఉంటారు, జనాలకి నువ్వు అంటే ప్రాణం, జనాలు నీ పక్కనే ఉంటారు కాబట్టి నువ్వు దండెత్తి అయోధ్యని కైవసం చేసుకో, అప్పుడు కైకేయి మాట అయిపోతుంది నువ్వు అవుతుందని చెప్తే. కానీ రాముడు అంటాడనమాట, ఇక్ష్వాకు వంశంలో ఈ రఘువంశంలో అటువంటి రోజు రాకూడదు అంటాడనమాట. సో ఈ డే షుడ్ నాట్ కమ్, అధికారం కోసం, పవర్ కోసము, అధికారం కోసము గొడవ పడడం అనేది అటువంటి రోజు రాకూడదు అని చెప్తాని అని చాలా మర్యాదగా వెళ్ళిపోతాడు రాముడు అనమాట. సో ఈ సచ్చే అంటే ఎంత గొప్ప వ్యక్తి మనం చూడొచ్చు అనమాట. అంటే రాముడు ట్రీ బార్క్ అంటే చెట్లకున్న బయట లేయర్తో దాంతో వేసిన బట్టలు వేసుకుని వెళ్తున్నప్పుడు జనాలందరూ చాలా అంటే లైఫ్ ఏడుస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే అయోధ్య మొత్తం కథలు రాముడితో వచ్చేస్తుంది, తర్వాత రాముడు పంపిస్తారు తిరిగి వారి కథలు. నేను చెప్పేది ఏంటంటే, రాముడు ఏ విధంగా ఒక ఆదర్శవంతమైన హీ డిడ్ నాట్ అంటే పాలించాడు సరే, కానీ నాట్ ఈవెన్ గ్రజ్, అంటే గ్రజ్ అంటే ఆ క్రోధం కొంచెం కూడా లేదనమాట. నా తండ్రి చూడు, నా తండ్రి ఎలాగా ఒక స్త్రీకి దాసోహం అయిపోయి తన సొంత కుమారుడికి అన్యాయం చేశాడు అనే మాట ఎక్కడ అన్నాడు. రాదర్ లక్ష్మణుడికి కోపం వస్తుంది, ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో రాముడికి, లక్ష్మణుడికి, లక్ష్మణుడు చెప్తారు ఇప్పుడే నేను వెళ్ళి నా తండ్రి అని కూడా చూడను అంటాడు అనమాట లక్ష్మణుడు. అని రాముడు వారిస్తాడనమాట, రాముడు వద్దు అని చెప్తాడు, వద్దు అని చెప్పడానికి తండ్రి గొప్పతనం చెప్తాడనమాట. సో హీ డిడ్ నాట్ ట్రై టు పాయిజన్. మనమైతే ఏం చేస్తాము, యాక్చువల్గా మనం తప్పు చేస్తాము, వీఆర్ సీన్ ఈవెన్ అని ఇస్కోన్ అవసరం, మనం తప్పు చేస్తాము, మన అధికారులు వచ్చి ఆ తప్పుని చెప్తారు అనమాట, ఈ తప్పు అని చెప్పి బయట చెప్పరు, తనకు చెప్తారు, బయట చెప్తే మనకి మన పరువు పోతుందని చెప్పి. కానీ మనం దాని ఆసరాకి తీసుకొని నా మీద అన్యాయం జరిగిపోయిందని చెప్పి జనాన్ని డిస్టర్బ్ చేస్తాం ఇంకా. కానీ ఇక్కడ రాముడు జనాన్ని డిస్టర్బ్ చేయలేదు, రాముడు ఇంకా చెప్తాడు భరతుడు ఇప్పుడు రాజు అయిపోతున్నాడు, దయచేసి భరతుడితో కోఆపరేట్ చేయండి అని చెప్తాడు అనమాట. తర్వాత భరతుడికి కూడా, భరతుడు కూడా ఈ విషయం తెలియగానే ఎగిరి గెంతేయడు, ఆహా నాకు రాజ్యం దొరికిపోయింది, నాకు మనసు ఎలాగ కోరుకుంటే నా ప్రమేయం లేకుండా దొరికింది ఇంకా ఆనందం, కాబట్టి ఎవరు నన్ను నిందించరు. లేదు, భరతుడు కూడా వెళ్ళి రాముడికి రాజ్యం అడుగుతాడు అనమాట, తీసుకోండి స్వామి అని చెప్పి. అప్పుడు రాముడు, అమ్మయ్యా సరే చూడు భరతుడా, భరత నాకేం లేదు, రాముడు మా తండ్రి చెప్పిన మాట ఫాలో అవుతున్నాను, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి వస్తున్నాను, అంతేగాని నేనేం రాజ్యమే మమకారం లేదు అలా అనలేదు రాముడు. స్వయంగా కైకేయి చెప్తుంది, రామ దశరథుడు అలా, దశరథుడు అలా అడగడానికి కారణం నేనే, నీకు ఆ విషయం తెలుసు, నేను స్వయంగా చెప్తున్నాను, ఇప్పుడు రా వచ్చి అధికారం తీసుకోని చెప్పి. కానీ రాముడు అప్పుడు కూడా ఎందుకంటే ఏమంటే, రాముడు ఏమంటాడంటే, నా తండ్రి ఇప్పుడు ఈ లోకంలో లేరు, స్వర్గగ్రస్తులు అయ్యారు, కాబట్టి నా వీడి ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, నా తండ్రి మీద నిజంగా నాకు మమకారం ఉంటే ఆ తండ్రి మాటను నేను పాటించాలని చెప్పి. మనం చూడండి కొన్నిసార్లు ఎదురు వ్యక్తి బతుకున్నప్పుడు అతను చూస్తున్నాడు కదా అని చెప్పి కొంచెం ఒక రకంగా ఉంటాం, అది చనిపోయిందని సర్లే ఎలాగని లేడు, ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు లే అని చెప్పి. లేదు, రాముడు ఇంకా సీరియస్, తండ్రికి ఇచ్చిన మాట కోసం అతను ఎంత, హౌ మచ్ ఇటు కాస్టలిటీ. సో లార్డ్ రామ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ సెన్, తర్వాత తండ్రి చనిపోయి తెలిసి ఎంతో విలపిస్తారనమాట. తర్వాత రాముడు అక్కడ భరతుడితో పాటు అందరు ప్రజలు వస్తారు, అందరికి చెప్తాడు దయచేసి భరతుడితో కోఆపరేట్ చేయండి అని చెప్తారనమాట. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చూడండి, దయచేసి భరతుడితో అందరు కోఆపరేట్ చేయండి అని చెప్పి. యాక్చువల్గా భరతుడికి ఫస్ట్ భరతుడు వచ్చినప్పుడు రాముడు తిరుగుతాడు భరతుడిని, అంటే మందలిస్తాడు, భరత ఏంటి ఇక్కడ శత్రుడు వచ్చేస్తారు, నువ్వు వచ్చేస్తారు, ఇక్కడ మంత్రులు వచ్చేస్తారు, అంటే దశరథుడు ఒంటరిగా వదిలి వచ్చేసారా, తండ్రి గారిని ఒంటరిగా వదిలి ఎలా వచ్చారు, తండ్రి గారిని చూసుకోవడం మీ బాధ్యత కాదా అని చెప్పి రాముడు ఇంకా భరతుడు అడుగుతారనమాట. అంటే తను కష్టంలో ఉన్న, మనం సుఖంగా ఉన్నప్పుడు ఎదురువారి గురించి ఆలోచించడం గొప్ప విషయం కాదు, మనమే కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎదురువారి గురించి ఆలోచించడం గొప్పతనం. సో రాముడు స్వయంగా అడవిలో ఉన్నాడు, భరతుడు వచ్చారు, సుత్రికుడు వచ్చారు, రాముడు అంటాడు అరే తండ్రి గారు విడిచిపెట్టి వచ్చారా, తండ్రి గారు ఒక్కరే ఉంటారు అక్కడ ఎలా వచ్చేస్తారని చెప్పి. సో అంటే తండ్రి మీద 1% కూడా ఎటువంటి క్రోధము ఇది లేదండి రాముడికి. సో హీస్ ఏ సచ్ అన్ ఎగ్జాంపులరీ సన్. మనము యా పైకి కూడా అంటే ఒక తండ్రి పట్ల, తల్లి పట్ల చూసినట్లయితే సరే కౌసల్య పట్ల ఎలాగ శ్రద్ధ ఉంటుంది అందులో చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ కైకేయి పట్ల కూడా అతనికి ఎంత శ్రద్ధ అని, ఆవిడ పల్లెత్తి మాట అంటే సరి కదా, ఈ ట్రీట్స్ లైక్ మదర్. తర్వాత మళ్ళీ ఆవిడ వస్తుంది, ఆవిడ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏమమ్మ పెట్టుకుని వచ్చామమ్మా అసలు ఆ ఇదే లేదనమాట, చెప్పండి తండ్రి కౌశల్య కన్నా ముందు కైకేయికి నమస్కరిస్తాడు రాముడు. సో రాముడికి కైకేయి అంటే అంత ప్రేమ. తర్వాత మనం చూడవచ్చు ఈవెన్ స్వయంవరంలో కూడా నిన్న చెప్పుకున్నాం కదా, సీతా స్వయంవరంలో స్వయం రాముడు శివధనుసు విరుస్తాడు, అప్పుడు జనకుడు సీతమ్మని తీసుకుని వస్తారు, కానీ రాముడు చెప్తాడు లేదు నా తండ్రి గారు అనుమతి లేకుండా నేను వివాహం చేసుకోలేను అని చెప్పి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి ఇంప్లిసిట్గా మనం చూసినట్లయితే రాముడు ఈజ్ వెరీ ఎగ్జాంపులరీ అనమాట, అంటే చాలా చాలా ఆదర్శప్రాయుడు అనమాట, తల్లిదండ్రులకి ఎలా గౌరవించాలి అని చెప్పి. ఈ రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఒకసారి ఒక డివోటీ ఈజ్ మై శిక్షకుడు, ఆయన బ్రహ్మచారి అవుతామనుకున్న టైంలో తన తండ్రి ఇంటికెళ్ళి చెప్పాడనమాట మా నాన్నగారికి, ఆ నాన్నగారు అంటే ఈజ్ అ డాక్టర్ కార్డియాలజిస్ట్ ఇన్ ఢిల్లీ. సో ఈయన చెప్పాడు నాన్నగారు, ఐ వాంటెడ్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ నేను. సో అతని తండ్రి రామ భక్తుడు అనమాట, అంటే వాళ్ళంట్లో రాముని పూజిస్తారు. సో అప్పుడు మా ప్రభు చెప్తాను అనమాట, సో నేను ఇస్కాన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బి డెడికేట్ మైసెల్ఫ్, నా జీవితాన్ని భగవంతుని యొక్క ప్రచారానికి నేను ఉపయోగించాలనుకుంటున్నానని చెప్తాను అనమాట. దానికని తండ్రి చాలా కోపం అవుతారన్నమాట, చెప్తారు అరే ఈ పీపుల్ చేయండి రామకృష్ణ, రాముడు పేరు కృష్ణుడి పేరు జపం చేస్తారు, కానీ రాముడు ఎప్పుడైనా తండ్రి మాటను దాటాడా, రాముడు ఎప్పుడైనా సరే దశరథుని మాటను జమ దాటాడా, మరి నువ్వు మాత్రం నేను వద్దని చెప్తున్నా సరే నువ్వు బయటకు వెళ్తున్నావు, సో వాట్ కైండ్ ఆఫ్ డివోటీ ఆఫ్ రామ్ యువర్, నువ్వు ఏ విధంగా రామ్ భక్తుడు అని చెప్పి అతని తండ్రి మన ప్రభుని అడుగుతారనమాట. అయితే భక్తులకి ఎవరైనా ఫిలాసఫీని చెప్పగలరా, అప్పుడు మన ప్రభు చెప్పారనమాట, తండ్రి గారు మీరు చెప్పింది నిజమే, కానీ విశ్వామిత్ర ముని వచ్చి రాముడిని అడుగుతారనమాట, రాముడిని నా సేవకు తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే దశరథ మహారాజు అడ్డు చెప్పలేదు, దశరథ డి నాట్ స్టాప్ రామ్ టు గో విత్ విశ్వామిత్ర. సో అదేవిధంగా సో మీరు దశరథ మీరు దశరథ మహారాజులాగా ప్రవర్తించండి, నేను రాముడిలా ప్రవర్తిస్తానని చెప్పి అంటారనమాట. సో మీరు దశరథ మహారాజులాగా నన్ను ప్రభుపాదుగా సేవకు పంపించండి, నేను మీ మాట స్వీకరిస్తానని. సో లైక్ దాట్. సో రామ్ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ సార్, అందుకనే ఈరోజు కూడా జనాలు తన కొడుకుని కంట్రోల్ చేయాలనుకుంటే రాముడి పేరు ఉపయోగిస్తారన్నమాట. రాముడు మంచి బాలుడు అంటారు అందుకనే, బికాస్ దే వాంట్ దర్ సన్, ఎవ్రీ ఫాదర్ వాంట్స్ దర్ సన్ టు బి లైక్ రామ్. ప్రతి తండ్రి తన కుమారుడు రాముడిలా ఉండాలని కోరుకుంటారనమాట. సో దిస్ ఐడియల్ సన్. సిమిలర్లీ యూ కుడ్ సీ ఐడియల్ బ్రదర్, అంటే ఒక ఆదర్శవంతమైన ఒక సోదరుడు అనమాట. ఎక్స్ప్లిసిట్గా రామాయణంలో మనం ఎక్కువ చూడకపోవచ్చు, కానీ రాముడికి తన 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 యొక్క బ్రదర్స్ మీద ఎంత ప్రేమ ఉందో మనం రామాయణం చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చూసాం భరతుడి గురించి, రాముడికి భరతుడి పట్ల ఒక్క శాతం కూడా ద్వేష కానీ అసూయ కానీ కలగలేదన్నమాట. హ్యాపీగా భరతుడికి అప్పచెప్తాడు, తర్వాత భరతుడికి చెప్తారన్నమాట, సుమిత్ర వెళ్ళిపోతాడు చెప్తారు. అంటే రాముడు వనవాసం వెళ్తున్నప్పుడు అయోధ్య అందరూ వచ్చేస్తారు రాముడు వెనకాల, అయితే ఎప్పుడైతే గంగానే దాటాల్సి వస్తుందో అప్పుడు రాముడు చెప్తాడు మీరు ఉండిపోవాలని చెప్పి. ఇంచుమించి అందరూ ఉండిపోతారు, కొంతమంది వస్తారు, వాళ్ళు కూడా కొంత దూరం తర్వాత వాళ్ళు కూడా ఆపేస్తారు. కానీ రాముడు అందరూ చెప్తారు భరతుడిని భరతుడు రాజ్యం మంచి, భరతుడు మంచివాడు, భరతుడిని సరిగ్గా భరతుడితో కోఆపరేట్ చేయండి అని చెప్పి. సో హీ ఈజ్ సో మచ్ లవింగ్ ఎఫెక్షన్ ఫర్ హిస్ బ్రదర్. ఎటువంటి నో మెలైస్ టువర్డ్స్ హిస్ బ్రదర్. తర్వాత భరతుడు వచ్చినప్పుడు భరతుడు వచ్చి ఇది వచ్చినప్పుడు రాముడు భరతుడు చెప్తాడు, అన్న మీ తండ్రి మీరు రాకపోతే నేను ఎక్కడే ఉండిపోతాను. రాముడు ఎంతో సంతోషిస్తానమాట, రాముడు చెప్తాడు భరత నువ్వు నా మనసును గెలుచుకున్నావు అని చెప్తానమాట. భరతుడి కోసము రాముడు రాజ్యాన్ని స్వీకరిస్తాడు. రామ్ భరతుడు చెప్తాడు మీరు రాజ్యాన్ని స్వీకరించకపోతే నేను ఎక్కడి నుంచి కదలను అని చెప్తానమాట. అప్పుడు రాముడు ఏమంటాడంటే సరే నువ్వు నేను నా తండ్రికి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, సరే నేను నీకోసము రాజ్యాన్ని స్వీకరిస్తాను, ఓకే కాబట్టి నీ పర్పస్ సాటిస్ఫై అయిపోయింది. కానీ నా పర్పస్ ఏంటి, తండ్రి గారి మాట కూడా నిలబెట్టుకోవాలి, కాబట్టి రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను కానీ నీకు అప్పచెప్తాను 14 ఏళ్ళ వరకు నువ్వు పాలించు అని చెప్పి. సో ఆ విధంగా రాముడు భరతుడి కోసం తన రాజ్యాన్ని స్వీకరించాడు, తర్వాత 14 ఏళ్ళ వరకు నువ్వు పాలించు అని చెప్తాను అనమాట. కానీ 14 ఏళ్ళు అయిన తర్వాత రాముడు హనుమంతుడిని పంపిస్తానమాట, చెప్తాడు కనుక్కో భరతుడిని, భరతుడికి ఈ విషయం చెప్పు రాముడు వస్తున్నాడు అని చెప్పి. భరతుడి మనసులో 1% అయినా సరే ఒక సంశయం మీరు చూసినట్లయితే నేను వెళ్ళను అయోధ్యకి రాముడికి భరతుడికి రాజ్యం. అంటే రాముడు భరతుడి బట్టి ఎంత సెన్సిటివ్ అంటే ఆయనకి ఏమాత్రం ఫీలింగ్ ఉన్నా సరే నేను భరతుడి దగ్గర నుంచి రాజ్యం తీసుకోను అని చెప్పి. సో హీ ఈజ్ వెరీ సాక్రిఫైసింగ్, చాలా త్యాగమూర్తి రాముడు అనమాట. తన బ్రదర్ తన అంత ప్రేమ, లక్ష్మణుడి విషయం తీసుకున్నట్లయితే మనం నిన్న చూసాము, నిన్న ఉత్తరకాండలో కలిపురుషుడు ఉంటే మాట్లాడుతుంటాడు ఆ టైంలో ఈయన వస్తాడు ఎవరు దుర్వాసుడు వస్తాడు, దానివల్ల లక్ష్మణుడు లోపలికి వచ్చి రాముడితో చెప్పాల్సి వస్తుంది అనమాట ఇలాగా దుర్వాసుడు వచ్చాడని చెప్పి. దానివలన అతనికి రాజ్య బహిష్కరణ జరుగుతుంది, యాక్చువల్గా మరణదండన, కానీ వశిష్ఠ ముందు చెప్తాడు అనమాట మరణదండన అయినా సరే లేకపోతే రాజ్య బహిష్కరణ, భగవంతుడి శిక్ష పనిష్మెంట్ అండ్ భగవంతుడిని లేకను డిస్కార్డింగ్, అంటే డిస్కార్డ్ అంటే విడిచిపెట్టాడు అనమాట, రెండు పెద్ద పనిష్మెంట్సే. సో రాజ్య బహిష్కరణ కూడా మరణదండతో సమానం, అంటే భరతుడిని బహిష్కరిస్తారు రాముడు. కానీ మీరు చాలా రామాయణం చదివితే భరతుడిని బహిష్కరించిన తర్వాత రాముడికి ఇంకా ఈ లోకంలో ఉండాలని కోరిక వెంటనే పోతుందన్నమాట. ద వెరీ నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడైతే భరతుడిని పంపించేస్తారో మరుసటి చాప్టర్లోనే ఇమ్మీడియట్గా రాముడు చెప్తాడు వశిష్ఠమని పిలిచి, భరతుడు సీతమ్మని లేకుండా కూడా నేను ఉండగలిగాను ఇన్ని సంవత్సరాలు, అని భరతుడు కానీ లక్ష్మణుడు లేకుండా, లక్ష్మణుడు బహిష్కరిస్తారు, లక్ష్మణుడు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బతకలేను అని చెప్తానమాట రాముడు. కాబట్టి నేను ఇమ్మీడియట్గా నేను నా యొక్క అవతారాన్ని చాలించబోతున్నాను, నేను వానప్రస్థం తీసుకొని తర్వాత నా అవతారం చాలిస్తానని చెప్పి చెప్తానమాట. దానికి వశిష్ఠుడు సమ్మతిస్తాడు. సో మనం చూడొచ్చు రాముడు లక్ష్మణుడు లేకుండా నిమిషం కూడా ఉండలేడు. యాక్చువల్గా లక్ష్మణుడు రాముడు అసలు ఎప్పుడు వాళ్ళు విడిచి ఉండలేదన్నమాట, విడిచిపెట్టి ఉండలేదు. మనం లక్ష్మణుడు కూడా చెప్తున్నాం, లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిర్ప్రాణ ఇవాపర, బహిర్ప్రాణ ఇవాపర అంటే లక్ష్మణుడు తన ప్రాణం తన కళ్ళెదురుగా ఉందని అనుకుంటాడు అన్నమాట. తన కళ్ళెదురుగా ఎవరున్నారు, రాముడు. నా ప్రాణం నాలో లేదు, నా ప్రాణం రాముడిలో ఉంది. అంటే రాముడికి ఏమైనా దెబ్బ తగిలితే రాముడు కానీ ఎక్కువ నేను బాధపడతాను అనమాట. అది లక్ష్మణుడికి రాముడి పట్ల ఉన్న ప్రేమ, రాముడికి కూడా లక్ష్మణ్ రాముడికి ఎలా ఉంది చూడండి. ఎప్పుడైతే లక్ష్మణ్ని రాజబహిష్కరణ చేశాడో రాముడికి ఇంకా అసలు అవతారంలో ఒక్కరోజు కూడా ఇంకా నేను కంటిన్యూ అవ్వలేను, వెంటనే రాముడి తన అవతారం చాలించేస్తాడు. సో అంత ప్రేమ రాముడికి కూడా లక్ష్మణుడి పట్ల. సో అంటే చూడండి, మనకి ఈ లోకంలో మనం కూడా ఈ వాట్ లవ్ సమ్ అన్కండిషనల్ అంటే మనము అన్కండిషనల్ అంటే ఎటువంటి హేతువు లేకుండా ఎటువంటి కండిషన్ లేకుండా ప్రేమించాలని ప్రయత్నిస్తాం, కానీ ఆ ప్రేమను స్వీకరించేవాడు అంత గొప్పవాడు మనకు దొరకరు ఈ లోకంలో. విల్ నెవర్ ఫైండ్ ఎ పర్సన్ సో ఎగ్జాంపులరీ హూమ్ వీ కెన్ బ్లైండ్లీ లవ్. కళ్ళు మూసుకొని మనం ఒక వ్యక్తిని ప్రేమించాలనుకుంటే ఆ వ్యక్తి అంత గొప్పవాడు అయి ఉండాలన్నమాట, లేకపోతే మనం మోసపోతాం ఈ లోకంలో. అందుకే మనం ఒకరు ప్రేమించినా సరే చూసి చూసి ప్రేమిస్తాం, ఆ వ్యక్తికి ఎంత అధికారం ఉంది, ఆ వ్యక్తి అధికారం అంటే ఎంత ఎంత ఉత్తమ లక్షణం అని చెప్పి నన్ను వాడుకుంటాడా ఏమో అని భయపడతాం, సరెండర్ అవ్వాలని భయపడతాం. కానీ నిజంగా రాముడు లాంటి స్వామి దొరికితే ఎవరు సరెండర్ అవ్వరు అసలు, అంత గొప్ప వ్యక్తి రాముడు. సో వీ హ్యావ్ సీన్ లార్డ్ రామ్ ఈజ్ ఐడియల్ మాస్ ఐడియల్ బ్రదర్ ఐడియల్ సన్ ఐడియల్ కింగ్, ఒక ఉత్తమమైన రాజు. ఎలాగా చూడండి అంటే రాముడు తన రాజ్యంలో ఒక్కరు కూడా ధర్మాన్ని తప్పడం ఇష్టపడలేదన్నమాట. సో అందుకనే తన రాజ్యవాసులు సీతమ్మ వారిని అంటే రాముడు సీతమ్మ వారిని వెనక్కి తీసుకొచ్చారని చెప్పి కొంతమంది ఏమనుకుంటారంటే రాముడు కూడా ఆసక్తుడు అని చెప్పి ఆయన వాళ్ళ మనసు థాట్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ అంటే రాముడు భౌతికమైన కోరిక వలన సీతమ్మని వెనక్కి తెచ్చుకున్నాడేమో అని చెప్పి, అంటే ఇలాంటిది యాక్సెప్టబుల్, అంటే మనం కూడా ఇలా ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు, అంటే భౌతిక కోరికల కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వచ్చు అనే థాట్ అనే అభిప్రాయం, అటువంటి అలవాట్లు మొదలవుతాయి అనే ఉద్దేశంతో రాముడు తన ప్రజలు వాళ్ళు కూడా అధర్మాన్ని అంటే రాముడి చేసే అధర్మం కాదు కానీ రాముడిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే వాళ్ళు అధర్మం చేసే ఛాన్స్ ఉంది. రాముడిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎవరైతే అర్థం చేసుకోలేకపోయారో వాళ్ళు అధర్మాన్ని పాటించే ఛాన్స్ ఉందని చెప్పి రాజ్యంలో ఒక్కరు కూడా అధర్మాన్ని పాటించడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క జీవన గమ్యం ఆధ్యాత్మికత అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదని చెప్పి తన ప్రజల ప్రేమ ప్రజల కోసం సొంత భార్యనే రాముడు విడిచిపెట్టాడనమాట. అగైన్ దీని డిస్క్రిప్షన్ మనం నెక్స్ట్ వింటాం, బట్ వీ కెన్ సీ సో తన ప్రజలను ఎంతగా రాముడు ప్రేమించాడో మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. తర్వాత తన రాముడు తన లీలను ముగించినప్పుడు రాజ్యంలో అందరూ వచ్చేస్తారు, ప్రతి పక్షి జంతువు అంటే కదలగలిగే ప్రతి వ్యక్తి కూడా వస్తారు, ప్రతి జీవి కూడా వస్తుంది, రాముడు అందరినీ వేకుండా తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఎంతవరకు అంటే రాముడు రాజ్యంలో జంతువులు కూడా ధైర్యంగా బతికేవి. ఒకసారి ఒక కుక్క వస్తుంది అనమాట రాముడు రాజ్యానికి, కుక్క వచ్చినప్పుడు ఆ కుక్క తల మీద ఒక తల మీద రక్తం కారుతూ ఉంటుంది, కుక్క అంటుంది నన్ను ఎలాగా ఒకరు నన్ను ఏ తప్పులే అకారణంగా నన్ను ఒకరు కొట్టాడని చెప్పి రాముడు కుక్క కూడా న్యాయం చేస్తాడనమాట. అదే పెద్ద స్టోరీ. సో వీ కెన్ అండ్ ఆల్సో రాముడు రాజ్యంలో అకాల మృత్యు ఉండదు, కానీ మొదటిసారి రాముడు రాజ్యంలో అకాల మృత్యు జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు కుమారుడు చచ్చిపోతాడు అనమాట, ఇప్పుడు బ్రాహ్మణుడు కుమారుడు రాముడు షాక్ అవుతాడు మన రాజ్యంలో అకాల మృత్యువా అని చెప్పి. ఈ రోజుల్లో మనం చూస్తున్న కరోనా అకాల మృత్యువులే ఉంటాయి. సో రాముడు రాజ్యంలో అకాల మృత్యువు అనేది ఒకేసారి అవుతుంది, దాని దాని పర్సన్గా షాక్ రాముడు ఆశ్చర్యపోతాడు అనమాట ఎలా అలా అవుతుందని చెప్పి. అప్పుడు బ్రాహ్మణులు అంటారు ఖచ్చితంగా ఎక్కడో అర్హత లేని వ్యక్తి అంటే ధర్మాన్ని తన స్వార్థానికి వాడుకుంటున్నాడు అని చెప్పి గెస్ చేస్తారనమాట. తెలుస్తుంది రాముడికి ఒక శూద్రుడు అక్కడ ఒక శూద్రుడు ఇది చేస్తున్నాడు అని చెప్పి వెంటనే రాముడు అతను దండిస్తాడు అనమాట. సో రాముడు ధర్మాన్ని కాపాడడం కోసము ఎప్పుడూ వెనకడికి వెళ్ళలేదు, అంటే ఆ శూద్రుని చంపడం వలన ఈరోజు కొంతమంది రాముడిని యాంటీ దళిత్ అని చెప్పి బయట నేను ఫస్ట్లో చెప్పాను. రాముడి మీద కొన్ని పుస్తకాలు నెగిటివ్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్గా తమిళనాడులో చాలామంది యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ స్టార్ట్ అయింది అప్పట్లో, దళిత్స్ అందరూ కలిపి అంటే కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ అందరూ కలిపి వాళ్ళు ఒక అసలు రాముడిని యాంటీ దళిత్ కింద అంటే అతను శూద్రుడికి వ్యతిరేకం అన్నట్టుగా చిత్రీకరించారు. బట్ లార్డ్ రామ్ అతను ఎందుకు చంపవలసి వచ్చింది, ధర్మాన్ని కాపాడడం కోసం. ఆ వ్యక్తి వేదాలు చదివి వేదాలని తన స్వార్థానికి ఉపయోగించుకుంటుంటాడనమాట. వెంటనే రాముడు తన ఖచ్చితంగా ఒక్కసారిగా అతన్ని శిరఛేదం చేస్తాడు. ఎప్పుడైతే రాముడు అతన్ని శిరఛేదం చేస్తాడో వెంటనే ఇక్కడ బ్రాహ్మణ పుత్రుడు చనిపోయిన వ్యక్తి తిరిగి బతుకుతాడు అనమాట, చనిపోయిన బ్రాహ్మణ పుత్రుడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రాముడు ఇప్పుడు ధర్మాన్ని తప్పలేదని చెప్పి. సో ఈ విధంగా రాముడును తన రాజ్యంలో ప్రతి జీవిని కూడా శ్రద్ధగా చూసుకుంటాడు అనమాట. బికాస్ ఈ వుడ్ నాట్ లెట్ ఈవెన్ వన్ అంటే తన ఆనందం అసలు 1% కూడా ఆలోచించేవాడు కాదు, తన ప్రజల గురించి ఆలోచించేవాడు. సిమిలర్లీ రాముడి యొక్క క్యారెక్టర్ రాముడి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పది అంటే చూడండి, అంటే అసలు అతని దయాగురానికి అసలు అంతే లేదనమాట. రాముడు దయాగురానికి అసలు అంతు లేదు అసలు రాముడు దయాగురానికి రాముడు ఆడిన మాట ఎప్పుడు తప్పలేదు, అది మనం చూసాం. రాముడు ఒకటే కాదు, ఇక్ష్వాకు వంశంలో ఎవరు ఆడిన మాట తప్పలేదు. దశరథుడు కూడా తన ప్రాణం పోతుందని తెలుసు, మరి తన ప్రాణం పోతుందనే బాధ కన్నా రాముడికి కష్టపడతానన్న బాధ అయినా సరే అతను మాట తప్పలేదు అనమాట. ఆ మాటకి కైకేయి వాడుతుంది. సో ఆ వంశంలో ఎవ్వరు మాట తప్పలేదు, అదొక లక్షణం. అయితే రెండోది ఏంటంటే, రాముడు అంటే తన శత్రువును కూడా ప్రేమగా చూసుకుంటాడనమాట. శత్రువును కూడా తను ప్రేమించాడు రాముడు. శత్రువును కూడా అంటే ఒకసారి విభీషణుడు వస్తారు ఎవరితో పాటు, ఐ థింక్ ఈ పాస్ట్ టైం తర్వాత సరే చెప్తారు, ఇప్పుడు చెప్తారు. విభీషణుడు వస్తారు, తనతో పాటు నలుగురు మినిస్టర్ని తీసుకుని వస్తారనమాట. అంటే రావణుడు విభీషణుడిని తిరస్కరిస్తాడు, రాముడు ఆశ్రయం తీసుకొని వస్తాడు. అక్కడ అడుగుతా అనమాట, ఎందుకంటే రాముడు ఎప్పుడు విభీషణ చూడలేదు. రాక్షసులు అందరూ భయపడతారు, ఏంటంటే రాక్షసులు వస్తున్నారు కొంపతీసి గూఢచారులా అని చెప్పి వానరులు భయపడి వాళ్ళని అరెస్ట్ చేయడం ట్రై చేస్తారనమాట. అప్పుడు రాముడు అంటారు, అప్పుడు విభీషణ చెప్తాడు, నేను రాముడితో రావణుడి దూత కింద రాలేదు, రాముడు శరణం తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి. అప్పుడు అందరూ డౌట్ పడతారు, నిజంగా ఇతను రాముడు శరణానికి వచ్చాడా లేకపోతే దట్ ఈస్ అ స్పై అని చెప్పి. అప్పుడు రాముడు అంటారనమాట, రాముడు అంటాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే అడుగుతాడు అనమాట వీళ్ళు మిగతా వాళ్ళు, ఇతను నమ్మొచ్చు లేదంటే కొంతమంది వద్దు అంటారు, హనుమంతుడు మాత్రం ఎస్ అని చెప్తాడు. ఇతను నమ్మొచ్చు ఎందుకంటే రాముడు నన్ను సంహరించడానికి ట్రై చేసినప్పుడు విభీషణుడే నన్ను కాపాడాడు తప్పని చెప్పి ఇతను నమ్మొచ్చు అని చెప్పి చెప్తారు. సో అయితే అక్కడ డిస్కషన్ ఏమొస్తుందంటే విభీషణ స్వీకరించాలా వద్దని. అప్పుడు రాముడు నవ్వుతారనమాట, నవ్వి చెప్తాడు, నాకు కూడా తెలుసు కానీ మీ మనసు తెలుసుకుందామని అడిగానంటాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే, విభీషణుడు ఏంటి, రావణుడు స్వయంగా వచ్చినా సరే, ఆల్రెడీ అప్పుడు వాళ్ళు సముద్ర తీరానికి చేరిపోయారు వాళ్ళు. అంటే యుద్ధం అంతవరకు వచ్చింది, అంతవరకు యుద్ధంకి వచ్చింది, అది ఎవడ ఆగడు అని రాముడు చెప్తాడు. రావణుడు స్వయంగా ఈరోజు వచ్చినా సరే నేను రావణుని కూడా క్షమిస్తాను సీతమ్మ తెచ్చినవాళ్ళని చెప్పి. సో రాముడికి రావణుడి మీద ఒక్క పరిస్థితి కోపం లేదు. ఇంతంతా యుద్ధం అంతా అయిపోయింది, యుద్ధం రోజు కూడా రావణుడు శరణం తీసుకోవాలి కానీ రాముడు క్షమించడం రెడీ అనమాట. రాముడికి రావణుడి పట్ల వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు. అంతెందుకు, రాముడు ఎంత గొప్పవాడు అంటే, అంటే రాముడు ఎంత గొప్పవాడు అంటే, యుద్ధం అయిపోయింది, రావణుడు చనిపోతాడు, తర్వాత రాముడు రావణుడికి అంత్యక్రియలు చేస్తాడు అనమాట. సి అంత్యక్రియలు చేయడం అంటే ఆ ఆత్మని ఈ బంధం నుంచి విడదీసి, ఈ భౌతిక బంధం విడదీసి ఆత్మ తన యొక్క ఆ యొక్క జర్నీ ఆఫ్ సైకిల్, ఆత్మని అక్కడ బంధం విడదీసి అతనికి యొక్క స్వర్గగతి అంటే హయ్యర్ డెస్టినేషన్ అంటే ఉన్నతమైన గమ్యాన్ని ప్రాప్తించేలా చేయడం, అందుకని అంత్యక్రియలు చేస్తారు. రావణుడికి అంత్యక్రియలు చేస్తే లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు, రామ మిమ్మల్ని ఇంతగా ఏడిపించాడు, రాముడిని అసలు ఏడిపించడం మామూలు విషయమా, రాముడు ఎంత ఏడిచాడు సీతమ్మ వారి కోసం, అను మిమ్మల్ని ఇంతగా ఏడిపించిన వ్యక్తి ఇంతమంది మీ యొక్క అంటే రాముడు ఆర్మీలో కూడా చాలామంది చనిపోయారు, ఇంతమంది అటు జటాయు చనిపోయాడు, ఎంతమంది చనిపోయారు అనమాట, మీ మనుషులు చంపాడు ఇంత చేసిన వ్యక్తి సీతమ్మ వారిని ఇంత ఏడిపించాడు, ఆ వ్యక్తికి ఎలా అంత్యక్రియ చేయాలనిపిస్తుంది మీకు అని అడుగుతాను అనమాట. దానికి రాముడు చెప్తాడు, లక్ష్మణ నాకు రాముడి పట్ల కించిత్ కూడా నాకు ఆయన పట్ల క్రోధం లేదు అని చెప్పి, ఆ ధర్మాన్ని నేను చేశాను అంతే అని అప్పుడు రాముడు చెప్తాడు. క్రోధం ఉన్నా సరే అది శరీరం పట్టు ఉండాలి కానీ ఆత్మ పట్టు ఉండకూడదు. శరీరం ఎలాగ చనిపోయింది, శరీరానికి దండను విధించాలి, ఆ శరీరానికి దండను విధించాను కానీ ఆత్మ ఎంత, ఈ ఆత్మని మనము ఇది చేయకూడదు, వీ షుడ్ నాట్ హెరెస్. కాబట్టి రావణుడికి కాదు, రావణుడి ఆర్మీలో ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికీ కూడా అంత్యక్రియలు చేస్తాడు, అది శ్రీరాముడు. అంత గొప్ప శత్రువుడి మేలు కూడా కోరుకొని శత్రువుడిని కూడా అంత్యక్రియలు చేశాడంటే రాముడు ఎంత గొప్పవాడో ఊహించుకోండి. సో హిస్ క్యారెక్టర్ ఇస్ ఎగ్జాంపులరీ క్యారెక్టర్. సో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఆదర్శవంతమైన విద్యార్థి, అంటే ఒక శిష్యుడు వశిష్ఠమునికి ఏ విధంగా రాముడు ఏ రోజు వశిష్ఠముని మాట కాదనలేదు, ఒకసారి కాదంటాడు రాముడు. అదే తండ్రి కోసం వశిష్ఠుడు అంటాడు, నువ్వు రాజ్యం తిరిగి తీసుకో అంటే అప్పుడు రాముడు చెప్తాడు, ఆచార్య మీకు తెలియదు ఏముంది అని చెప్పి. అదర్వైజ్ రాముడు ఎప్పుడు వశిష్ఠముని కాదనలేదు, విశ్వామిత్రుని కాదనలేదు. విశ్వామిత్రునితో వెళ్ళి విశ్వామిత్రుడికి ఎన్నో సేవలు చేసి పెట్టాడు రాముడు. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడికి స్వయంగా భగవంతుడు అయినా సరే ఒక శిష్యుడి రూపంలో విశ్వామిత్రుడు సేవ చేస్తారనమాట. సో వీళ్ళు చాలా ఎగ్జాంపులరీ అను. ఇప్పుడు మనము టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, మనం బ్రదర్ చెప్పుకున్నాము, సన్ చెప్పుకున్నాము, కింగ్ చెప్పుకున్నాము, సిటిజన్, స్టూడెంట్, ఓకే. సో ఇప్పుడు మనము ఐడియల్ మాస్టర్ శ్రీరాముడు ఏ విధంగా ఒక ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన స్వామి అనే విషయం గురించి మనం ఎప్పుడు చర్చించుకోబోతున్నాము. దిస్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ లాస్ట్ మనము ఆదర్శవంతమైన భర్త, అది దాంతో మనం కంక్లూడ్ చేస్తాం అన్నమాట. ఈ హనుమంతుడు ఒక శ్లోకంలో చెప్తాడు రాముడి గురించి, భాగవతంలో 5వ స్కంధంలో వస్తుంది. ఏమనుస్తుందంటే, నా జన్మ నూనం మహతోను సౌభగం నవాత్మ బుద్ధిర్న కృతస్తోష హేతు ధైర్య విశిష్టాన్ అపి నౌవణౌకశ సకార సఖ్యేబత లక్ష్మణాగ్రజ. వస్తుంది నా జన్మ నూనం మహతోను సౌభగం. అంటే హనుమంతుడు చెప్తారన్నమాట, శ్రీరాముడు, సో శ్రీరాముడు ఎటువంటి లక్షణములు అంటే, శ్రీరాముడు ఒక వ్యక్తి పట్ల ప్రసన్నం అవ్వాలి అంటే, ఒక వ్యక్తిని స్వీకరించాలి, ఒక వ్యక్తి పట్ల ప్రసన్నం అవ్వాలంటే, ఒక వ్యక్తికి తన కృపని ప్రసాదించాలి అంటే ఎటువంటి భౌతిక లక్షణములు అవసరం లేదు అని చెప్తారన్నమాట. నా జన్మ అంటే, జన్మ అంటే అంటే నోబడీ కెన్ ఇంప్రెస్ లార్డ్ విత్ దిస్ క్వాలిటీస్. జన్మ అంటే ఏమిటి? ఒక గొప్ప కుటుంబ సంపన్న కుటుంబంలో లేకపోతే ఒక గొప్ప కుటుంబంలో పుట్టడం. నా జన్మ నూనం, నూనం అంటే ఇండీడ్. మహత, మహత అంటే రాముడు, మహానుడు, మహానుభావుడు రాముడు. నా జన్మ నూనం మహతోను సౌభగం అంటే గుడ్ ఫార్చ్యూన్, నీకు పెద్ద సంపద అంటే గొప్ప గొప్ప కుటుంబము, గొప్ప సంపద, స్థిర సంపదలు ఇవేవి రాముడిని ప్లీజ్ చేయలేవు. తర్వాత నా వాక్న బుద్ధి, నా వాక్న బుద్ధి అంటే వాక్ అంటే వాక్శక్తి, ఎలక్వెన్సీ ఇన్ స్పీకింగ్. నా వాక్ నా బుద్ధి అంటే వాక్శక్తి కానీ, బుద్ధి అంటే తెలివితేటలు కానీ. అంటే చూడండి, వాక్శక్తి అంటే ఇక్కడ కొంతమంది బ్రహ్మాండంగా లెక్చర్లు ఇస్తా ఇవ్వచ్చు, కొత్త విద్వాంసులు అవ్వచ్చు. నా వాక్ నా బుద్ధి, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. తెలివితేటలు ఉంటే వారు కొంచెం శాస్త్రం తెలిసి ఉండొచ్చు, మంచిగా అనర్గళంగా మాట్లాడుండొచ్చు. కానీ హనుమంతుడు చెప్తున్నాడు రాముడికి ఇవేవి లెక్కల్లోకి రావు. నా వాక్ నా బుద్ధి నా కృత స్తోష హేతు, నా కృత ఆకృతి, ఆకృతి అంటే శరీర అంటే అందం. నా కృతి స్తోష హేతు, స్తోష అంటే తోష అంటే సాటిస్ఫాక్షన్. అంటే రాముడికి ఇవేవి సంతృప్తి అంటే తన భక్తుల్లో ఇవేవి సంతృప్తిని ఇవ్వలేవంట. ఏంటంటే జన్మ అంటే ఎంత అంటే గొప్ప కుటుంబంలో పుట్టాడా చిన్న కుటుంబంలో పుట్టాడా. నెక్స్ట్ సౌభగం అంటే అతను సంపన్నుడా పేదవాడా. తర్వాత అతని వాక్శక్తి, అతను తర్వాత అతను బుద్ధి అంటే పండితుడా పామరుడా. తర్వాత ఆకృతి అంటే అతను అందగాడా అందవిహీనుడా. సో ఇవేవి రాముడికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవంట. అప్పుడు లక్ష్మణ్, అప్పుడు హనుమంతుడు ఏమంటాడు, తైర్యస్ విసృజ్యాన్. తైర్యస్ విసృజ్యాన్ అంటే రాముడి వెళ్ళి తిరస్కరిస్తాడు. విసృజ్య అంటే తిరస్కరించడం. తైరస్ విసృజ్యాన్ అపినో వనవకశాష్. ప్రూఫ్ ఏంటి లక్ష్మణ్ అంటే హనుమంతుడు చెప్తాడు, వాట్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ ఏంటంటే దానికి ప్రూఫ్ మేమే. మేము అంటే ఎవరు? వానరలము. అపినో వనవకశాష్, వనవకశాష్ అంటే వనాల్లో తిరిగేవాళ్ళం అనమాట. చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజ. చూడండి, దానికి ప్రూఫ్ మేమే. అంటే మేము వానరలము, మాకు ఏమి ముందు చెప్పారు ఏమి లేవు. అంటే మేము గొప్ప కుటుంబంలో పుట్టలేదు, మాకు అందం లేదు, వాక్శక్తి లేదు, మాకు ఇంటి బుద్ధి లేదు, మరి మాకు సంపదలు లేవు, ఇవేవి మాకు లేవు. అయినా సరే శ్రీరాముడు మమ్మల్ని సొంత స్నేహితుడుగా మమ్మల్ని స్వీకరించాడు. చకార సఖ్య, సఖ్య అంటే ఏంటి? స్నేహితుడు, తన సాఖ్య రూపం. అంటే మమ్మల్ని తన స్నేహితుడి కింద, దాసుడి కింద స్వీకరించాడు. భర్త లక్ష్మణాగ్ర, లక్ష్మణాగ్రజ అంటే రాముడు. రాముడు మమ్మల్ని స్వీకరించాడు అంటే ఎందుకు స్వీకరించాడు? ఏం చెప్తున్నాడు లక్ష్మణుడు, హనుమంతుడు ఏం చెప్తున్నాడు? భక్తి సేవాభావము. అంటే నీకు సేవాభావము, నీకు భక్తి ఉంటే రాముడు మిమ్మల్ని స్వీకరిస్తాడు. అంటే నువ్వు ఎంత అంటే, నువ్వు వానరుడు, వానరుడు అంటే అధమజాతి. అంటే నువ్వు వానరుడు అయినా సరే రాముడు నేను స్వీకరిస్తాడు. కానీ ఆ సేవాభావము, ఆ భక్తి లేనప్పుడు మిగతా ఇవన్నీ ఉన్నా సరే ఇవేవి రాముడిని ఇంప్రెస్ చేయలేవు అని చెప్పి. సో వీ అండర్స్టాండ్, రాముడు తన భక్తుల్లో ఏం చూస్తాడో మనం ఈ శ్లోకంలో చూడొచ్చు అనమాట. హనుమంతుడు చెప్తున్నాడు అంటే హనుమంతుడు మించిన ఆచార్యులు ఎవరున్నారు? హనుమాన్ ఇస్ ద ఆచార్య. అంటే రాముడి యొక్క మనసుని హనుమంతుడు కాకుండా ఎవరు తెలుస్తుంది? అటువంటి హనుమంతుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? రాముడికి ఇవేవి లెక్కలోకి రావు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ శ్లోకం చాలా ముఖ్యం. కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం అంటే మనకి వీ థింక్ యు నో ఓకే సంబడి హూ ఈజ్ కరిష్మాటిక్, అంటే కరిష్మాటిక్ అంటే నలుగురిని ఆకర్షించిన లెక్చర్స్ ఇవ్వగలరు, కొంతమంది మన శ్లోకాలు వల్లించగలరు, కొంతమంది అనర్గళంగా మంచిగా పాడగలరు, కొంతమంది చాలా బ్రహ్మాండంగా, ఇవన్నీ ఉండొచ్చు భక్తులలో. ఇవి ఉంటే ఈ లక్షణాలు మనం రాముడి సేవలో ఉపయోగించాలి. కానీ ఈ లక్షణాలు ఏమి లేకపోయినా సరే మనం కన్విన్స్ అవ్వాలి. మనకి లక్షణాలు ఉంటే మంచిదే, దాన్ని మనం రాముడి సేవలో ఉపయోగిస్తాం. ఈ లక్షణాలు మనం లేకపోయినా సరే మంచిదే, లేకపోయినా మంచిదే. ఎందుకంటే ఈ లక్షణాలు ఏమీ భగవంతుడు దామానికి వాళ్ళకి అవసరం లేదు. రాముడికి మనకి ఎంత ఉంటే అంత సేవ చేసి సరిపోతుంది. మనం చూస్తాం ఈ బయట ప్రపంచంలో ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్, నీ బాస్ ఉన్నాడు, నీ మంచోడు అయిండొచ్చు, నీ పార్ట్నర్ అంత మంచోడు కాకుండా, కానీ వాడు టాలెంటెడ్, వాడు ఎక్కువ బిజినెస్ చేస్తాడు, వాడిని ఎక్కువ ఇష్టపడతాడు ఈ బాస్. బయట ప్రపంచంలో రిజల్ట్స్ చూస్తారు అంతే, ఎవరు టాలెంట్ ఉందా చూస్తారు, టాలెంట్ ఉన్నవాడిని ప్రేమిస్తారు. తల్లిదండ్రులు కూడా ఇది బయట తల్లిదండ్రులు కూడా, ఒక కొడుకు బాగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒక కొడుకు ఫెయిల్ అవుతూ ఉంటాడు, తండ్రికి కూడా నాకు పాస్ అయ్యే కొడుకు తన పేరుని పెంచుతున్నాడు కాబట్టి ఇష్టం అన్నమాట. అంటే మనకు అర్థమవుతుందా మీకు, మెటీరియల్ టాలెంట్స్ని భౌతిక ప్రపంచంలో మెటీరియల్ టాలెంట్స్కి గుర్తింపు వస్తుంది, కానీ రాముడి దృష్టిలో మెటీరియల్ టాలెంట్స్కి విలువ సున్నా. మనం చూస్తాం అంటే అందుకనే అతను ఆదర్శవంతమైన స్వామి. ఎటువంటి స్వామి అంటే నీ యొక్క టాలెంట్స్ని ఆయన పట్టించుకోవడం అన్నమాట. బయట ప్రపంచం టాలెంట్ లేకపోతే ఎవడు ఉద్యోగం ఇవ్వడు అసలు. తల్లిదండ్రి కూడా తల్లి కూడా తిండి పెట్టదు. మనం చూస్తాం జడబర్త్ కేసులో తన సొంత అన్నదమ్ములు తను తిండి పెట్టేవారు కాదు, జడబర్త్కే తెలియదని చెప్పి. కానీ రాముడు అలా కాదు. రాముడిని మనం చూసినట్లయితే, మనం ఇక్కడ రామసేతు నిర్మిస్తున్నప్పుడు చూస్తామన్నమాట, హనుమంతుడు పెద్ద పెద్ద పర్వతాలను పగలగొట్టి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వేస్తూ ఉంటాడు. పక్కన ఒక ఉడత అక్కడ ఉన్న మట్టి మీద దొర్లి తన ఒంటికి మట్టిని అంటించుకొని వెళ్ళి ఆ నీటిలో తను మునిగిందనమాట. డుక్కి అంటే మునగడం, మునిగిందనమాట. మునిగితే ఆ మట్టి అంతా నీటి వెళ్ళేది, మళ్ళీ బయటకు వచ్చేది ఆ తడి ఆ శరీరంతో మళ్ళీ దొరిలిదనమాట. దొరిలి మళ్ళీ ఆ మట్టిని పోగేసి మళ్ళీ వెళ్ళి నీటిలో పడింది. అంటే అది కూడా అంటే ఆ మట్టి వల్ల ఎంత రాయ నిజంగా అసలు రామచంద్ర పనికి వస్తుందా అంటే ఆ యొక్క స్క్వేరల్ అంటే ఉడత, ఆ ఉడత చేసిన భక్తి అంటే ఆ సేవ దానికి అసలు విలువ సున్నా చెప్పాలంటే సున్నా. దానివల్ల రామచంద్ర ఏం లాభం లేదు. ఇంకా చెప్పాలి డిస్టర్బెన్స్, హనుమంతుడు చెప్తాడు అనమాట ఉడతని తప్పుకో అంటాడు అనమాట. ఎందుకు నీ వలన, హనుమంతుడు చెప్తాడు తప్పుకో, నీ వలన నీ కాలు కింద పడ్డావంటే మళ్ళీ చస్తావు తప్పుకో అని చెప్పి కొంచెం గట్టి తిడతాడు అనమాట. అది రాముడు గమనిస్తాడు, రాముడు చెప్తాడు హనుమంతుడికి. అఫ్కోర్స్ హనుమంతుడికి గర్వం అనేం కాదు, కాకపోతే కొన్నిసార్లు మన స్వామి యొక్క గొప్పతనాన్ని బయట తీయడానికి మనం కూడా కొన్నిసార్లు అలాగా యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ రాముడు చెప్తే హనుమంతుడు మందరిస్తాడు అన్నమాట, చెప్తాడు చూడు నువ్వు పెద్ద పెద్ద పర్వతాలను మోయగలుగుతున్నావు, ఆ శక్తిని నేనే నీకు ఇచ్చా. ఈ ఉడతకి ఇంతే శక్తి ఉంది, ఈ శక్తిని కూడా నేనే ఇచ్చాను ఉడతకి అనమాట. ఉడతకి ఇంతే శక్తిని ఇచ్చాను, అది తన శక్తి కొద్ది సేవ చేస్తుంది. నీకు అంత శక్తిని ఇచ్చాను, నువ్వు తన శక్తి కొద్ది నీ శక్తి సరిపడిన సేవ చేస్తున్నావు. కాబట్టి ఇద్దరు తమ వాళ్ళ కెపాసిటీ కొద్ది సేవ చేస్తున్నారు. కాబట్టి నీ సేవ నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఎందుకంటే నువ్వు నీ 100% ఎనర్జీ ఇస్తున్నావు, అదేవిధంగా ఆ ఉడత సేవ కూడా నాకు అంతే ఆనందాన్ని ఇస్తుంది చెప్పి రాముడు అంటాడు అనమాట. చూడండి, ఎవరైనా సరే ఇలాంటి స్వామి మనకు దొరుకుతారా? ఒక ఊహించుకోండి, మీరు జీవితం అంతా ఊహించుకోండి, మీకు దొరకరు మాకు. మనకి రిజల్ట్సే ముఖ్యము. కానీ రాముడికి ఆ ఉడత సేవ అంటే అది అసలు లెక్కలు అయినా సరే తన ప్రయత్నం చేసింది. అంటే భక్తులకి ఎంత అంటే ఎంత మనకి హోప్ గివింగ్ పాస్ట్ టైం ఇది, ఎంత హోప్ గివింగ్. చూడండి, ఇటువంటి స్వామికి మనం సేవ చేయాలి. ఎందుకంటే మన టాలెంట్ కూడా ఇంతే టాలెంట్ ఏమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజంతా కష్టపడితే 10 రూపాయల పుస్తకం అమ్మగలమేమో, కానీ మనం డిస్కరేజ్ అవ్వకూడదు. కొన్నిసార్లు బుక్ డిస్ట్రిబ్యూట్ చేయండి రా అంటే ప్రభు మా వల్ల అవ్వదు అంటారనమాట. అరే రిజల్ట్స్ ముఖ్యమే, రామసేతు నిర్మాణం అవడం కూడా ముఖ్యమే, కానీ రిజల్ట్స్ కూడా ముఖ్యమే, కానీ మన భక్తిని వ్యక్తీకరించడం కూడా ముఖ్యమే. ఉడత నిజంగా రామసేతుకు పెద్ద హెల్ప్ చేయలేకపోతుంది, కానీ ఉడత ఏం చేసింది, తన భక్తిని వ్యక్తీకరిస్తుంది ఆ సేవ చేయడం ద్వారా, ఆ ఇసుకని ఆ మట్టిని మోయడం ద్వారా. అదేవిధంగా మనం రోజంతా కలిపి ఒక పుస్తకాన్ని పంచినా సరే, ఆ 10 రూపాయల పుస్తకం పంచినా సరే, మనం నిజంగా ప్రయత్నం చేసి అంటే నిజంగా ప్రయత్నం చేసినట్లయితే రాముడు అంత సంతోషిస్తాడు. కాబట్టి మనము చాలాసార్లు ప్రచారం చేయండి అయ్యా అంటే ప్రభు మా వల్ల ఏమవుతుంది, మేము మీలా క్లాసులు ఇవ్వలేము, మీలా శ్లోకాలు చెప్పలేము అంటారు. కొన్నిసార్లు ఇది పెద్ద దురదృష్టం అనమాట. స్పీకర్ చూసి జనాలు ఇంకొంచెం ప్రచారం పట్ల ఇంకొంచెం ఇన్స్పైర్ అవ్వడం సరి కదా, ఇంకొంచెం డీమోరలైజ్ అయిపోతారు, అయ్యి బాబోయ్ ప్రచారం చేయండి ఇలా ఉండాలా నా వల్ల కాదే అని చెప్పి. కానీ మనకు అర్థం కాదు ఏంటంటే, మనం ప్రయత్నం చేస్తే అది భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది. జీవితం యొక్క లక్ష్యమే లక్ష్యమే అది, భగవంతుని ఆనందం ఇవ్వడం. రిజల్ట్స్ గురించి, రిజల్ట్స్ ఇచ్చేది భగవంతుడే. భగవంతుడు తలుచుకుంటే ఆ ఉడతకు కూడా హనుమంతుడికి ఇవ్వాల్సిన శక్తిని ఇస్తాడు తర్వాత. అది భగవంతు, దట్ ఈస్ లార్డ్స్ బిజినెస్, మన బిజినెస్ కాదు. అది మన పని ఏంటంటే మన ప్రయత్నం చేయడం. కాబట్టి భక్తులకి ఈ యొక్క ఉదాహరణ, ఈరోజు నేను క్లాస్లో చెప్పింది అంతా మర్చిపోయినా సరే ఈ పాస్టే మర్చిపోవద్దు. రాముడు ఉడతని అంతే స్వీకరించాడు, ఉడత సేవను కూడా స్వీకరించాడు. మనందరం ఉడత లాంటి వాళ్ళు అనమాట. నేను కొంచెం లావు ఉడతని, మీరు సన్న ఉడతలు అంతే. మనందరం ఉడత లాంటి వాళ్ళు. కాబట్టి మన సేవను కూడా రాముడు స్వీకరిస్తాడు అనమాట. రాముడు ఆ ఉడతం పట్ల ప్రేమతో చెవి మీద తన శరీరాన్ని ఇలాగా పాముతాడనమాట. అలా నెమరడం వలన ఉడతకి ఆ యొక్క గీతలు పడ్డాయని చెప్పి చెప్పబడింది. సో దిస్ ఈజ్ లార్డ్ రామ్. అంటే ఇంతకన్నా మంచి స్వామి ఎక్కడ దొరుకుతారు చూడండి. ఈ డజన్ సీ ద ఎక్స్టర్నల్ రిజల్ట్స్, ఎక్స్టర్నల్ సక్సెస్ అండ్ ఎక్స్టర్నల్స్. ఈ సీజ్ ద హార్ట్ ఇంటర్నల్స్ అనమాట. సిమిలర్లీ మనం చూసినట్లయితే ఇదే కేస్ స్టడీ. అంటే సక్సెస్వే కాదు, రాముడికి భగవంతునికి సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేదు. అంటే నిస్వార్థంగా సేవ చేసిన ఎవరినైనా సరే రాముడు స్వీకరించాడు అనమాట. రెండో ఉదాహరణ అంటే మన జటాయు చూసుకోవచ్చు. జటాయు, రావణుడు సీతమ్మని తీసుకెళ్ళిపోతున్నప్పుడు జటాయు ఆగుతుంది, ప్రయత్నిస్తుంది, రావణ్ణి ఆపాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో జటాయు చనిపోతుంది. జటాయుకి తెలుసు రావణ్ణి ఓడించడని చెప్పి. అయినా సరే ఒక భక్తుడు తన స్వామిని అలా డిస్టర్బ్ అవుతున్నప్పుడు చూస్తూ ఊరుకోలేడు జటాయు. అఫ్కోర్స్ జటాయు ఆచార్యులు ఏం చెప్తారంటే జటాయు సేవ వ్యర్థం కాదు అని చెప్తారు. ఎందుకంటే రావణుడు ముహూర్తం చూసుకుని బయలుదేరతారంట. ఈ ముహూర్తంలో సీతమ్మ వారిని కిడ్నాప్ చేస్తే సీతమ్మ నాకు అవసరమైపోతుంది అని చెప్పి బ్రాహ్మణుని కన్సల్ట్ చేసి ఆ ముహూర్తం తీసుకుని వస్తాడు. రావణుడు కూడా బ్రాహ్మణుని నమ్ముతాడు, రావణుడు కూడా వేదాన్ని నమ్ముతాడు, కానీ ఆ వేదాన్ని తన స్వార్థం కోసం ఉపయోగిస్తాడనమాట. ఎనీహో జటాయు వచ్చి అలాగా యుద్ధం చేసి రావణ్ని కాసేపు నిలువరిస్తుంది అనమాట. అలా నిలువరించడం వల్ల రావణుడి యొక్క అమృతి గడియాలు ముగిసి ఆ టైం మారిపోతుంది. ఆ టైంలో సీతమ్మ తీసుకెళ్ళడం ద్వారా అది దుర్ముహూర్తం అయిపోతుంది అనమాట రావణుడి దృష్టి. ఎనీహో కానీ మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ పక్కన పెడితే జటాయు కింద పడిపోతుంది. తర్వాత రాముడు వస్తాడు, జటాయి చూస్తే రాక్షసుడు అనుకుంటాడు అనమాట. ఫస్ట్ రక్తం ఉంటుంది, జటాయి ఉంటుందంటే రక్తం ఉంటుంది కదా. ఆ రాముడు రక్తాన్ని చూస్తాడు, జటాయిని చూస్తాడు. ఫస్ట్ అనుకుంటాడు ఇదే నా సీతమ్మ తెలిసింది ఏమో అనుకుంటాడు అనమాట. మొత్తం సందేహపడ్డాక తర్వాత తెలుస్తుంది జటాయు అని చెప్పి సీతమ్మ వారిని కాపాడబోయి తన ప్రాణాలు విడిచిపెట్టాడని చెప్పి. అప్పుడు రాముడు తన తండ్రి దశరథ మహారాజు చనిపోయాడని తెలిసినప్పుడు ఎంత ఏడుస్తాడో అంతే ఏడుస్తాడు రాముడు. స్వయంగా భగవంతుడు ఒక పక్షి కోసం ఏడుస్తున్నాడు. ఏడిసి చూడండి, రాముడు ఆల్రెడీ కంగారులో ఉన్నాడు సీతమ్మ వారిని ఎత్తకాలి. అంత కంగారులో ఉన్నా సరే రాముడు జటాయుకి సంస్కారం, దహన సంస్కారం చేస్తాడనమాట. చూడండి, తన తండ్రికి చేయలేదు దహన సంస్కారం, తన దశరథుడికి దక్కలేదు ఆ గౌరవం. ఆ గౌరవం జటాయుకి దక్కింది. జటాయుకి రాముడు చెప్తాడు, నిన్ను ఈరోజు నా తండ్రి రాల్సి నన్ను ఈరోజు నిన్ను నేను నా తండ్రి కింద స్వీకరిస్తున్నానని చెప్తాడు అనమాట. జటాయుకి తండ్రి స్థానాన్ని ఇస్తాడు రాముడు. చూడండి, అంటే జటాయు చేసిన సేవ ఏంటి? ఏం లేదు, ప్రయత్నించింది ఓడిపోయింది. కానీ రాముడు ఆ జటాయు యొక్క ప్రయత్నాన్ని చూసి ఆనందిస్తాడు. అటువంటి జటాయు కష్టాలను చూసి, తన దుఃఖాన్ని చూసి జటాయు కూడా అదృష్టం, జటాయు అదృష్టం చూడండి. రాముడి యొక్క పాదాలు, రాముడి యొక్క ల్యాప్ అంటే ఒడిలో రాముడి ఒడిలో తలపెట్టి తన ప్రాణాలు విడిచిపెడుతుంది. ఎంత అదృష్టం జటాయుది, అంత అదృష్టం కలిగించాడు రాముడు. అంటే అటువంటి స్వామి భగవంతు అంత, అంటే అంత గొప్ప స్వామి అనమాట. అంటే అపారెంట్గా జటాయు వల్ల తనకు ఎటువంటి ఉపయోగం కలగకపోయినా సరే జటాయు కోసం రాముడు అంత పరితపించాడు. ఎందుకంటే జటాయులో భక్తిని చూశాడనమాట. తర్వాత జటాయు తన సేవ చేసింది, ఆ సేవను గుర్తించాడనమాట. ఆ సేవలో ఫలితం ఉందా లేదా అని గుర్తించలేదు, చూడలేదు. రాముడు ఫలితాలు చూడ్డు, రాముడు ఆ సేవను చూస్తాడు. ఎంత జటాయు నిస్వార్థమైన సేవ కదా, తను ఓడిపోతున్నా తెలుసుకోవడం ఆపుకోలేకపోయింది అనమాట సీతమ్మ వెళ్తున్నానంటే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ రామ్. అంత గొప్ప స్వామి రాముడు. తర్వాత మనం చూసినట్లయితే అగైన్ మనం ఎంత చెప్పుకున్నాం కదా, రావణుడు విభీషణుడు వచ్చి శరణాగతి తీసుకున్నప్పుడు విభీషణుడికి రాముడు అక్కడ అప్పుడే చెప్తాడనమాట. అంటే లంకా రాజు కింద రాముడు విభీషణ్ని డిక్లేర్ చేసేస్తాడనమాట. నీదే నేను రాజ్యం గెలిచిన తర్వాత నువ్వే రాజు అని చెప్పి విభీషణుడికి మాట ఇస్తాడు. అఫ్ కోర్స్ విభీషణుడికి రాజ్యంతో సంబంధం లేదు, అతను రాముడు సేవ కోసం వచ్చాడు. అయినా సరే రాముడు ఎందుకంటే ఒక రాజు ఆదర్శవంతమైన రాజు ఉండాలి కాబట్టి విభీషణుడిని నువ్వే రాజు కింద ఉండబోతుందని చెప్పి ఘోషిస్తాడు. తర్వాత మల్టిపుల్ సందర్భాల్లో సందర్భంలో వస్తుంది, రావణుడు వస్తే రాముడు తిరిగి ఆశ్రయం ఇస్తామని చెప్పి రాముడు చెప్తాడు. అప్పుడు రాముడు అంటాడు అనమాట, రావణుడు తిరిగి వస్తే రావణ్ణి చంపని సరి కదా లంకను కూడా రావణ్ణి వదిలేస్తాను అంటాడనమాట. అప్పుడు అక్కడ నాకు తెలిసి సుగ్రీవుడు ఎవరు అడుగుతారనమాట, జాంబద్రి ఎవరు ఐరోడ్ నో అడుగుతారు, కానీ రామాన్ని ఆల్రెడీ విభీషణుకి మాట ఇచ్చావు లంకని విభీషణుకి ఇస్తానని చెప్పి. ఇప్పుడు రావణుడు వచ్చి నీ శరణం తీసుకుంటే లంకని రావణుడికి ఇస్తానంటున్నావు, విభీషణుకి ఆల్రెడీ మాట ఇచ్చావు. అప్పుడు రాముడు అంటాడనమాట, రాముడు అంటాడు విభీషణ అంటే రావణుడు లంక రావణుడికి ఇస్తా విభీషణకి ఏమి ఇస్తామంటే విభీషణుడికి అయోధ్య ఇస్తా అంటాడనమాట, అయోధ్య ఇస్తా అంటాడనమాట. మరి అయోధ్యలో భరతుడు ఉన్నాడు, భరతుడికి ఏంటంటే భరతుడికి వైకుంఠాన్ని ఇస్తానంటాడనమాట. మరి వైకుంఠ భరతుడికి వైకుంఠాన్ని ఇచ్చేస్తే మరి నువ్వేనంటే నేను వాళ్ళకి సేవకుడి మీద ఉంటాను అంటాడనమాట రాముడు. శ్రీరామచంద్ర భగవానికి జాయ్. చూడండి, సో రాముడు తన రాముడు తన ఆడిన మాట వేసిన బాణం వెనక్కి తీసుకోనంట. సో ఈ ఎలా ఎటువంటి భగవంతుడిని చూసారా, తను తనని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని అతను భగవంతుడు విడిచిపెట్టాడనమాట. సో రావణుడు కోసం రావణుకి లంకించేస్తా, విభీషణుడికి అయోధ్యని ఇస్తా, భరతుడికి వైకుంఠాన్ని ఇస్తా, నేను వాళ్ళకి దాసుని కింద సేవ చేసుకుంటానని రాముడు అంటాడనమాట. అండ్ రాముడు మనలా మనం కూడా అంటాం, ఓ ప్రభుజీ అంతా మీదే అంటాం అనమాట. అవునా కదా, భగవంతుని దగ్గర భగవాన్ సబ్ తుమారా అంటాం అనమాట, భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రభుజీ అంతా మీదే కృప అంటాం. కానీ ఒక రూపాయి ఎవరా అంటే మాత్రం అమ్మో నా డబ్బులు అనుకుంటాం, అంటే బయటికి మాట వరుసకు అంటాం, అన్నీ మాట వరుసకు అంటాం అనమాట. కానీ వాస్తవంకి వచ్చేసరికి మనం యాక్చువల్గా వీ డోంట్ మీన్ ఇట్. అండ్ రాముడు అలా కాదు, రాముడు ఒక మాట అన్నాడంటే రామ మీన్స్ ఇట్. రాముడు ఏ మాట చెప్పినా సరే ఏదో సరదాకి మాట వరుసకి అలా కాదు. కొన్నిసారి డివోటీస్ను నోటికొస్తే మాట్లాడేస్తారు, క్యాచెస్ విల్ క్యాచ్ హిమ్ అండ్ టెల్ హిమ్, ప్రభుజీ ఎందుకు అంత విమర్శిస్తున్నారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంటే సరదాగా నన్ను ప్రభుజీ అంటారనమాట. బట్ రామ ఇస్ నాట్ లైక్ ద రామ, వెన్ హీ స్పీక్స్ ఇట్ హీ మీన్స్ ఇట్. సో రాముడు అలా అంటే నిజంగా రాముడు వైకుంఠాన్ని తన భక్తులకు అప్పచెప్పేసి తను వాళ్ళకి సేవ చేయడానికి రెడీ అనమాట. అది రాముడి యొక్క గొప్పతనం. తర్వాత రాముడు తన భక్తులకి అభయమిస్తాడనమాట. యా ఇంకొక లీల చూడొచ్చు, రామసేతు కడుతున్నప్పుడు అందరూ రాముడు పెద్ద పెద్ద రాళ్ళ మీద రామ అని రాస్తారు, రామ అని రాసి ఆ నీటిలో పడితే అది తేలేవన్నమాట. అది రాముడికి ఆశ్చర్యం వేసేది, అరే ఎలా రాళ్ళు ఎలా తేలుతున్నాయా అని చెప్పి అందరికీ ఆశ్చర్యం. కానీ వనరులందరూ రామ అని రాస్తుండే, చెక్కేవారు అనమాట, రాళ్ళ మీద చెక్కి వదిలేసేవారు నీటిలోని, అవి తేలుతూ ఉండేవి. రాముడికి అర్థం కాలేదు, ఒకసారి రాత్రి ఎవరు లేనప్పుడు చూసుకొని తను కూడా ఒక రాయిని తీసుకొని రాయిని నీటిలో వదిలేస్తారనమాట. వదిలేక వెంటనే టుబుక్కును మునిగిపోద్ది అనమాట లోపలికి. అప్పుడు రాముడు ఆశ్చర్యపోతాడు, వెంటనే చూస్తాడు ఎవరైనా చూస్తారేమో అని చెప్పి. వెనక్కి చూసి ఆల్రెడీ హనుమంతుడు ఉంటాడనమాట, హనుమంతుడు ఉంటాడు. అప్పుడు రాముడికి ఆశ్చర్యం వేస్తుంది, రాముడు హనుమంతుడు చూసి అడుగుతాడనమాట, హనుమ ఎలాగా హౌ డిడ్ దిస్ హ్యాపెన్, మీరందరూ రాళ్ళు వేస్తుంటే తేలుతున్నాయి, నేనేస్తే ఎలా పడిపో మునిగిపోయింది అని చెప్పి, నేనేస్తే ఎలా మునిగిపోయింది అని చెప్పి. అప్పుడు హనుమంతుడు అంటారనమాట, రామ ఆ రాళ్ళన్నీ వాటి మీద రామనామం చెక్కబడి ఉంది, కాబట్టి ఆ రాళ్ళు నీ నామం యొక్క ఆశయాన్ని తీసుకుంటున్నాయి, నీ నామం యొక్క ఆశయాన్ని తీసుకున్నాయి కాబట్టి అవి సముద్రంలో తేలుతున్నాయి అనమాట. అంటే నువ్వు నిన్ను పట్టుకున్నాయి కాబట్టి, అటువంటిది నువ్వే ఒక రాయిని వదిలేస్తే వాటికి ఆశ్రయం ఏముంది, నిన్ను పట్టుకునే కూడా తేలుతున్నాయి, అలాంటిది నువ్వే ఒక రాయిని వదిలేస్తే అక్కడ అప్పుడు ఎలా తేలుతుంది అది. సో యూఆర్ ద షెల్టర్ అండ్ యూ గివ్ అప్ ద షెల్టర్, మీరే వాటికి ఆశ్రయం, అటువంటి మీరే దాని ఆశ్రయం ఇవ్వడం విడిచిపెట్టేస్తే అది ఆటోమేటిక్గా మునిగిపోతుంది, అందులో వెంత ఏముంది అని చెప్పి హనుమంతుడు అంటారు అనమాట. అంటే భగవంతుని నామాన్ని భగవంతుని ఆశ్రయం తీసుకున్న వాళ్ళు ఈ భౌతిక సముద్రంలో కూడా నిలబడి తేలుతారనమాట. అది పాయింట్. ఇక్కడ భాగవతంలో కూడా ప్రహ్లాదుడు ఎగ్జాక్ట్గా ఇదే శ్లోకాన్ని చెప్తాడు. ఈ శ్లోకము అఫ్కోర్స్ ఈ శ్లోకం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి, ఎందుకంటే ఈ యొక్క వైరస్ తొక్కతూలు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం మనందరికీ వర్తిస్తుంది. సరే, నా మాటలు మీకు వినిపిస్తుందా లేదా తెలియదు, కానీ నేను ఒక శ్లోకం చెప్తాను, నా వెనకాతలు చెప్పడానికి ప్రయత్నించండి. బాలస్య నేహ శరణం పితరౌ నరసింహ नार्तस्य चागदं मुदन्वतिमर्जितो नौ तप्तस्य तत्प्रतिविधिर्यैहाञ्जश्रेष्ठा तावत् विभूतनुभृतां त्वदुपेक्षितानां. ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట, తావద్ విభో తనుభృతం త్వదుపేక్షితానం, త్వద్ ఉపే త్వద్ అంటే మీరు, త్వ అంటే మీరు, ఉపేక్షితాన ఉపేక్షితానం అంటే విడిచిపెట్టేశారు. అంటే ఇక్కడ ప్రహ్లాదుడు నరసింహస్వామికి ఏం చెప్తున్నారంటే, స్వామి మీరు కానీ విడిచిపెట్టేస్తే ఒక వ్యక్తిని, అటువంటి వ్యక్తి అటువంటి వాడు తన తల్లిదండ్రులు అంటే చెప్తారన్నమాట, అతను పిల్లవాడైనా సరే, పిల్లవాడైతే తల్లిదండ్రులు ఉన్నా సరే ఆ పిల్లవాడిని కాపాడలేరు, పెద్ద పడవ ఉన్నా సరే మునిగిపోతున్న వ్యక్తిని పడవ కాపాడలేదు, మందులు డాక్టర్లు ఉన్నా సరే పేషెంట్ని కాపాడలేరు అని చెప్తున్నారన్నమాట. అంటే ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, మామూలుగా ఇదేంటి, పిల్లవాడిని ఎవరు కాపాడతారు, తల్లిదండ్రులు కాపాడతారు. కానీ ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, తల్లిదండ్రులు కాపాడతారు అనేది బాహ్య కారణం అంటే ఎక్స్టర్నల్ రీజన్, కానీ యాక్చువల్ రీజన్ ఏంటి, యాక్చువల్ రీజన్ ఏంటి, నువ్వు కాపాడుతున్నావు. ప్రహ్లాదుడు ఏమంటే, మీరు కానీ వదిలేస్తే తల్లిదండ్రులు ఉన్నా సరే పిల్లవాడు చనిపోతాడు. అవునా కాదు, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎదురు చనిపోతున్నారు, అవునా కాదు చెప్పండి, కన్న తల్లిదండ్రులు ఎదురు చనిపోతున్నారు. తల్లిదండ్రులు కాపాడగలుగుతున్నారు ఆ పిల్లల్ని, తల్లిదండ్రులు కాపాడలేకపోతున్నారు. ఎందుకు కాపాడలేకపోతున్నారంటే భగవంతుని వదిలేశాడు కాబట్టి. భగవంతుని తన శరీరం వదిలేస్తే విడిచిపెట్టేస్తే రక్షణ, తల్లిదండ్రులు ఉన్నా సరే పిల్లవాడు బతకలేడు, అవునా కాదు. రెండవది ఏం చెప్తున్నాడు ప్రహ్లాదు ఇక్కడ, నార్తస్య చాగదం ఉదన్వతి మధ్యతో ఉన్నావు అని చెప్పి. అంటే ఒక వ్యక్తి సముద్రం మధ్యలో మునిగిపోతున్నాడు, అరుస్తున్నాడు, పెద్ద పడవ వస్తుందన్నమాట. పడవ అంటే దేనికి ఉంది, కాపాడడానికి. సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని పడవ ఈజీ కాపాడగలదు. కానీ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, స్వామి అనుకుంటున్నాడు పడవ అనుకుంటుందేమో, మేము నేను కాపాడుతున్నాను అని చెప్పి, కానీ నీ యొక్క కరుణ కటాక్షాలు లేకపోతే ఒక పడవ కూడా మునిగిపోతున్న వ్యక్తిని కాపాడలేదు అని చెప్పి ప్రహ్లాదు చెప్తున్నాడు. అవునా కాదు, ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ ఏంటి చెప్పండి. టైటానిక్ పడవ నిర్మాణం చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు, లండన్లో నిర్మాణం అయింది, బాగా బలుపు వాళ్ళకి. సో వాళ్ళు ఎంత బలుపు అంటే, భౌతిక ప్రపంచంలో భౌతికంలో మనకి కొంచెము ఒక గొప్ప పని చేసినా సరే మనం ఎంతో గొప్పని ఫీల్ అయిపోతామన్నమాట. అందుకే ప్రకృతి వాటిని వాళ్ళకి మంచి డోజ్ ఇస్తుంది. వీళ్ళకి ఎంత బలుపు అంటే, వీళ్ళు ఏం చెప్తారంటే, టైటానిక్ అని రాసి కింద క్యాప్షన్ ఉంటే, అవునా కదా, మన సినిమాలు చూస్తాం, సినిమా పేరు ఉంటుంది కింద క్యాప్షన్ ఉంటుంది అనమాట, ఆ హీరో క్యాప్షన్ ఉంటుంది. టైటానిక్ కూడా కింద క్యాప్షన్ పెడతారు. ఏమని క్యాప్షన్ పెడతారు, టైటానిక్ కింద క్యాప్షన్, ద షిప్ దట్ ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ అని చెప్పి. అంటే భగవంతుని కూడా ముంచలేడనమాట, భగవంతుని కూడా ముంచలేని ఒక పడవ అని చెప్పి అది క్యాప్షన్. భగవంతుడు బాగా తీర్చారు వాళ్ళకి. ఏమైంది, మొదటి ఫస్ట్ ప్రయాణంలోనే పడవ పగిలిపోయింది. ఫస్ట్ ప్రయాణం కదా, ఫస్ట్ ప్రయాణంలో ఎవరు వెళ్తారు, లండన్లో ఉన్న అత్యంత సంపన్నులు వెళ్తారనమాట, రిచెస్ట్ పీపుల్. ఫస్ట్ ప్రయాణం కాబట్టి టికెట్ చాలా కాస్ట్లీ, ఫస్ట్ ప్రయాణం. లండన్లో ఉన్న సంపన్నులు అందరూ వెళ్తారనమాట, అందరూ చేస్తారు ఒక్కసారిగా లండన్లో మిలియన్స్ అందరూ చేస్తారనమాట. చూడండి, భగవంతుడు రక్షణ కల్పించినంత వరకే, ఆయన రక్షణ వదిలేస్తే టైటానిక్ లాంటి పడవ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే కూలిపోతుంది. మూడోది ఏం చెప్తారు, తత్తస్య తత్ ప్రతివిధి యహాంజ శ్రేష్టాస్ అని చెప్తారనమాట. అంటే మెడిసిన్స్, బెస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్, బెస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఉన్నా సరే భగవంతుడు యొక్క ఆశ్రయం ఇవ్వకపోతే ఆ మనిషి బతకలేడు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఓ ఈ మందులను బతికిస్తాయి, ఈ డాక్టర్ని బతికిస్తాడు. మొన్న ఒక డివోటీతో మాట్లాడుతున్నాం, డివోటీ అంటున్నారనమాట, ప్రభుజీ నాకు ఇక్కడ డాక్టర్ ఉన్నాడంట, అన్ని జబ్బులు నయం చేసేస్తాడంట, నాకు తెలియలేదు, తెలుసుంటే నా నా కొడుకు తీసుకునేవాడిని, అనవసరంగా నా కొడుకుని పోగొట్టుకున్నాను అన్నాడు ఆయన. నేను ఒకటే చెప్పాను ఆయనకి, ప్రభు బయట వాళ్ళు అన్నారంటే అర్థముంది, మనం డివోటీస్ అయ్యండి, మీరు అలా అనకూడదు. ఎందుకంటే ఆ మెడిసిన్ కాపాడిందా, కాపాడుతుందా మనల్ని. మెడిసిన్ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి. భగవంతుడు ఎప్పుడు మన ప్రయత్నం చేయకూడదు చెప్పడు. యూ షుడ్ ఆల్వేస్ డూ అవర్ డ్యూటీ. బయటవాడు నాస్తికుడు ఎంత ప్రయత్నిస్తాడో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, భక్తుడు కూడా అంతే ప్రయత్నించాలి. నాస్తికుడు ఎంత ప్రయత్నిస్తాడు, మనం కూడా ప్రయత్నించాలి. కానీ నాస్తికుడు ప్రయత్నిస్తాడు, కానీ వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాడు. కానీ మనం ప్రయత్నిస్తున్నాము, కానీ భగవంతుని మీద నమ్మకం పెట్టుకుంటాం. యుద్ధం చూశారు కదా, దుర్యోధనుడు ఎంత కష్టపడ్డాడు, అర్జునుడు అంతే కష్టపడ్డాడు. దుర్యోధనుడు నేనే నా చేతిలో ఉందని కష్టపడ్డాడు, కానీ అర్జునుడు అంతా కృష్ణుడి చేతిలో ఉందనుకున్నాడు. అయినా సరే కష్టపడ్డాడు, అవునా కాదా, అయినా సరే కష్టపడ్డాడు. ఎందుకు కష్టపడ్డాడు అంటే, భగవంతుడు చెప్పాడు కాబట్టి, నన్ను స్మరిస్తూ నీ ధర్మం చెయ్యని చెప్పి. కాబట్టి మనం కూడా భగవంతుని స్మరిస్తూ మన ధర్మం చేయాలి. మన ధర్మం ఏంటంటే శరీరాన్ని కాపాడుకోవడం మన ధర్మం కాబట్టి మన ధర్మం మనం చేయాలి, కాపాడుకోవాలి, కావాల్సిన మెడిసిన్ వేసుకోవాలి, భద్రత పాటించాలి, అవన్నీ చేయాలి. కానీ మనం ప్యానిక్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు తెలుసు నా ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నానయ్యా అంటే ఇది నా ధర్మం కాబట్టి. కానీ నన్ను ఎవరు నా ప్రయత్నం నన్ను కాపాడుతుందా? కాదు, నా ప్రయత్నం నన్ను కాపాడట్లేదు. ఆ విషయంలో మనం కన్విన్స్ అవ్వాలి. ఎవరు కాపాడితే భగవంతుని కాపాడుతున్నారు. భగవంతుడు మనల్ని వేరే విధంగా కృప చూపించాలనుకుంటే మన ప్రయత్నం చేసిన సరే వస్తుంది. అవును రాజా, సో ఇట్ కమ్స్. ఒకసారి రాధనాస్వామి బృందావన్ వెళ్ళారు. అక్కడ బర్సానాలో రమేష్ బాబా అని ఉంటారనమాట. బర్సానాలో మాన్ మందిర్ మనం బృందావన్ యాత్రకు వెళ్ళినప్పుడు చూసారు మీరు. అంటే ఆయన ఇప్పుడు మొత్తం బృందావన్ మొత్తాన్ని ఆయన రక్షణ కాపాడుతున్నారు. ఆయన అక్కడ గోసేవలు చేస్తున్నారు. అయితే అప్పట్లో 80ల్లో రమేష్ బాబా, 70ల్లో 71 అప్పట్లో రమేష్ బాబా ఒక మామూలు సాధువు, మాన్ మందిర్లో పడుకునేవారు ఆయన. అక్కడ పుల్లు సింహాలు వచ్చేవారు రోజులు. మహారాజాని కలిసి మాట్లాడినప్పుడు మహారాజ్ అడిగారు పక్కన అతను పడుకున్న పక్కన చిన్న స్టిక్ ఉండేది, ఇంత చిన్న కర్ర ఉండేది అనమాట. సో మహారాజ్ అడిగారు ఆ కర్ర ఎందుకంటే అని అడిగారనమాట. అడిగితే రమేష్ బాబు అంటారు, ఓ ఇక్కడ రాత్రి పుల్లు సింహాలు కొనుక్కో వస్తుంటాయి, అడవి జంతువులు వస్తాయి, అవి వస్తే దానికోసం కాపాడుకోవడం అంటే కాపాడుకోవడానికి చెప్తాడు. అప్పుడు మహారాజ్ అంటారు, ఏమండి ఈ చిన్న కర్రతో పుల్లు కాపాడు, పుల్లు చిన్న కర్రతో మనం ఎలాగ పుల్లుని కాపాడతారండి, పుల్లు నుంచి ఎలా కాపాడుకుంటారని అడుగుతారనమాట. దానికి ఆయన చెప్తాడు ఏమంటారంటే, చూడండి చిన్న కర్ర కాదు కదా, ఎంత పెద్ద కర్ర పట్టుకున్నా సరే పట్టుకున్నా సరే భగవంతుడు అనుగ్రహం లేకుండా నేను పుల్ల నుంచి కాపాడుకోలేను. ఈ కర్ర ఎందుకంటే భగవంతుడు నా ప్రయత్నం చేస్తున్నాను చూపించుకోవడానికి అంతే అని చెప్పి అంటారనమాట. అంటే వాళ్ళు ఉత్తమ భక్తులు కాబట్టి ఆ సై మనం కర్ర కాదు, వీలైతే పెద్ద పెద్ద కత్తే పట్టుకోలేము. ద పాయింట్ ఈస్ మనము అంతే ప్రయత్నం చేయాలి. బయట వాళ్ళు అంతే ప్రయత్నం చేస్తారు, మనం కూడా అంతే ప్రయత్నం చేయాలి. తేడా ఏంటి అంటే మన ప్రయత్నం మనం కాపాడుతుందని అనుకోకూడదు. గృహస్థులు మనం కూడా మనం మన భవిష్యత్తు కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి, అది చెయ్యాలి, అది గృహస్థ ధర్మం. బయటవాడు కూడా దాచుకుంటాడు డబ్బులు, మనం కూడా దాచుకుంటాం. తేడా ఏంటయ్యా అంటే బయటవాడు నేను దాచుకున్న డబ్బులతో బయట నేను బయట నేను డబ్బులు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నా భవిష్యత్తు సెక్యూర్ అంటే నా భవిష్యత్తు సురక్షితం అనుకుంటాడు. భక్తులు మాత్రం అది మన గృహస్థ ధర్మము, ఎందుకంటే అది అన్ని దాచుకుంటాం. అంతేకాని ఆ డబ్బులు మనల్ని కాపాడేస్తాయని దాచుకోము. కానీ ఎందుకు దాచుకుంటాము? ఎందుకంటే భగవంతుడు మన విద్యుత్ ధర్మాల్ని నిర్వర్తించమని చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాం అంతే. అదే భగవద్గీత 5వ అధ్యాయం సారం. ఎందుకంటే నువ్వు కాపాడినవు కానీ డబ్బులు దాచుకోలేదు అనుకోండి, అప్పుడేమవుద్ది? కష్టం వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? భగవంతుడి దగ్గరికి వెళ్తావు. ప్రతిసారి మనం భగవంతుని సేవ ఇవ్వకూడదు. వీ డోంట్ హ్యావ్ టు గివ్ సర్వీస్ టు కృష్ణ అన్నెసెసరీలీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ వీ షుడ్ యాక్చువల్లీ యాజ్ మచ్ భగవంతుని ఆ మాత్రం బుద్ధి ఇచ్చాడు కాబట్టి, బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు చెప్పినట్లు మనం చేసుకోవాలి. అంతేగాని అన్నీ వదిలేసి భగవంతుని మీద అది తప్పది. నువ్వు సంవత్సరం చదవకుండా ఎగ్జామ్ రోజు వెళ్ళి కృష్ణ చూడు, నేను కృష్ణ డివోటీని, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అనుకో, నీకే చెడ్డ పేరు వస్తుంది కాలేజీలో, కాబట్టి నన్ను పాస్ చేసే రెస్పాన్సిబిలిటీ నీది. తప్పు కదా, అనకూడదు కదా. భగవంతుని చెప్పాడు నీ ధర్మం చేయండి, చదువుకో, ఆ తర్వాత ఆ రిజల్ట్ అప్పుడు నేను నీకు ఇస్తా, నీకు ఏది మంచిది నీకు ఇస్తా అది. కాబట్టి భక్తులు ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నం మనం చేయాలి. బయటవాడు ఎలా ప్రయత్నం చేస్తాడో మనము అలాగే ప్రయత్నం చేయాలి. బయటవాడు ఎంత కష్టపడతాడో మనము అంతే కష్టపడాలి. ఇప్పుడు మేము స్టూడెంట్స్ చదువుకున్నప్పుడు మేము ఏ రోజు కాంప్రమైజ్ అవ్వలేదు. రాదర్ ఆదిశంపులు చెప్పేవారు అనమాట, నిజమైన భక్తుడికి భక్తిలోకి వచ్చిన తర్వాత మార్క్స్ పెరుగుతాయని చెప్పారు. ఐ కుడ్ సీ. నేను ఫస్ట్ సెమిస్టర్ నేను చదువుని విస్మరించాను, సెకండ్ సెమిస్టర్ నేను క్యాంపస్ టాపర్ అని నేను ఐ కేప్ టు కృష్ణ కాన్షియస్నెస్ అండ్ ఇమీడియట్ అడిగాను క్యాంపస్ టాపర్ అని నైఐటి. సో ఇట్స్ లైక్ దాట్. సో వి అండ్ కమ్ టు కృష్ణ. మనం ఏం పని చేసినా సరే బయటవాడు ఎంత శ్రద్ధ చేస్తాడో శ్రద్ధతో చేస్తాడో మనం కూడా అంతే శ్రద్ధతో చేయాలి. అయితే మనం ఎందుకో శ్రద్ధ అంటే ఆ ఫలితాలు మనకు కృష్ణుడి కోసం చేస్తున్నాను నేను. ఆ ఫలితాలు కృష్ణుడి కోసం ఇవ్వాలి. బిజినెస్ చేస్తే శ్రద్ధగా చేయాలి. ఎందుకు? ఆ ఫలితాలు కృష్ణుడి కోసం. మనం ఏమవుతుందంటే అయితే మొత్తం వదిలేస్తాము, భోగ త్యాగా ఉంటాం అన్నమాట. భోగ అంటే కష్టపడిపోతాము, ఫలితం వస్తుంది, అప్పుడు కృష్ణుడు గుర్తురాడు, ఆ డబ్బుల మీద వ్యామోహం పెరిగిపోతుంది అనమాట. మనంతా చూసుకుంటాం తప్పది. లేదు అనుకుంటే ఇంకో మనుషులు ఎలా ఉంటారు, ఓ ప్రభుజీ బృందావన్ వెళ్ళాలి, యాత్రకు వెళ్ళాలి, నేను కూడా ఇవంతే మాయా, అంత వేస్ట్, డబ్బులు రాకపోతే పనికిరావు, మా ఇంట్లో వాళ్ళు భక్తులు కాదు, నేనెందుకు కష్టపడాలి, అది త్యాగం, అది రెండూ తప్పే. కష్టపడకపోతే ఇన్ని ఆశ్రయం తీసుకున్నాయి కాబట్టి అవి తేలాయి. నువ్వు పట్టుకున్నావు కాబట్టి, అని నువ్వే వదిలేస్తే వాడికి దిక్కేంటి అని అంటాడు రా హనుమంతుడు అనమాట. అదేవిధంగా భగవంతుడు వదిలేస్తే మనకి అన్నీ ఉన్నా సరే అవి మనల్ని కాపాడలేవు. భగవంతుడు మనకి ఆశ్రమిస్తే నీ దగ్గర డాక్టర్ లేకపోయినా, నీ డాక్టర్ లేకపోయినా సరే నీకేం కాదు, ఆ పడవ రాకపోయినా సరే నువ్వు సావు, తల్లిదండ్రులు లేకపోయినా సరే నీకేం కాదు అది. కాబట్టి మనల్ని రక్షించేవాడు కృష్ణుడు. రక్షిష్యతే ఇది విశ్వాసో, కృష్ణుడు మాత్రమే మనల్ని కాపాడుతాడు ఈ విషయంలో మనం మనము కన్విన్స్ అవ్వాలి. కానీ కన్విన్స్ అయ్యామని చెప్పేసి మన ప్రయత్నం మానకూడదు, మన ప్రయత్నం చెయ్యాలి. కానీ మన ప్రయత్నం మనం కాపాడుతుంది అనుకోకూడదు. ఐ థింక్ ఐ స్పోక్ సఫిషియంట్ ఫైన్. సో ఇది రాముడు అంత గొప్ప స్వామి, తన నామాన్ని ఆశీర్వదించుకున్న వాళ్ళకి ఈ సముద్రంలో కూడా తేలారు. అదేవిధంగా రామనామాన్ని ఆశీర్వదించుకున్న భక్తులు భౌతిక సాగరంలో కూడా తేలుతారు అన్నమాట మునగరు. లాస్ట్ది రాముడు ఎంత దయామయుడు అంటే ఇంకోటి చెప్తున్నాను, ఇదే సేమ్ ఫస్ట్ టైం రాముడు వచ్చినా సరే అతనికి ఆశ్రయం ఇస్తాను రాముడు చెప్పినప్పుడు అక్కడ రాముడు ఒక శ్లోకం చెప్తాడనమాట. భక్తులకి అందరికీ శ్లోకం చాలా ఇష్టము. సో ఈ శ్లోకము నాకు కృష్ణానందతో నేర్పించారు 2003లో. అప్పుడు ఫస్ట్ టైం విన్నా ఈ శ్లోకం. నాసిక్ తీసుకెళ్లారు మమ్మల్ని యాత్రకి, తీసుకెళ్ళి నాసిక్లో మా చేత ఈ శ్లోకం చెప్పించారు. నేను అందరికీ ఈ శ్లోకం చెప్తున్నాను, ఈ శ్లోకం మీరు నా వెనకాల చెప్పాలి, నాకు వినిపించదేమో. సరే నాకు ఒక నిమిషం పాటు నేను అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను. సో మీరు మాట్లాడే హరే కృష్ణ, మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి, దయచేసి ఎవరూ మాట్లాడొద్దు, దయచేసి ఎవరూ మాట్లాడొద్దు హరే కృష్ణ. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తున్నాను, మీరు అందరూ నా వెనకాల శ్లోకం చెప్పాలి, ఓకే? ఎందుకంటే ఈ శ్లోకం యొక్క గొప్పతనం మీ తర్వాత తెలుస్తుంది. సకృద్యేవ ప్రపన్నోయాస్ సకృద్యేవ ప్రపన్నోయాస్, చెప్పండి అందరూ సకృద్యేవ ప్రపన్నోయాస్ తవ స్మితి చ యాచతే, తవ స్మితి చ యాచతే, చెప్పండి. అభయం సర్వ తస్మై, చెప్పండి అందరూ అభయం సర్వ తస్మై, అభయం సర్వ తస్మై. దదామి ఏతద్ వ్రతం మమ, దదామి ఏతద్ వ్రతం మమ, దదామి ఏతద్ వ్రతం మమ, దదామి ఏతద్ వ్రతం మమ. సరే ఇప్పుడు మిమ్మల్ని మ్యూట్లో పెడుతున్నాను. సో ఈ శ్లోకము రామాయణం, వాల్మీకి రామాయణం యుద్ధకాండ 18వ అధ్యాయం 33వ శ్లోకం. సో ఇక్కడ ఏమంటే సకృద్ ఏవ ప్రపన్నో, రాముడు ఏమంటాడంటే సకృద్, సో సకృద్ అంటే ఏంటంటే ఈవెన్ వన్స్ ఒక్కసారైనా సరే సకృద్ ఏవ ప్రపన్నో, ఎస్ ప్రపన్న అంటే షెల్టర్. భగవంతుడు ఏమంటాడంటే ఎవరైనా సరే తన జీవితంలో ఒక్కసారి అయినా సరే, తన జీవితంలో ఒక్కసారి అయినా సరే ఏ రామా నేను నీవాడిని, అందరూ చెప్పుకోండి మనసులో, బయట చెప్పుకోండి, ఏ రామా నేను నీవాడిని చెప్పుకోండి అందరూ, ఏ రామా నేను నీవాడిని ఇలా అని చెప్పి ఒక్కసారి అయినా సరే ఎవరైనా సరే నన్ను అంటే నా శరణం తీసుకొని ఇలా అంటే ఏం చే భగవంతుడు ఏమంటారు, ఏమంటాను అభయం సర్వదా తస్మై, అంటే ఏంటంటే నేను అటువంటి వారికి సర్వదా తస్మై, తస్మై అంటే వాళ్ళకి సర్వదా అభయం, ఎప్పటికీ నేను వాళ్ళకి ఎల్ల అంటే ఫర్ ఎవర్ ఎల్లప్పటికీ నేను వాళ్ళకి అభయం ఇస్తాను. దదామి ఏత వ్రతం మమ, దదామి అంటే ఇవ్వడము, దదాతి ప్రతిదాన్ని అంటాం కదా, దదామి ఏతద్ అంటే ఏతద్ అంటే దిస్ దదామి అంటే ఇవ్వడము, వ్రతం మమ అంటే ఈ యొక్క వరాన్ని నేను ఇస్తున్నాను అంటారనమాట. అంటే రాముడు చెప్తున్నాడు అంటే జనాలు ఆశ్చర్యపోతారు, అవునా రావణుడు వస్తే మీరు శ్రమిస్తారా నిజమా అని అడుగుతారు రాముడిని. అప్పుడు రాముడు చెప్తాడు, అరే రావణుడే కాదు ఎవరైనా సరే ఒక్కసారి అయినా సరే నా యొక్క నన్ను శరణు కోరుతూ ఏ రామా నేను నీవాడిని అని ఒక్కసారి అన్నా సరే నేను ఆ వ్యక్తికి ఎల్లప్పుడూ అభయాన్ని ఇస్తాను, వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను, ఇది నా యొక్క వరము అని చెప్పి రాముడు చెప్తున్నాడు అన్నమాట. చూడండి, రాముడు ఈ వరాన్ని అంటే ఇది కేవలం ఆ సందర్భంలో చెప్పలేదు, ఎప్పటికీ చెప్పారన్నమాట. కాబట్టి రాముడు ఎంత దయామయుడు అంటే, మనం మన జీవితంలో ఒక్కసారి అయినా సరే ఇలాగ రాముడు శరణం తీసుకుంటే రాముడు ఎప్పటి మనల్ని విడిచిపెట్టడంట. అది రాముడి యొక్క గొప్పతనం. ఇప్పుడు ఒక వ్యక్తి అడుగుతున్నారు, ప్రభు మీ శ్లోకము నాకు వినిపించలేదు అని చెప్పి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, అంటే మీరు ఇంటర్నెట్ చూసుకోవచ్చు, వాల్మీకి రామాయణం యుద్ధకాండ 18వ అధ్యాయం 33వ శ్లోకం. సకృదేవ ప్రపన్నోయస్ తవాస్మి చయాచతే అభయం సర్వదా తస్మై దదామి ఏతద్ వ్రతం మమ. ఇదే శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం మీరైతే గుర్తుపెట్టుకోండి, సరేనా? సో ఈ విధంగా మనం చూడొచ్చు, రాముడు ఒక ఆదర్శవంతమైన స్వామి, అవునా కదా? మనం చాలా ఉదాహరణలు చూసాము, టైం అయిపోతుంది, ఇంకా అసలైన పాయింట్ రాలేదు మనంట. సో మనం చాలా పాయింట్స్ చూసాము, ఆదర్శవంతమైన స్వామి, ఎలాగ ఆదర్శవంత స్వామి మనం చూసాము. అతను ఎక్స్టర్నల్ రిజల్ట్స్ చూడరు, ఫలితాన్ని చూడరు. అతను మన సేవని మాత్రమే, మన సేవాభావం మాత్రమే చూస్తారు. సేవ కూడా చూడరు, సేవాభావం చూస్తారు. ఇంకా జటాయు సేవ ఏం పెద్ద జటాయు వల్ల లాభం లేదు, అయినా జటాయుకి తండ్రి స్థానాన్ని ఇచ్చాడు. సిమిలర్లీ ఆ యొక్క ఉడత భక్తి కూడా ఎంతో సంతోషిస్తాడు రాముడు. కాబట్టి మన సేవాభావం ఉంటే, కాబట్టి మనము రాముడికి కృష్ణుడికి సేవ చేయడానికి సంకోచించకూడదు. నా వల్ల ఏమవుతుంది, నాకు ఇంత మంచి సేవ అవుతుంది అలా అనుకోకూడదు ఎప్పుడు. తర్వాత మనం ఇంకే ఎగ్జాంపుల్ చూసాము, రాముడు అయోధ్యని కూడా భర్తలకు ఇచ్చేస్తాను అని తను వాళ్ళ సేవకుని అవుతానని చెప్తాడనమాట. తర్వాత మనం చూస్తాం, రామనామం మనల్ని భౌతిక ప్రపంచం నుంచి కాపాడుతుంది. మళ్ళీ చివరికి చూస్తాం, రాముడు ఒక్కసారి అయినా సరే మనము శరణ తీసుకుంటే మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టాడని చెప్పి. సో ఇంతకు మించిన స్వామి మీరు జీవితం అంతా విత్తినట్టు మనకు దొరకరు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రై టు ప్లీజ్, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారిని ప్రసన్నం చేసుకుని ప్రయత్నిస్తుంటారు. వీటిని ప్రసన్నం చేసుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది, వాటిని ప్రసన్నం చేసుకుంటే నాకు టెంపుల్లో పోస్ట్ వస్తుంది, వాటిని ప్రసన్నం చేసుకుంటే అసలు చెప్పి అవసరం లేదు. రాముడిని ప్రసన్నం చేసుకోవడం చాలు, మనకి భౌతిక ప్రపంచం మొత్తం భౌతిక ప్రపంచం బయటపడిపోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఎసెన్స్. ఇప్పుడు లాస్ట్ పాయింట్, మనం ఇప్పుడు ఆరు చెప్పుకున్నాము, 7వది లాస్ట్ది ఆదర్శవంతమైన భర్త. దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ అన్నమాట. ఆదర్శవంతమైన కుమారుడు, ఆదర్శవంతమైన సోదరుడు, ఆదర్శవంతమైన స్వామి, ఆదర్శవంతమైన శిష్యుడు, ఆదర్శవంతమైన రాజు, ఆదర్శవంతమైన వ్యక్తి, ఆరు చర్చించుకున్నాము. ఇప్పుడు మనము ఆదర్శవంతమైన భర్తకి చర్చించుకుంటాం అన్నమాట. రాముడు ఈ మిగతా ఆరు అర్థం చేసుకోవడం చాలా సులభము, కానీ ఆదర్శవంతమైన భర్త అనేది ఎలాగా అనేది అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే అంటే ఈ సినిమాల్లోని నాకు బాగా గుర్తుకుంది, ఏదో సినిమా ఉంటుంది అన్నమాట, సినిమాలో హీరోయిన్ చెప్తుంది అనమాట, ఏదో హీరో అవమానిస్తాడు, హీరోయిన్ అంటుంది. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు అనమాట, రాముడు సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు సీతమ్మ వారు కూడా నువ్వు కూడా అగ్నిప్రవేశం చేయి, నీ యొక్క పవిత్రతను కూడా నిరూపించుకో అని చెప్పుంటే ఈరోజు స్త్రీలకి ఈ కష్టం వచ్చిండేది కాదు అని చెప్పి ఆ సినిమాలో హీరోయిన్ అంటుంది అనమాట. నాకు అనిపించింది, అమ్మో మంచి పాయింటే కదా అని చెప్పి. కానీ ఇలాంటి పిచ్చి తుగ్లక్ పాయింట్స్ సినిమా రైటర్స్, లిరిక్ రైటర్స్ పనికొస్తే తప్ప, ఎందుకంటే వాళ్ళకి నిజంగా రామాయణం అంటే అర్థం కాలేదు కాబట్టి. ఎందుకంటే రామాయణం అర్థం చేసుకోవాలంటే భక్తుల నుంచి వినాలి. సో ఈరోజు మనం విందాం, మా ఆచార్యులు ఏం చెప్తున్నారా అని చెప్పి. రాముడు సీతమ్మ వారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చాడనమాట, ఎంతో ప్రేమించాడు, ఏకపత్ని వ్రతాన్ని పాటించాడు, అవునా కాదు? తర్వాత తన భార్య రావణుడు అపహరించాడు. ఒక రకంగా చూస్తే రాముడు నాకు సంబంధం లేదని ఉండిపోవచ్చు. ఎందుకంటే రెండు మూడు కారణాలు చెప్పుకోవచ్చు. ఆ మూడు కారణాలు ఏంటి? ఫస్ట్ కారణం రాముడు చెప్పుకోవచ్చు, నేను చెప్పాను అప్పటికీ అడవికి రావద్దు అని చెప్పి వచ్చింది, నా మాట వినలేదు, తప్పు. రెండో తప్పు, నేను జింక కావాలి అని అడిగింది, మారా చేసింది, సరే వెళ్ళాను, లక్ష్మణ్ని పెట్టాను, కానీ ఆవిడ లక్ష్మణ్ని అనవసరం పంపించింది, తన స్వయంకృత అపరాధం. రెండవది, మూడవది, లక్ష్మణుడు అప్పటికి గీత గీసే దాటద్దు అన్నారు, ఆయన దాటింది, కాబట్టి తప్ప ఆవిడదే నా అని చెప్పి రావణుడు ఖాళీ కూర్చోలేదు, సమృద్ధి తరగతి సమర్థించుకోలేదు. సీతమ్మ వారి కోసము ఎంతో విలపించాడు రాముడు. ఎంత అంటే యాక్చువల్గా భాగవతంలో వస్తుంది, శ్లోకం నాకు గుర్తులేదు, రాముడు అంటే భౌతికంగా భార్య పట్ల ఆసక్తి అయిన వాడు ఎంత సఫర్ అవుతాడని చెప్పడం కూడా ఉదాహరణ స్థాపించాడంట. మన ఆ పాయింట్ చెప్పుకోవట్లేదండి ఇప్పుడు. సో రాముడు ఎంత ఏడుస్తాడు మన సీతమ్మ వారి కోసం అంటే ఎంతో అంత ప్రేమిస్తాడు. చూడండి ఎంత కష్టపడతాడు సీతమ్మ వారిని వెనక్కి తెచ్చుకోవడానికి, ఎంత మనతో యుద్ధం చేస్తాడు, ఎన్ని కష్టాలు పడతాడు, అది ప్రేమ కాదా? సో రాముడు సీతమ్మ వారిని ఎంతో ఇష్టపడ్డాడు అనమాట. ఈజ్ అన్ ఐడియల్ హస్బెండ్. అయితే ఇప్పుడు మనము ఇంకొక విషయం, అప్పుడు శూర్పణఖ ముక్కుకు వస్తారు రాముడు. అప్పుడు శూర్పణఖ తన అన్నదమ్ములు పిలుస్తుంది అనమాట, కరాదూషణ. వాళ్ళు 14,000 మందిని తీసుకుని వస్తారనమాట. రాముడు ఒక్కడే వాళ్ళతో యుద్ధం చేస్తాడు. లక్ష్మణ్ చెప్తాడు, అన్న నేను కూడా ఉంటానంటే రాముడు వద్దు, సీతమ్మ కాపలా కాయని చెప్తాడనమాట. అంటే రాముడు అంటే మరి సీతమ్మను కాపలా కాస్తే రాముడు ఒంటరి అయిపోతాడు. రాముడు తన సేఫ్టీ కన్నా సీతమ్మ సేఫ్టీ ముఖ్యం అనుకుంటాడనమాట. తన రక్షణ కన్నా సీతమ్మ వారిని రక్షించడం ముఖ్యం అనుకుంటాడనమాట. నేను ఒంటరినా పర్వాలేదు, సీతమ్మ ఒంటరిగా ఉండకూడదు, నువ్వు పక్కన ఉన్నా చెప్పి. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ లవ్. దిస్ ఇస్ నాట్ లవ్. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎందుకు రాముడు సీతమ్మ వారిని విడిచిపెట్టాడు? సరే చాకలవాడు ఏదో అన్నాడు అని చెప్పి అంటారు అన్నాడు, ఓకే. కానీ రాముడికి తెలుసు తప్పు కాదని చెప్పి, అంటే తన నేమ్ ఫేమ్ కోసం, అంటే తనని ఒక మాట అనేసారు కాబట్టి. ఇప్పుడు మనం కూడా చూస్తాము, టెంపుల్కి వస్తాము, ఉత్సాహంగా సేవ తీసుకుంటాము, ప్రభు ప్లీజ్ ప్లీజ్ అంటాము, సేవ తీసుకుంటాము. ఎవరో మనల్ని ఏదో మాట అనేస్తారు, వెంటనే మనం ఆ సేవను వదిలేస్తాము, అవునా కాదా? ఎందుకంటే అహంకారం కాబట్టి. సిమిలర్గా రాముడు కూడా అలాగేనా? సీతమ్మ ప్రేమగా చూసుకున్నాడు, ఇప్పుడు ఎవరో ఏదో అన్నాడు, తన 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 రాముడి మీద కామెంట్ వేశాడు, రాముడికి కూడా తన ఈగో హర్ట్ అయ్యి సీతమ్మ వాడు విడిచిపెట్టేశాడా? అంటే నా పేరు ప్రఖ్యాతం నాకు ముఖ్యము, వేరేవాడు చస్తే సావని, నిండు గర్భవతి అయితే ఏంటి, గర్భవతి అయితే ఏంటి, అయితే నాకేంటి అని చెప్పి సీతమ్మ వారిని విడిచిపెట్టేశాడా? ఎందుకంటే బయట వాళ్ళు ఇలాగే అంటారనమాట, నిండు గర్భవతిని కూడా చూడకుండా రాముడు ఆవిడని బహిష్కరించాడు అని చెప్పి రాముడు కూడా చెప్తారనమాట. సో దిస్ ఈజ్ ఏ వెరీ ఎక్స్ట్రీమ్లీ హారబుల్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మనము చూస్తాము, యాక్చువల్గా ఇది కనీసం 15 నిమిషాలు టైం పడుతుంది చర్చించుకోవడానికి, టైం కావచ్చింది ఆల్రెడీ. బట్ నేను ఎందుకంటే ఈ పాయింట్ ఈ క్లాస్లో ఈ పాయింట్ చెప్పకండి, ఈ క్లాస్ కంప్లీట్ కావదు కాబట్టి చెప్తున్నాను, లేట్ అయినా సరే దయచేసి ఇంకొక 10-15 నిమిషాలు ఓపిక పట్టండి. సో ఇప్పుడు మనము కొంచెం సిస్టమేటిక్గా చెప్పుకున్నాము. సో ఐ మేడ్ నోట్స్, నేను కొంచెం ఒక గంట సేపు నోట్స్ రాశాను అనమాట, సిస్టమేటిక్గా పాయింట్ బై పాయింట్. సో ఫస్ట్ పాయింట్, సో రాముడికి సీతమ్మ గురించి పట్టించుకోకపోతే తన యొక్క ఇమేజ్ అంటే తన యొక్క ప్రతిష్ట అనేది ముఖ్యమైనట్లయితే, అది ఎలా కాదని నేను పాయింట్ బై పాయింట్ ప్రూవ్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతిష్ట ముఖ్యమనుకుంటే రాముడు మళ్ళీ ఎందుకు వివాహం చేసుకోలేదు? ఎందుకంటే క్షత్రియ ధర్మం ప్రకారంగా రాజు అనేవాడు సింగిల్గా ఉండకూడదు, అర్ధాంగి ఉండాలి. ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా సరే అర్ధాంగి పక్కన ఉండాలి. మనం చూడొచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఎవరైనా సరే అమెరికాని ప్రెసిడెంట్ ఎవరైనా వస్తే ప్రెసిడెంట్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటారనమాట. ప్రెసిడెంట్ ఎప్పుడు ఇండియన్ కల్చర్ ప్రకారంగా సింగిల్గా వెళ్ళి రిసీవ్ చేసుకోకూడదు, భర్త భార్య వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అందుకే అప్పుడు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను బ్రహ్మచారి కాబట్టి అతను ఇంకొక స్త్రీని పక్కన పెట్టుకుని వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడు అనమాట. సింగిల్గా ఎప్పుడు వెళ్ళకూడదు, పక్కన స్త్రీ ఉండాలి. సో రాజు అనేవాడికి ఖచ్చితంగా ఉండాలి స్త్రీ పక్కన. కానీ రాముడు ఎందుకు వివాహం చేసుకోలేదు, దీని ఎలా అర్థం చేసుకోగలం? ఫస్ట్ పాయింట్, సీతమ్మ వారి పట్ల అంటే నిజంగా అతను తన యొక్క ప్రతిష్ట గురించి ఆలోచిస్తే ప్రతిష్ట ముఖ్యమైతే పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ పెళ్లి చేసుకోవాలంటే రాముడు ప్రతిష్ట ముఖ్యం కాదు. రెండవది, ఓకే, సో రాముడు ఏకపత్ని వ్రతం పాటించాడు, సీతమ్మ వారికి మాట ఇచ్చాడు, సరే సీతమ్మను బహిష్కరించాడు. ఆయనకి ఇప్పుడు నిజంగా సీతమ్మ ఎలాగే ఇప్పుడు లేదు, ఆయనకి ఏకపత్ని వ్రతం పాటించాల్సిన అవసరం లేదు. అతను ఈజీగా తనను సమర్థించుకోగలడు. ఒకటేంటంటే, సరే ఎవరికి తెలుసు సీత అంటే, ఇప్పుడు ఎదుటివాడు సరిగ్గా ఉంటే మనం సరిగ్గా ఉంటాము. ఎలాగ సీతమ్మ వారిని వేరే పరపురుషుని తాకింది కాబట్టి నాకు ఇంకా ఆ యొక్క ప్రామిస్ వర్తించదు. ఎలాగ ఆవిడ అంటే ఒక లాజిక్లో చూసుకుంటే వేరే పరపురుషుని తాకింది కాబట్టి అశుద్ధురాలు కాబట్టి నేను కూడా నా వ్రతాన్ని ఇంకా పాటించాల్సిన లేదు. ఇది కూడా ఈజీలీ బ్రోకెన్ ద వౌ, ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సరే ఏకపత్ని మీద పాటించా, సరే సీతమ్మ వారి మీద తప్పు చేయడం రాముడు నమ్మకం ఉంది కాబట్టి ఏకపత్ని మీద పాటించారు. కానీ తర్వాత స్వయంగా ఋషులకు చెప్తారండి వశిష్ఠ ముని వాళ్ళందరూ. ఎందుకంటే రాముడు ప్రజల కోసం అశ్వమేధ యజ్ఞం చేయాలనుకుంటారనమాట. అశ్వమేధ యజ్ఞం చేయాలంటే ఆ రాజు పక్కన స్త్రీ కూడా ఉండాలి, భార్య కూడా ఉండాలి ఖచ్చితంగా. భార్య లేకుండా ఎటువంటి యజ్ఞం చేయకూడదు. సో వాళ్ళు చెప్తారు, రాజా మీరు ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, ప్రజల శ్రేయస్సు కోసం అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు పక్కన మీ భార్య లేకపోవడం వలన మీరు ఎలా చేయగలుగుతారు యజ్ఞాన్ని, చేయలేరు, కాబట్టి దయచేసి మీరు వివాహం చేసుకోండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తారు వాళ్ళు. రాముడు చెప్పొచ్చు కదా, సరే నాకు ఇష్టం లేదు కానీ పెద్దల మాట కాదనకూడదు కాబట్టి పెళ్లి చేసుకోండి అని చెప్పి లేదు. రాముడు సీతమ్మ పక్కన లేకపోయినా సరే సీతకి ఇచ్చిన మాటకి రాముడు అంత వెలివిచ్చాడు. చూడండి, మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాము? ఓ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వదిలేసి చెప్పాల్సిన లేదు, ఫ్లవర్లు ఇచ్చేయాల్సిన లేదు. ఆ వ్యక్తికి ఇచ్చిన మాటకి మనం ఎంత గౌరవిస్తున్నాం, ఒక వ్యక్తికి మనం ఇచ్చిన మాటని మనం ఎంత గౌరవిస్తున్నాము దాన్ని బట్టి మనకు దాని పట్ల ఎంత ప్రేమను తెలుస్తుంది. నిజంగా సి ప్రభుపాద్ చెప్పారు, చనిపోతున్నప్పుడు చెప్పారు, అంటే అతను ప్రాణం విడిచిపోయి చెప్పారన్నమాట, ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే షో యువర్ లవ్ బై కోఆపరేటింగ్ విత్ అదర్స్ అని చెప్తారనమాట. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే మీ ప్రేమను ఎలా వ్యక్తపరచమని చెప్తారు? కోఆపరేషన్, అంటే పరస్పరం సహకరించుకోండి అని చెప్తారనమాట ప్రభుపాద్ గారు. ప్రభుపాద్ గారి శిష్యులు ఎన్నో ఇద్దరు మనుషులు కలిసి పనిచేసినప్పుడు ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి, కానీ ప్రభుపాద్ వారికి ఇచ్చిన మాట కోసము వాళ్ళు ఇసుకోవాలి తెలుసు, లేకపోతే ఇసుకొని ఎప్పుడో విడిపోయింది. అది గౌడీ మఠం విడిపోయింది, భక్తి సిద్ధార్థ సరస్వతి భగవంతు ధామానికి వెళ్ళిపోయిన వెంటనే గౌడీ మఠం విడిపోయింది, అంతకుముందు అంతే. కానీ ప్రభుపాదుల వారి సంస్థ, ప్రభుపాదుల వారి భగవంతు ధామానికి చేరుకున్న సరే సంస్థ అలాగే మిగిలింది. ఎందుకు మిగిలింది అయ్యా అంటే ఇది కారణం, వాళ్ళకి ప్రభుపాదులు అంత ప్రేమ. ప్రభుపాద చెప్పారు, నిజంగా మీరు నన్ను ప్రేమించినట్లయితే ఎప్పుడూ ఇసుకోని రెండు చెప్తారు ప్రభుపాద్, నేను నిజంగా నన్ను ప్రేమించినట్లయితే ఇసుకోని విడవద్దు ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ కోఆపరేట్ చేసుకోండి అని చెప్తారు, దయచేసి ఒకరినొకరు సహకరించుకోండి అని చెప్తారనమాట. కాబట్టి మనకి మనము ఒకరిని ప్రేమిస్తే అతనికి ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకోవాలి. రాముడు సీతమ్మ వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు, దాన్ని బట్టి అర్థమేమవుతుంది రాముడికి సీతమ్మ పట్ల అంత ప్రేమ. సో వాళ్ళు చెప్తున్నా సరే మీరు అట్లీస్ట్ రాజ్యం కోసం వేరే స్త్రీని పెళ్లి చేసుకోండి అన్నా సరే రాముడు చేసుకోలేదు. ఏం చేశారు రాముడు? స్వయంగా బంగారపు బొమ్మ సీతమ్మని పెట్టుకున్నారు పక్కన. దాని దాని అర్థం ఏంటి చెప్పండి, అంటే సీత నా భార్య అని ప్రజలు చెప్తున్నాడు అవునా కాదు? సీతను పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలు ఏదో అన్నారని చెప్పి, కానీ రాముడు క్లియర్ చెప్తున్నాడు సీతే నా భార్య, ప్రూఫ్ ఏంటి? సీతమ్మను పక్కన పెట్టుకున్నా బంగారం బొమ్మ చేసి. సో అంతగా ప్రేమ అంటే స్త్రీ సరే పక్కనప్పుడు చూసుకోవడం, ఒక వ్యక్తు స్త్రీ పక్కన లేనప్పుడు అయినా సరే ఆవిడనే గుర్తించుకొని వేరే స్త్రీకి నా జీవితం చోటు లేకుండా సీతమ్మ వారిని పక్కన పెట్టుకున్నాడు, దట్ ఈస్ రామ్. రాముడిని విమర్శించే ముందు మన స్థాయి అంటే మనం ఆలోచించుకోవాలి ఒకసారి. భార్య ఈరోజు చచ్చిపోతే రేపు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు ఈరోజు మనుషులు, అచ్చా అలా కూడా కాదు, భార్య పక్కన ఉన్నా సరే వేరే స్త్రీతో తిరుగుతున్నారు ఈరోజు మనుషులు. అలాంటిది అటువంటి వాళ్ళు రాముడిని విమర్శించడమా? రాముడి స్థాయి ఏంటి అసలు? మూడవది, సో మూడవది సరే మరి ఎంత ప్రేమించిన రాముడు ఎందుకు స్త్రీ సీతమ్మ వారిని బహిష్కరించాల్సి వచ్చింది మనం చూసాం. ఫస్ట్ది రాముడు రెండవ ఏకపతిపతి పాటించాడు అన్ని, అంటే సీతమ్మ ప్రేమ, సీతమ్మ మీద ప్రేమ తగ్గలేదు, మరి ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది రాముడికి? ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. ఫస్ట్ థింగ్ ఏంటంటే కృష్ణ ఐ థింక్ 12:30 అయింది కదా, నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు తాగుతాను, తెల్లారి నుంచి వాటర్ తాగలేదు. చూడండి, కొన్ని కొన్ని గొప్ప వ్యక్తులు ఏం చేసినా సరే అది గొప్ప కారణాలు చేస్తారు. గొప్ప వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనము మన స్థాయిలో దాన్ని చూడకూడదు, వాళ్ళ స్థాయిలో దాన్ని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీనియర్ వైష్ణవులు వాళ్ళ మధ్య కూడా కొన్నిసార్లు కొంచెం మనస్పర్ధలు రావచ్చు, మన ఇళ్ళలో కూడా వస్తాయి, మనం చిన్న చిన్న వాటి కొట్టుకుంటాము. సో కానీ పై స్థాయిలో వాళ్ళు కూడా మనలాగా అనుకోకూడదు అనమాట. రాముడి విషయం తీసుకున్నట్లయితే సో దెర్ ఇస్ ఎ కన్ఫ్లిక్ట్. ఏం కన్ఫ్లిక్ట్? అది దేర్ సంథింగ్ కాల్డ్ ఎథికల్ కన్ఫ్లిక్ట్, దేర్ సంథింగ్ కాల్డ్ మోరల్ కాన్ఫ్లిక్ట్. మోరల్ కన్ఫ్లిక్ట్ అంటే ఇది రైటు ఇది రాంగు, అప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్లీ రైట్ చేయాలి, దాన్ని మోరల్ కాన్ఫ్లిక్ట్ అంటారనమాట. ఎథికల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇది కూడా ఎథికల్ అంటే ఇది కూడా న్యాయమే, అది కూడా న్యాయమే, రెండు న్యాయాలు ఉన్నాయి కానీ రెండింటిలో ఒకటే పాటించగలవు, అప్పుడు అటువంటి దాన్ని ఎథికల్ కాన్ఫ్లిక్ట్ అంటారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాముడికి సిచ్యువేషన్ ఎథికల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఎథికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఒక ఎథిక్ ఏంటంటే భర్తగా తన ధర్మం, అది ఒక న్యాయం అన్నమాట. రెండో ఎథిక్ ఏంటంటే రాజుగా తన ధర్మం. ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలు ఎలా అవుతుందంటే టూ ఎథిక్స్, ఇన్ జనరల్గా ఎథిక్స్ దే కాంప్లిమెంట్, కొన్ని కొన్ని సందర్భాల్లో దే కన్ఫ్లిక్ట్ ఆల్సో. ఇక్కడ కన్ఫ్లిక్ట్ అవుతున్నది అంటే ఇక్కడ భర్త అంటే ఒక భర్తగా తన ధర్మం, ఒక రాజుగా తన ధర్మం, ఈ రెండు ధర్మాలు ఇక్కడ అన్ఫార్చునేట్గా కన్ఫ్లిక్ట్ అయ్యాయన్నమాట. ఎలా కన్ఫ్లిక్ట్ అయ్యాయంటే చూడండి, రాముడికి తెలుసు, రాముడికి అతి ఫస్ట్ టైము అతనికి సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయమని చెప్పినప్పుడు కూడా రాముడికి ఎటువంటి డౌటు లేదు. రాముడు ఎందుకు చెప్తాడంటే తెలుసు, ఖచ్చితంగా ఎవరెవరు కామెంట్లు వేస్తారు రాముడు తెలుసు కాబట్టి. అటువంటి అవకాశం జనాలకి ఇవ్వకూడదు, సీతమ్మ వారిని విమర్శించే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి రాముడు సీతమ్మ వారి కోసము చేస్తాడు అలాగే, ఎవరు విమర్శించే అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి సీతమ్మ వారిని. సీతమ్మ వారు అగ్నిగా ప్రవేశిస్తున్నప్పుడు కూడా రాముడు బయటికి గంభీరంగా ఉంటాడు కానీ రాముడు మనసు చాలా బాధపడతాడు. కానీ సీతమ్మ వారికి స్వయంగా అగ్నిదేవుడు టెస్ట్ మనసు బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట సీతమ్మ ప్యూర్ అని చెప్పి. ఆ విధంగా సీతమ్మ వారి గొప్పతనాన్ని, సీతమ్మ వారి యొక్క ఆ పాతివృత్యాన్ని ప్రపంచం మొత్తానికి అతను రాముడు అంటే చాటిస్తాడనమాట. మరి ఇక్కడ మన సినిమా ఎలా విన్నాం కదా, సీతమ్మ కూడా రాముడిని తన పాతివృత్యాన్ని నిరూపించుకోమని చెప్పచ్చు కదా అని చెప్పి. సో దానికి జవాబు ఏంటంటే అప్పటిలో ఉన్న ఆచారాల ప్రకారంగా పురుషుడు రాజు అనేవాడు మల్టిపుల్ వైఫ్స్ని స్వీకరించవచ్చు, అంటే ఒక స్త్రీ కన్నా ఎక్కువ స్త్రీని వివాహం చేసుకోవచ్చు. కానీ స్త్రీ ఒక పురుషుడి కన్నా ఎక్కువ పురుషుని వివాహం చేసుకోకూడదు. ఎందుకయ్యా అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అప్పట్లో ప్రతి పురుషుడు వివాహం చేసుకునేవాళ్ళు కాదు, చాలామంది పురుషులు మాలా బ్రహ్మచారి సన్యాసులు సాధువులుగా తిరిగేవాళ్ళు. బై డిఫాల్ట్గా సమాజంలో స్త్రీలకు పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఉండేవారు, పురుషుల కన్నా స్త్రీలు ఎప్పుడూ సమాజంలో స్త్రీల కన్నా పురుషులు ఎక్కువ ఉంటారనమాట, అంటే అప్పట్లో. ఈ రోజుల్లో అంటే ప్రాబ్లమ్స్ ఉందండి. కాబట్టి ఒక పురుషుడు మల్టిపుల్ స్త్రీలు వివాహం చేసుకోవడం తప్పు కాదు అప్పట్లో పోషించగలిగినప్పుడు. సో రాముడు ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్నా సరే అది తప్పు కాదు. కాబట్టి రాముడికి అగ్నిపరీక్ష చేయాల్సిన అవసరం లేదు, తన పాతివత నిరూపించవలసిన అవసరం లేదు, దట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్. కానీ సీతమ్మ వారు అంటే స్త్రీ అది అవసరం. కాబట్టి రాముడు జనాల కోసము మొదటిసారి కూడా అగ్నిప్రవేశము జనాల కోసం, ప్రజల కోసం చేయించాడు రాముడు. ఎందుకంటే రేపు ఎవరు విమర్శించకూడదు చెప్పి. అంత చేసిన తర్వాత కూడా ఒకరు విమర్శించారంటే రాముడికి అర్థమైంది, ఇంతకన్నా నేనేం ప్రూవ్ చేయలేను, సీతమ్మ వారి పాతివృత్యాన్ని నేను నిరూపించలేను. అప్పుడు రాముడి దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి, సస్తే సావని జనాల్ని సస్తే సావని వదిలేయడము, లేకపోతే సీతమ్మ వారిని దూరం చేసుకోవడం. రెండే ఆప్షన్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ రాముడు ఎందుకు చేయలేదు, ఫస్ట్ అంటే సరే అరే ఆల్రెడీ అగ్నిపరీక్ష చేసింది సీతమ్మవారు, స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు, ఇంతకన్నా ఇంకేం ప్రూవ్ కావాలి నీకు అలా అని చెప్పి రాముడు వదిలేయవచ్చు. కానీ మనం చెప్పినట్టుగా రాముడు ఇక్కడ తను ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు కాబట్టి ప్రజలు అర్థం చేసుకునే వాళ్ళు, అంటే రాముడు ఆసక్తుడు కాబట్టి మనం ఒకదానికి ఆసక్తులు అయిపోతే అది మంచిదని చెడ్డదైనా సరే మనం యాక్సెప్ట్ చేసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ ఇస్ బ్యాడ్, కానీ మనం అటాచ్డ్ అయిపోతే ఏం చేస్తాము, సిగరెట్ని తెలుసు అది ఇంజురీ అని తెలిసిన తాగుతాము. అదేవిధంగా ఎవరైనా ఆసక్తులు అయినప్పుడు అది తప్పైనా సరే దాన్ని పాటిస్తారనమాట. అంటే అఫ్కోర్స్ ఇక్కడ సీతమ్మ తప్పు కాదు, కానీ బయట వాళ్ళకి కొంతమంది సీతమ్మ అపవిత్రాలు అని కామెంట్ చేశారు కాబట్టి. అయినా సరే రాముడు స్వీకరిస్తాడంటే దాని అర్థం ఏంటంటే రాముడు కూడా ఆసక్తుడే కాబట్టి మేము కూడా భౌతిక ఆసక్తులు ఉండదు, మెయింటైన్ చేసుకోవచ్చు దాని. అంటే రాముడు భయపడాడంటే ఇలాగైతే జనాలందరూ భౌతికవాదుల కింద మారిపోతారు అని చెప్పి రాముడు ఆ యొక్క కారణం వలన సీతమ్మ వారిని అంటే సో ఈ కుడ్ నాట్ గో ఫర్ ఆప్షన్ దట్ ఆప్షన్ ఆ పరిస్థితి తలెత్తకుండానే అగ్నిప్రవేశం చేయించాడు. అయినా సరే ఆ పరిస్థితి తలెత్తింది. అప్పుడు రాముడి దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. రాముడు ఏ ఆప్షన్కి వెళ్ళాడు, ప్రజల కోసము త్యాగాన్ని చేశాడు అనమాట. ఎందుకంటే అది తన ఈవెన్ బిగ్గర్ ధర్మం, ఎందుకంటే తన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు కాబట్టి సకటి మనిషికి. ఆ విధంగా రాముడు ఉత్తమమైన రాజుగానే అలా చేయాల్సి వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద రీజన్. సో యా రెండోది సరే ఇది ఒక అందుకని సీతమ్మ వారిని రాముడు దూరం తీసుకొని వచ్చింది. కానీ సీతమ్మ వారిని బహిష్కరించాడు అన్నారు కదా, అది వాస్తవం కాదు. రాముడు సీతమ్మ వారిని బహిష్కరించలేదు. బహిష్కరణ అంటే ఏంటి తెలుసా, కైకేయి రాముడిని చేసింది చూశారు దాన్ని బహిష్కరణ అంటారు. అంటే అడుగులకి పో, నీ బతుకు నువ్వు బతుకు, నువ్వు బతికావు సత్యావు సంబంధం లేదు, దాన్ని బహిష్కరణ అంటారు. కానీ ఇక్కడ రాముడు సీతమ్మ వారిని ఏం చేశాడు, లక్ష్మణుడికి చెప్పి వాల్మీకి ఆశ్రయంలో దింపి వచ్చామని చెప్పాడనమాట. వాల్మీకి ఆశ్రమం కూడా రాముడు రాజ్యంలోనే ఉంది, వాల్మీకి ఆశ్రమాన్ని కూడా రాముడే చూసుకుంటున్నాడు అనమాట. అంటే రాముడు సీతమ్మ వారిని, అదే చెప్తున్నాం కదా ఇక్కడ రెండు బాధ్యతలు ఉన్నాయి అతనికి, ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్, భర్తగా తన ధర్మము, రాజుగా తన ధర్మము. అంటే కొన్ని సార్లు ఒక ధర్మాన్ని చేయగలిగినప్పుడు ఒక ధర్మాన్ని చేసి రెండో ధర్మాన్ని విస్మరించలేదు రాముడు. రాముడు తన ధర్మాన్ని విస్మరించలేదు కానీ పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. ఎలాగంటే రాజుగా తన ధర్మాన్ని మెయింటైన్ చేశాడు కానీ భర్తగా కూడా తన ధర్మాన్ని రాముడు ఏం చేశాడంటే సీతమ్మ వారిని వాల్మీకి ఆశ్రమంలో కేర్ టేకర్గా పెట్టాడు. అంటే ఆ ఆశ్రమం ఆవిడని ఉంచాడు, అంటే తన స్త్రీని ఒకరి సంరక్షణలో పెట్టాడు. అంతేగాని సీతమ్మ వారిని జంగిల్లో ఒంటరిగా విడిచిపెట్టలేదు. అప్పుడు సీతమ్మ వారిని తినడానికి తినలేక, అంటే అలాగా అంటే నా తిండి ఎక్కడ, నా ఉండడానికి నా కూడు గుడ్డ బట్ట భోజనం, సీతమ్మ వారికి అవేమి ఆలోచించాల్సిన అవసరం పడలేదు. వాల్మీకి ఆశ్రమం పెట్టుకుని వాల్మీకి సీతమ్మ వారిని సొంత తల్లిలా చూసుకున్నారనమాట. కాబట్టి దాన్ని బహిష్కరణ అనకూడదు. బహిష్కరణ అనే మాట తప్పు. బహిష్కరణ అనే మాట ఎవరికి వర్తిస్తుంది అంటే పాండవులకు వర్తిస్తుంది. వాళ్ళు బహిష్కరింపబడ్డారు, వాళ్ళు బతికినా సచ్చారు ఎవరు పట్టించుకోలేదు. రాముడు వర్తిస్తుంది కానీ సీతమ్మ వారికి వర్తించదు. సీతమ్మ వారిని రాముడు బహిష్కరించలేదు. తన అంతఃపురం నుంచి వాల్మీకి ఆశ్రమంలో పెట్టారంటే, అంటే తన అంటే భారీగా తనను దూరం అంటే దూరం చేసుకున్నాడు అంతే రాముడు. అది సో అది కొంచెం అర్థం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి రాముడికి అంటే భర్తగా అంటే హీ హాస్ టేకెన్ కేర్. సరే ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఇంకొంచెం డీప్గా ఆలోచించాలన్నమాట. ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే రాముడు చేసిన తప్పు రైట్ అనుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ యాక్చువల్లీ ద కల్చర్. సీతమ్మ వారు రాముడు తప్పు చేయలేదని ప్రూవ్ ఇంకోటి ఏంటంటే, సీతమ్మ వారు చూస్తే నేను ఏమని చెప్పాను, సీత ఏడుస్తుంది, ఆడికి పంట తోట కూడా వస్తుంది, ఏహే ఎంత కష్టం పడి నేను చనిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది సీతమ్మ వారు. కానీ సీతమ్మ వారు తర్వాత తేరుకొని రాముడు లక్ష్మణ్ చెప్తారు, లక్ష్మణ మీ అన్న చేసింది రైట్, ఒక రాజుగా ఆయన అలాగే చేయాలి లేకపోతే రాజ్యం ఇదవుతుంది, కాబట్టి మీ అన్నగారిని బాధపడతాను చెప్పు, నేను రాముడి యొక్క చిత్తంలో ఉంటానని చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మదర్ సీత షీఈస్ నాట్ ఎన్ ఏ విక్టిమ్. విక్టిమ్ మూడ్లో ఆవిడేం లేదు. విక్టిమ్ అంటే ఇందాక ఎవరో చెప్పారు, బాధితులు. బాధితులు సీతమ్మ తనంటే తానే బాధితులు అని అనుకోలేదు అనమాట. రాదర్ షీ ఇస్ ఇన్ సాక్రిఫైస్ మోడ్. సో షీఈస్ సాక్రిఫైస్ చేస్తే రాముడు కూడా త్యాగం చేశాడు. ఎవరిని త్యాగం చేశాడు? సీతమ్మను దూరం చేసుకున్నాడు. దేనికోసం? ధర్మాన్ని రక్షించడం కోసం. సిమిలర్లీ ఇక్కడ సీతమ్మ కూడా రాముడిని దూరంగా ఉండడానికి నిర్ణయించుకుంది, ఆ త్యాగం చేసింది. రాముడు సాంగత్యాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, అది కూడా సీతమ్మ ఆనందంగానే స్వీకరించింది అనమాట. అంటే అది కూడా త్యాగం. ఈ త్యాగానికి బాధితులు అనే ఫీలింగ్కి చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక నువ్వు టెంపుల్కి వచ్చావు, టెంపుల్ని కాదు సరే ఎవడ నిన్ను ఈ కరోనా వైరస్ వచ్చింది దానం చేయాలని చెప్పి ఫోర్స్ఫుల్గా నీ దగ్గర 100,000 రూపాయలు లాక్కున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను బాధితుడు అనే అంటే విక్టిమ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అరే నన్ను దోచుకున్నాడు అని బాధితుడు అనే ఫీలింగ్ వస్తుంది, కోపం వస్తుంది. కానీ బహుశా అడిగారనమాట, ఇలాగా నలుగురికి కష్టమండి, మీరు కొంచెం మీ దానం చేయండి అంటే మనం 100,000 రూపాయలు ఆశిస్తాము. అప్పుడు మనకి బాధితులు అనే దంత మూడ్ ఈజ్ నాట్ ఇన్ ద మూడ్ ఆఫ్ ఎ విక్టిమ్, మూడ్ ఈజ్ ద మూడ్ ఆఫ్ ఎ సాక్రిఫైస్. అప్పుడు బాధితులు అనే భావన ఉండదు మనకి, త్యాగం అనే భావన ఉంటుందన్నమాట. ఇక్కడ సీతమ్మ వారి భావన కూడా త్యాగమే. అందుకనే మీరు చూసినట్లయితే సీతమ్మ వారు లవకుశులకి ఒక్కసారి కూడా తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడలేదు. తన తండ్రి గారి అదే రాముడి గురించి లవకుశులకి నిజంగా ఆవిడకి విక్టిమ్ అంటే నేను అదే బాధితులు అనే ఫీలింగ్ ఉన్నవాడు బై డిఫాల్ట్ ఎవరైతే తనకు బాధను గురి చేశారో వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడతారు, అవునా కాదా? వారి గురించి తప్పుగా మాట్లాడతారు. ఇప్పుడు నాకు అన్యాయంగా ఒకటి వల్ల కష్టం జరిగింది, నేను చెప్పుకుంటాను న్యాచురల్గా వీడి వల్ల కష్టం వచ్చిందని చెప్పి, వాడు మంచిడు కాదని చెప్పి. కానీ ఇక్కడ సీతమ్మ వారు ఒక్క మాట కూడా చెప్పలేదు రాముడి గురించి, ఎందుకంటే హ్యార్ మూడ్ ఈజ్ నాట్ ద మూడ్ ఆఫ్ ఎ విక్టిమ్. సీ ఇది వాళ్ళ గొప్పతనం అనమాట. అంటే ఇది అర్థం చేసుకోవాలనుకుంటే మనం రాముడు దశరథుడి మధ్య ఎపిసోడ్ కూడా చూడొచ్చు. సీ రాముడు రేపు తెల్లవారితే పట్టాభిషేకము, ఈరోజు అతని వనవాసం పంపిస్తారా, ఎంత దారుణమా. కానీ రాముడికి విక్టిమ్ బాధితుడు ఫీలింగ్ లేదు, విక్టిమ్ ఫీలింగ్ లేదు. ఏ ఫీలింగ్ ఉంది? సాక్రిఫైస్ ఫీలింగ్. ఎందుకు సాక్రిఫైస్ ఫీలింగ్ అంటే తండ్రి గారు మాటిచ్చారు, తండ్రి గారు ఆ మాట నిలబెట్టుకోవాలి, అది అతని డ్యూటీ. నా డ్యూటీ తండ్రి గారిని పరువు నిలబెట్టాలి, కాబట్టి అది నా బాధ్యత. కాబట్టి ఒక బాధ్యత కింద తండ్రి కోసం తన బాధ్యత తీసుకున్నాడు, తండ్రి కోసం తన త్యాగం చేశాడు. కాబట్టి రాముడు ఆనందంగానే ఉన్నాడు. దశరథుడు ఏడుస్తున్నాడు అనమాట. కానీ దశరథుడు తెలుసు, దశరథుడేమి నేను రాముడు కన్యాయం కాదు. దశరథుడికి తెలుసు అది, అంటే ఇష్టం లేకుండా దశరథుడు కాదు చేయాల్సి వచ్చింది. రాముడికి దాన్ని హుందాగా స్వీకరించి రాముడు బాధ్యతగా తీసుకున్నాడు అనమాట. బాధ్యతగా తీసుకుని అతను త్యాగం చేశాడు. సేమ్ దశరథ మహారాజు రాముడు విషయంలో ఏం జరిగిందో అదే విషయము రాముడు సీత మధ్య జరిగిందనమాట. మనం ఇప్పుడు దశరథుని బ్లేమ్ నిందిస్తున్నామా? నిందించట్లేదు కదా. ఎందుకంటే అది ధర్మాన్ని రక్షించడం కోసం అవసరం. ఎందుకంటే దశరథుడు కానీ అక్కడ అబద్ధం ఆడుంటే ఆ రఘువంశం మొత్తము నాశనం అయిపోతుంది. అంటే ఈరోజు అందుకని క్షత్రియులు పవర్ లేదు, ఎందుకంటే ఎవరు మాట మీద నిలబడరు కాబట్టి. నిజంగా జీవితంలో అబద్ధం ఆడని వాడు, జీవితంలో అబద్ధం ఆడిన వాడు, వాడి నోటి నుంచి ఏదైనా మాట వస్తే ఆ మాట సత్యవాక్ అవుతుంది. మహాభారతం రాసిపోయింది అనమాట. జీవితంలో అబద్ధం వాడిన వాడి మాట నోటి నుంచి ఏదైనా మాట వస్తే ఆ మాట సత్యవాక్ అవుతుంది అనమాట. సో దశరథ మహారాజు వంశంలో అందరికి ఎవరు అబద్ధం ఆడలేదు అనమాట. కాబట్టి రాముడు ఆ యొక్క బాధ్యతను తీసుకున్నాడు. దశరథ కూడా తెలుసు అది కంపల్షన్, ఎవరో కుట్ర కాదు అది. అంటే దశరథుడి అనేది కుట్ర పని లేదు. సిమిలర్గా ఇక్కడ సీతమ్మ వారు కూడా తెలుసు, రాముడికి ఒక ధర్మం ఉంది, బాధ్యత ఉంది, ధర్మం ఉంది. అతను ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. భారీగా ఆ బాధ్యతను తీసుకుంటాను. అందుకని సీతమ్మ వారు ఉందాగా త్యాగంగా, అంటే ఆ బాధ్యత తీసుకొని తాడు త్యాగం చేసింది. కాబట్టి ఇప్పుడు సీతమ్మకి కష్టమే, సీతమ్మ బాధపడుతుంది రాముడు దూరంగా ఉన్నానని చెప్పి. కానీ బాధ ఉంది, కానీ అది బాధ్యతగా తీసుకుంది అనమాట. త్యాగం, దాన్ని త్యాగం అంటారు. అంటే మనం 100,000 రూపాయలు రాసి ఇచ్చాము, దానివల్ల మనకు కొంచెం కష్టమే, మనకు మనసులో గిలుతుంది అనమాట. కానీ దాన్ని హుందాగా తీసుకొని త్యాగంగా తీసుకుంటాం అనమాట. ఏ విధంగా దశరథుడు ఏడుస్తున్నాడు, చాలా బాధ ఉంది, కానీ తెలుసు అది తప్పట్లేదు. రాముడు దాన్ని బాధ్యతగా తీసుకొని త్యాగం చేశాడు. సీతమ్మ కూడా బాధ్యతగా తీసుకొని త్యాగం చేసింది. కాబట్టి ఎవరైనా సరే సీతమ్మకు అన్యాయం జరిగింది అంటే యాక్చువల్గా మనము సీతమ్మకు అన్యాయం చేస్తున్నాం. ఎలా అన్యాయం చేస్తున్నాము? సీతమ్మ గొప్పతనాన్ని మనము తగ్గించేస్తున్నాం. సీతమ్మ నిజంగాన బాధితురాలు అనుకోలేదు, సీతమ్మ నిజంగా బాధితురాలు అనుకోలేదు. ఆవిడ బాధ్యతగా ఆ త్యాగం చేసింది, రాముడి సాంగత్యాన్ని దాన్ని స్వీకరించింది, ధైర్యంగా నిలబడింది. రాముడి గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు, ఆవిడ చెప్పింది రాముడు చేసిన సబబు అని చెప్పి. ఏ విధంగా రాముడు చెప్తాడు దశరథుడు చేసింది రైటే అని చెప్పి. రాముడు దశరథుని అనలేదు, నాన్నగారు ఏది అన్యాయం అని అడగలేదు. ఎందుకంటే దట్ ఇస్ ద మూడ్ ఈజ్ నాట్ ద మూడ్ ఆఫ్ విక్టి, మూడ్ ఈజ్ ద మూడ్ ఆఫ్ ఎ సాక్రిఫైస్. రామాయణం మొత్తం ఇదేనండి, ఒకరి బాధ్యత, ఒకరి తమ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం రెండో వాడు తన త్యాగం చేస్తాడనమాట. దశరథుడు తన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి రాముడు త్యాగం చేశాడు, రాముడు తన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి సీతమ్మ వారిని త్యాగం చేసింది అనమాట. అది రామాయణ గొప్పతనం. ఈ గొప్పతనం అర్థం చేసుకోకుండానా మనము ఓ దీనికి అన్యాయం అయిపోయింది, దానికి అన్యాయం అయిపోయింది, ఇదంతా భౌతికమైన దృష్టి. మన 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 చేతనని మనం భగవంతుని మీద కూడా రుద్దేస్తాం అనమాట. మనకి ఎదురు స్త్రీని చూస్తే వ్యామోహం, కృష్ణుడు కూడా వ్యామోహం అనుకుంటాం. అంటే మన మన ఇదిని ఎదురు వాళ్ళ మీద రుద్దేస్తాము. సో హియర్ దిస్ ఇస్, సీతమ్మ వారికి అన్యాయం జరిగింది అని మనం ఎవరైనా అనుకుంటే నిజంగా మనము సీతమ్మ గారిని అన్యాయం చేస్తున్నాం. ఆవిడికి ఆవిడ గొప్పతనం అర్థం చేసుకోలేక ఆవిడని కూడా కిందకు లాగుతున్నాం అనమాట. వి షుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మదర్ సీత. అంటే రాముడు ఎంత, రాముడు తండ్రి మాట కోసం వనవాసంకి వెళ్ళిన వాడు ఎంత గొప్పవాడో సీతమ్మ కూడా అంతే గొప్పది. ఎందుకంటే దాన్ని హుందాగా స్వీకరించింది కాబట్టి. స్త్రీ కాబట్టి ఏడిసింది, రాముడు పురుషుడు కాబట్టి ఆడవలేదు రాజ్యం విడిచిపెట్టినప్పుడు. ఎందుకంటే అఫ్కోర్స్ రాముడికి రాజ్యం పెద్ద లెక్క కాదు, కానీ దశరథుని విడిచిపెట్టడం రాముడికి కష్టమే. కానీ రాముడు హుందాగా వెళ్ళాడు, స్త్రీ కాబట్టి ఆవిడ కొంచెం ఏడిసింది అనమాట. కాకపోతే ఏడుచుండొచ్చు, కాకపోతే ఆవిడ స్వీకరించింది దాన్ని, చెప్తుంది లక్ష్మణుడికి రాముడు రైట్ అని చెప్పి చెప్తుంది అనమాట. అంత గొప్ప స్త్రీ సీతమ్మ వారు, రాముడు కూడా అంత గొప్పవాడు అనమాట. సో ఇది కాబట్టి దశరథుడు రాముడి మధ్య అర్థం చేసుకుంటే మనకి ఇది కూడా అర్థమవుతుంది, రెండు మోర్ ఆర్ లెస్ సేమ్ సిట్యువేషన్స్. ఇంకొక కారణం కూడా ఉంటుంది, అయితే ఇది బాహ్య కారణం. బాహ్య కారణం ఏంటంటే యాక్చువల్గా మహావిష్ణుకు ఒక శాపం ఉంటుందన్నమాట. ఏంటో శాపం అయ్యా అంటే, ఒకసారి భృగుముని వాళ్ళ భార్య దేవతలకి దానవులకి యుద్ధం అవుతున్నప్పుడు దానవులు ఓడిపోతారనమాట. చాలామంది విష్ణువు చంపుతూ ఉంటాడు దానవుల్ని. కొంతమంది దానవులు భృగుముని వాళ్ళ వైఫ్ ఆశ్రయం తీసుకుంటారు. స్త్రీ కాబట్టి ఆవిడ కొంచెం కనికరం చూపించి వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంది. దేవతలు వస్తారు, ఆవిడ దేవతలతో యుద్ధం చేస్తుంది. అయితే భృగుముని గొప్ప ముని కాబట్టి, అతని భార్య కాబట్టి ఆవిడ బోల్డ్ అంత పవర్స్ ఉంటాయి, ఆవిడ దేవతలు సంహరిస్తుంటుందన్నమాట, దేవతలతో యుద్ధం చేసి దేవతలను ఓడిస్తుంటుంది అన్నమాట, రాక్షసులను కాపాడుతూ ఉంటుంది. దాంతో విష్ణు వచ్చి దుర్గముని వాళ్ళ భార్యను సంహరిస్తారనమాట. కొన్ని కొన్నిసార్లు సంహరించాల్సి వస్తుంది స్త్రీని కూడా. రాముడు తాటకను చంపాడు, కృష్ణుడు పూతను చంపాడు. కృష్ణుడు తన జీవితం తన అవతారంలో ఫస్ట్ ఎవరిని చంపుతాడు, ఒక స్త్రీని చంపాడు అనమాట పూతన. రాముడు తన అవతారంలో ఫస్ట్ ఎవరిని చంపుతాడు, ఒక స్త్రీ తాటకి. అప్పుడు విష్ణువు భృగుముని వాళ్ళ భార్యను చంపినప్పుడు తర్వాత భృగుముని తెలుస్తుంది, భృగుముని చాలా అంటే ఆ సందర్భం ఆ మూమెంట్లో చాలా కోపం వస్తుంది. విష్ణువు, నేను విష్ణు భక్తుని, విష్ణువు నా భార్యను చంపాడని చెప్పి ఇప్పుడు నా భార్య వియోగంలోనే ఉన్నాను. విష్ణువు కూడా తన భార్యను దూరం అవుతాడు, తన భార్య వియోగంలో కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అతను భార్యలో వియోగం పొందుతాడని చెప్పి శపిస్తాడు. అయితే భగవంతుడికి ఆ శాపం స్వీకరించాల్సిన అవసరం లేదు, కానీ భగవంతుడు బ్రాహ్మణుడి మాట తప్పు కావాలని ఎప్పుడు కోరుకోడు. బ్రాహ్మణులు మాట చెప్పారంటే ఆ మాట నిజం చేస్తాడు భగవంతుడు. కాబట్టి రామావతారంలో ఆ యొక్క శపాన్ని స్వీకరించాడు అనమాట. ఆయన ఈ అవతారంలో వేరే అవతారంలో ఇక్కడ స్వీకరించవచ్చు, కాకపోతే ఈ అవసరంలో ఆ సందర్భం పడింది కాబట్టి ఆ యొక్క శాపాన్ని కూడా స్వీకరించాడు. ఎనిహో, ఈ శాపం అనేది బాహ్య కారణం, యాక్చువల్ కారణం ఇది. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవడం ఏంటంటే, రాముడు సీతమ్మ వారిని అన్యాయంగా విడిచిపెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు బహిష్కరించలేదు. బహిష్కరణ అంటే నీ కర్మకు నువ్వు బతుకొని వదిలాడు. రాముడు సీతమ్మ వారిని వేరే వాళ్ళ ఆశ్రయంలో ఉంచాడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సీతమ్మ వారికి అన్యాయం జరగలేదు. సీతమ్మ వారు అంటే సీతమ్మకి అన్యాయం జరిగింది అనుకుంటే మనం యాక్చువల్గా సీతమ్మ వారికి, సీతమ్మ వారి గొప్పదని అర్థం చేసుకోకపోతున్నట్టు లెక్క. ఒకప్పుడు నాకు గుర్తుకునేది అనమాట, ఒక ఏదో సినిమా పడిన అండా దండా ఉండాలని కో దండారాముడు నమ్ముకుంటే గుండె లేని మనుషుల్లో నేను కొండా కొండ కుదిరేశాడు అని చెప్పి. సో అలాంటి పాట ఉన్నప్పుడు నాకు అలా నీళ్ళు వచ్చాయి అనమాట, రాముడు నిజంగా సీతమ్మ వారిని విడిచిపెట్టేశాడు అని చెప్పి. ఎందుకంటే వైష్ణవుల నుంచి వినకపోతే మనకు అలాగే అనిపిస్తుంది, ఎవడో సినిమా రైటర్ వేటూరు సుందరరామూర్తి రాస్తాడు, అది మనం వింటాము, మనకు అలా నిల్వ చేస్తాయి అనమాట, అయ్యో సీతమ్మకి ఎంత కష్టం వచ్చిందా అని చెప్పి. అఫ్కోర్స్ ఆ ఎమోషన్ ఉంటుంది మనకి, కాకపోతే కష్టం వచ్చింది అనుకోవచ్చు, కానీ అన్యాయం జరిగింది లేకపోతే రాముడు అన్యాయం చేశాడు కూడా తప్పది, చాలా మహాతప్పది. ఇప్పుడు రాముడు వనవాసిని పంపించాడు, ఆ లీల ద్వారా మనకి ఏం హైలైట్ అయింది, రాముడు గొప్పతనం హైలైట్ అయింది. రాముడు తండ్రి మాటని విలువిచ్చి రాజ్యాన్ని త్యాగం చేశాడు, రాముడు గొప్పతనం. సిమిలర్లీ ఇక్కడ చూసినట్లయితే సీతమ్మ వారి గొప్పతనం. రాముడు సీతమ్మ రాముడు శపించవచ్చు, రాముడు నిందించవచ్చు, లేకపోతే తన గర్భంలో రాముడికి నా గురించి పట్టింపడినప్పుడు నేనెందుకు రాముడు పిల్లల గురించి పట్టించుకోవాలి, ఆవిడ కమిట్ చూశాడు, ఆవిడ చెడిపోవచ్చు, లేకపోతే పిల్లలకి రాముడికి ఇంగ్లీష్ చెప్పచ్చు, ఆవిడ ఏమీ చేయలేదు, రాముడిని స్వాగతించింది. సో మదర్ సీత మొదటి ఎపిసోడ్లో రాజ్య బహిష్కరణలో రాముడు గొప్పతనం బయటకు వస్తే, ఇక్కడ సీతమ్మ వారిని పంపించినప్పుడు సీతమ్మ గొప్పతనం బయటకు వచ్చింది. సీతమ్మ రాముడి కోసము తన త్యాగం చేసింది, రాముడి ధర్మాన్ని కాపాడుకోవడం కోసం తను త్యాగం చేసింది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రామాయణం. రామాయణం ఈజ్ వెరీ డీప్. కాబట్టి రాముడు ఒక ఆదర్శవంతమైన భర్త కూడా. సో ఈ విధంగా మనం వెరీ లేట్ ఈ విధంగా మనం చూసినట్లయితే రాముడి యొక్క లీలలు అనేక అసంఖ్యాకం, అది చెప్పుకుంటే అసలు తిరిగేవి కాదు. సో ఒక ఆదర్శవంతమైన భర్త, ఒక ఆదర్శవంతమైన స్వామి, ఒక ఆదర్శవంతమైన సోదరుడు, ఒక ఆదర్శవంతమైన పుత్రుడు, ఒక ఆదర్శవంతమైన రాజు, ఒక ఆదర్శవంతమైన శిష్యుడు, ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఆ శత్రువులను కూడా ప్రేమించగలిగే వ్యక్తి రాముడు అనమాట. సో అటువంటి స్వామి, అటువంటి వాళ్ళని మనకి స్వామిగా దొరికారంటే అది మన అదృష్టము. శ్రీల ప్రభుపాదుల వారి పుణ్యమా అని చెప్పి మనకి ఇటువంటి వారికి మనం ఇటువంటి వారికి కూడా భక్తులు అయ్యాం. లేకపోతే ఈ పాటికి ఏదో బ్యాట్ మ్యాను, స్పైడర్ మ్యాను, ఐరన్ మ్యాను ఇటువంటి వాళ్ళకి భక్తులు అయ్యే వాళ్ళం అనమాట. అవి సత్యాక మనం కూడా ఒక స్పైడర్ కింద, ఒక బ్యాట్ కింద, స్పైడర్ అంటే సాలిపురుగు, ఒక సాలిపురుగు ఒక గబ్బిలమ కింద తయారైంది వాళ్ళం. కానీ ప్రభుపాద పుణ్యం అని చెప్పి మనకి ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించినో, రాముడి గురించి, కృష్ణుడి గురించి తెలుసుకోవడము, వారి జీవితంలో గొప్పతనాన్ని మనం ఆస్వాదించడము మనకు తెలియదేమో. ఈరోజు మీరు మనం వింటున్నాం ఈ కథ, దీనివల్ల మన హృదయం ఎంతో శుద్ధీకరణ అవుతుంది. మన హృదయంలో ఉన్న ఈ యొక్క కామక్రోధాలు కాకుండా, ఈ ఆరణతలు మాత్రమే కాకుండా, ఈర్ష్య ఉన్నంత వరకు భౌతిక ప్రపంచాన్ని మనం బయటకు వెళ్ళలేము, ఈర్ష్య పోతుందన్నమాట. అది రాముడి యొక్క గొప్పతనం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ 6 రోజుల పాటు మీరందరూ నాకు రాముని గురించి గుర్తించుకునేలాగా, అంటే నా మైండ్ బై డిఫాల్ట్ ఎప్పుడు పొల్యూటెడ్, మన కలుషితమైన మనసు నాది, కానీ మీ యొక్క మీరు నన్ను ఎంకరేజ్ చేయడం ద్వారా నేను రాముడి గురించి ఆమెత చెప్పగలిగా రాముడి గురించి చదివాను, కొంచెం చదివి రాముడి గురించి ఆలోచించి చెప్పగలిగాను. సో బై యువర్ మర్సీ ఐ కుడ్ సోక్ మైసెల్ఫ్ ఇన్ గాడ్ రాక్ కాన్షియస్నెస్. కాబట్టి మీ అందరి పట్ల చాలా చాలా కృతజ్ఞంగా ఉంటాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఎనీ ఫీడ్బ్యాక్ ఉంటే దయచేసి నాకు 1-to-1లో మీరు నాకు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదికి జయ్, సమవేత భక్తవృందకి జయ్, శ్రీరామచంద్ర భగవానికి జయ్, సీతారావు లక్ష్మణ హనుమాన్కి జయ్, నితాయ్ గౌర్ ప్రేమానందే హరిహర్ బో.